Just a little late. Someone was violent, very violent, and I just had to go at that time because they were very, very bad. And drove all the way from Michigan. And the sheriff had called and so forth. They were very, very bad. Now, but it's going to be all right. Everything's under control, so that's fine.
Amen.
When the Lord comes in, everything's under control then, isn't it? Oh, he is so good. To think of his goodness and his mercy, of what he means to us, and how precious is his praises. Well, we tried to start saying that we would take the first three chapters of the book of Ephesians. I think we got the first three words or the first three something there. We didn't get very far. But maybe tonight we can venture along a little further. Now, I want to say that I am not a Bible student by a long ways and a long ways from being a theologian, but I love the Lord and I love to serve Him. And someone just emergency said just before we go on now, a little girl in the hospital in Loveland, all the best specialists has given her up. She's dying now. And asked requests for this child. As Christians, it's our duty to bow our heads now for prayer.
Amen.
Our gracious Lord, it's not only our duty, but it is our privilege. And it is our desire that we bow our heads tonight.
빌로우벤의 공부 브라들레가 그 생각부가 니역과 왁겸이 라트리벨라 모든 줄을 거렸고 매우 달라고 달라를 원축거리 놈 매매 트리그 치디었나 봐라 뭐 크리스토 세리레블로 아와이모로가 스트링과 예케빈치 번이체에게라 뭐 아 세리레블로 니네 스트람으로 운처받나 봐라 마이 툰나오 미모
And now it is called upon us to go and
meet the ventane vellamane maaku anati ivabadenu thanduluga maalo prativakkaru maa chinna balikaku emi jariginda ani talustunnamu maa hrudayalento thapinchi potunnayo maalo gaayalu ilaagunnavo
and we would call
akshrame prarthana korakai sanghaniki kaburu chestamu
some father's heart is burning
ఒక్క తండ్రి హృదయము వేదనతో రగులుతుంది ప్రభువా ఆ ఘనమైన పరిశుద్ధాత్మ యొక్క వ్యక్తి ఆ తండ్రి హృదయములోకి ఇప్పుడే వచ్చునుగాక ప్రతి అనుమానపు నీడను ప్రతి బాధను తీసివేయండి నీ యొక్క సంఘం ద్వారా నీ యొక్క ప్రజల ద్వారా నీ దైవిక ఆజ్ఞ భరించబడుతున్నప్పుడు నీ సన్నిధిలో ఎటువంటి వ్యాధి నిలవదని నీవే దేవుడు అని వారు తెలుసుకుందరు కాక ఆదివారం నుండి వారమంతా ఈ విషయాల గురించి ఈ ప్రార్థనా విధానాల గురించి నేను ఆలోచన చేస్తూ
ఉంటేనే
లోకములో మేము చూస్తున్న కొలది వేరే మరొక ఆయుధము లేదు కాని విశ్వాసం అనే వ్రేళ్ల మధ్య ఈ చిన్న వరిసెల మరణకరమైన ఆయుధమై ఉంటున్నది ఓ ప్రభువా మా యొక్క ప్రార్థనలు ఆ గృహాన్ని తాకి బిడ్డపైన వేలాడుతున్న ఆ మరణమును వణికింప చేయును కాక ఆ బిడ్డ ఆ ఆడపిల్ల ఆ పసిబిడ్డ ప్రకరణ చీకటి గడాంధకారములు దూరమై పోవును కాక దేవుని సన్నిధి యొక్క గంభీరమైన వెలుగు దానిపైన ప్రకాశించును కాక
May it come from that hospital
of ఆ ఆసుపత్రిలో నుండి బాగుపడి బిడ్డగా తిరిగి వచ్చునుగాక దేవా నది ఆవల మా చిన్నారులు ఎదురు చూస్తున్నారని అది ఎంతో మహిమకరమైనదని మాకు తెలుసు అయితే మా చిన్న బిడ్డల మేము ప్రేమిస్తున్నాము నీ యొక్క మహిమార్థమై ఆ బిడ్డ యొక్క ప్రాణాన్ని పొడిగించండి మేము నీ యొక్క సంఘముగా అక్కడ దూరా నిలబడు అని మరణాన్ని గద్దిస్తున్నాం
You can't take that child because
ఎందుకంటే ఆ బిడ్డ యొక్క ప్రాణాన్ని దేవుని రాజ్యం కొరకు మేము కొరుతున్నాము. ఇవన్నీ దయచేయండి ప్రభువా, మేము చెప్పినదిగా నేరుగా వెళ్ళు. మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము, ఆమేన్. మీరు నమ్ముతున్నారా? నేను క్రైస్తవుని కాకపోతే నేనేమి చేయగలను నాకు తెలియదు. నేను ఎక్కువ కాలం ఉండడానికి ఇష్టపడను. ఇతరుల రక్షిత బట్టుకు జీవించడం కంటే మరొకటి లేదు. నేను ఎరిగినంత వరకు అదే శ్రేష్టమైనది. ఈ రాత్రి ఇప్పుడు క్రితం పాఠానికి ఒక చిన్న వెనుకటి ఉపోద్ఘాతంగా ప్రారంభించుకుందాం. ఈ రాత్రి వీలైతే సంపూర్తి అధ్యాయాన్ని చదువుతాను. ఆదివారం ఉదయం, ఆదివారం రాత్రి నేను తొందరతో దాన్ని చేయవలసి ఉంటున్నది. అది అలాగనట్లయితే సంఘము దేన్ని చూడాలని నేను ఆశిస్తున్నానో ఆ కూర్పును చేరుటకు ప్రయత్నిస్తాను. నీ స్థానాన్ని వెలుగుటనేది మహిమకరమైన విషయం. నీవు చేస్తున్నది ఏదో నీవు సరిగా ఎరగకుండా ఎవరూ ఏది చేయలేరు. నీకు ఒక శస్త్రచికిత్స జరగబోతుంటే నీవేమి చేస్తావు? తన బ్రతుకులతో అని అన్నడు ఒక ఆపరేషన్ కూడా చేయనటువంటి ఒక యవనస్తుడైన వైద్యుడు అప్పుడే తన పాఠశాల నుండి వచ్చాడు. అతడు అందంగా ఉన్నాడు, యవనస్తుడు, వెంట్రుకలు నునుపుగా దువ్వుకున్నాడు, మంచిగా బట్టలు ధరించి శుభ్రంగా తయారయ్యాడు. నేను కత్తులన్నీ నునుపు చేశాను, నేను తదితర వస్తువులన్నీ మరుగబెట్టాను అని అనుకుంటున్నాడు. అయితే మీరు ఈ విషయాన్ని గురించి కొంత వింతైన అనుభూతిని పొందుతారు. కృతిమ అలాంటి శస్త్రచికిత్స చేసినటువంటి వృద్ధుడైన ఒక వైద్యుడు ఉన్నాడు. ముందుగా ఆ పెద్ద శస్త్రచికిత్స చేస్తే బాగుంటుంది అని అనుకున్నాడు ఇతడు. అప్పుడే పాఠశాల నుండి వచ్చిన ఒకరు దాన్ని చేయటం కంటే అనుభవం గల ఒకరు అది చేయాలని అనుకుంటున్నాను. ఈ యొక్క రాత్రి వేళలో నేను ఎరిగిన ఒక గొప్ప అనుభవం గల ఒకరున్నారు. ఆయన పరిశుద్ధాత్మ, ఆయన ఘనమైన వైద్యుడు, ఘనమైన ఉపాధ్యాయుడు. ఈ రాత్రి క్రితం నా యొక్క వర్తమానం పునరాలోచనగా ఇంకా ఆదివారపు వర్తమానంతోనే ఆరంభిద్దాం. ప్రభు యొక్క వాక్యముతో సమయాలను వారు విసర్జించారు లేక నిరాకరించారు. కీషు కుమారుని సౌలును వారు అంగీకరించారు. అశుద్ధాత్మక పోలికైన సమయాలను నిరాకరించారు ఎందుకంటే ఆత్మ నడిపించే రీతిగానే అతడు మాట్లాడాడు. ఆ సందర్భంలో పిలువబడినప్పుడు అతడు ఇలాగ చెప్తున్నాడు, గుర్తుంచుకునండి, ప్రభు ఏది నెరవేర్చాడో దానిని తప్ప ప్రభు నామను బట్టి నేను ఏదైనా చెప్పినా, మీ మధ్య అమర్యాదగా నేను ఎప్పుడైనా నడిచానా అని చెప్తున్నాడు. పాపము నా ఇందున్నదని ఎవరు చెప్పలేరు అని అంటున్నాడు. ఏసు విధంగా చెప్పాడు, పాపము నాలో ఉన్నదని మీలో ఎవరు నిరూపించగలరు అని చెప్పిన రీతిగా. అతడు ఇంకా ఇలా చెప్తున్నాడు, నేను ఎప్పుడైనా మీ యొక్క ధనాన్ని నేను ఆశించానా? నేనేది మీ దగ్గర తీసుకోలేదు. అయితే నేను మీతో చెప్పినదంతా మీ మేలు కొరకే ప్రభు నోట పలికినదే మీ వద్దకు తెచ్చాను. అది యథార్థమే అని అందరూ అన్నారు. అదంతా సత్యమే, అయినప్పటికీ మాకు ఒక రాజు కావాలి అని వారు అంటున్నారు. లోకస్తుల వలె మేము ఉండాలి అని చెప్తున్నారు. సరే, ఇప్పుడు ఈ రాత్రి యెహోషువ పుస్తకము క్రొత్త నిబంధనలోని ఎఫెసీ పత్రిక విభజన. ఇది విజయశిలను గుర్చి విభజనతో ఒక కూర్పులో ఉంచుతున్నది. మూడవచనము చదివి ఆరంభించక ముందు ఇది కొన్ని నిమిషాల ఒక పునరాలోచనగా ఉంటున్నది. ఆదివారం రాత్రిలో పాత నిబంధనలో ఇశ్రాయేలుకు దేవుడు వాగ్దాన విశ్రాంతి భూమిని ఇచ్చాడు. ఎందుకంటే వారు యాత్రికులు, ప్రయాణికులై ఉన్నారు. వారు వారిది కాని భూమిలో ఉన్నారు. పరదేశుల మధ్య నీ ప్రజలు 400 సంవత్సరాల పరవాసులుగా ఉంటారు. వారు నీ ప్రజలను హింస పెడతారని దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. అయితే బలమైన బాహువుతో ఆయన వారిని పాలు తేనెలు ప్రవహించే మంచి దేశానికి తిరిగి రప్పించాడు.
When the time of the promise drew nigh, God raised up someone to
వాగ్దానము సమీపించినప్పుడు ఆ దేశంలోనికి తీసుకుని వచ్చిన కొరకై దేవుడు ఒకరిని లేపాడు. ఈ రాత్రి తరగతిలో ఉన్న ఎంతమందికి ఆ వ్యక్తి ఎవరైంది తెలుసు? మోషే.
నోటిస్ ఎ వెరీ వెరీ రియల్
గమనించండి, వాగ్దానమైన క్రీస్తులోకి నిజమైన బహు నిజమైన పోలిక గల ఒకరు మనకున్నారు. ఇప్పుడు మనకు ఒక వాగ్దానం ఉన్నది, ఎందుకంటే మన వాగ్దానం ఆత్మ సంబంధమైన విశ్రాంతి, వారిక విశ్రాంతి, భౌతికమైన విశ్రాంతి. కాబట్టి వారు ఒక దేశానికి వస్తూ ఇది మా దేశం అని చెప్పగలిగారు. ఇక మనం పరవాసులము కాదు, మనం స్థిరపడిపోయాము, ఇది మన భూమి, మనకు విశ్రాంతి దొరికినది. మన చెలను మనం పండిద్దాం, మన ద్రాక్షాతోల నుండి వచ్చేది మనం భుజిస్తాం, మనం గతించిపోయిన తర్వాత మన బిడ్లకి అది విడిచిపెడదాం. ఓ అలాంటి దేశంలోనికి మనం వెళ్ళగలుగుతున్నాము. చట్టబద్ధమైన స్వాస్థ్యం అది. నవమి, రోతు, బోయిల స్వాస్థ్యం వలె చట్టబద్ధమైన వారసత్వం అది. ధనంతటి తిరిగి తీసుకురండి. ఏ విధంగా ఇశ్రాయేల్ తో ఒక సహోదరుడు తాను పోగొట్టుకున్న ఆస్తినంతా తిరిగి విడిపించడానికి ఇలాగో అలాగో, ఎంత రమ్యత అది! ఇది వారాలు 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 పడుతున్నది, ఈ అధ్యాయం పడుతున్నది. ఈ అధ్యాయాన్ని విడిచిపెట్టలేము. అందులోకి వెళ్ళటం వలన సంపూర్తి బైబిల్ను ఈ ఒక్క అధ్యాయంలో ముడివేయగలుగుతాము. ఓ, దాన్ని చదవటానికి ఎంతగానో అపేక్షిస్తున్నాను. దానిని ఒక అర్ధ సంవత్సరం గాని ఒక సంవత్సరం గాని వాడుకోవచ్చు. పుస్తకాన్ని విడవలేము, దానితో నిలబడండి. అయితే వారసత్వం ఎంతటి ఘనమైన విషయం అది! ఆ దేశంలోని ఒక వారసత్వపు ఆస్తి ఎంతో దగ్గర బంధువుడు తప్ప మరి ఒకరు ఆ వారసత్వపు ఆస్తిని విడిపింపలేరు. గత రాత్రి నన్ను తాకినటువంటి చిన్న గుర్తు కొరకై తల్లిని మీకోసం కొద్దిసేపు నన్ను నిలవనివ్వండి. తప్పిపోయిన మీ యొక్క ప్రియమైన వారి కొరకై ఎంతమంది ప్రార్థన కోరియున్నారు? మంచిది, మీ యొక్క వారసత్వపు ఆస్తి చూశారా, తిరిగి అక్కడే మీరు ఉన్నారు. ప్రభుని యేసుకు విశ్వాసముంచము, అప్పుడు నీవును నిట్టి వాళ్ళు రక్షించబడదు అని పౌలు ఆ రోమిలతో చెప్పి ఉన్నాడు. నిన్ను నీవు రక్షించుకొనుటకై నీకే తగినంత విశ్వాసమున్నట్లయితే, తగినంత విశ్వాసముంటే ఆ దారి తప్పిన నీ కుమారుడు లేక నీ కుమార్తె ఎంతటి తొండరవాడినను ఏ విధంగా అయినా వారు రక్షించబడతారు. ఏ విధంగా దేవుడు చేస్తాడు, ఆసుపత్రిలో పడి ఉన్నప్పటి ఆయన అటువంటి వారిని తిరిగి తీసుకుని వస్తాడు, వారు రక్షించబడతారు. దేవుడు దాన్ని వాగ్దానం చేశాడు, వారసత్వపు ఆస్తి, వారు అక్కడే ఉంటారు. యెషయా చెప్పాడు వారి పిల్లలందరూ అక్కడే ఉండేదరు అని. వారు నా పరిశుద్ధ పర్వతం మీద నశించరు, గాయపరచబడరు అని ప్రభుని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను ఒక చిన్న గుర్తును పొందుకుని ఉన్నాను, ఈ రాత్రిలో మీ కొరకు అది తీసుకుని రాగలని ఆశిస్తున్నాను. దాని కొరకై తిరిగి వచ్చిన దాని గూర్చి నా హృదయంలో మంట రగులుతున్నది. అయితే ముందుకు సాగుదాం. గొప్ప అద్భుతాలు చేసి ఇశ్రాయేలు వాగ్దానమునకు తోడుకుని వచ్చిన మోషేను మీరు గమనించారా? అయితే వారి యొక్క వారసత్వ ఆస్తిని వారికి అతడు పంచిపెట్టలేదు, వారి వారసత్వ ఆస్తిని అతడు వారికి ఇవ్వలేదు. వాగ్దానము వరకు వారిని అతడు తోడుకుని వచ్చాడు. అయితే యెహోషువా ఆ భూమిని ప్రజలకు పంచిపెట్టాడు, అది వాస్తవమేనా? క్రీస్తు ఆయన సంఘమున వారి యొక్క వారసత్వపు ఆస్తి స్థలమునకు యోర్ధాను దగ్గరకు సిలువు దగ్గరకు నడిపించాడు. అయితే సంఘాని క్రమంలో ఉంచినది పరిశుద్ధాత్మ. నేటి దినపు యెహోషువా సంఘముని క్రమంలో ఉంచి ఒక్కొక్కరికి వరములు, స్థలములు, నిర్ణయ స్థానములు ఇచ్చుచున్నాడు. క్రీస్తు రక్షించినటువంటి మనిషిని అంతరంగంలో ఉండి దేవునికి స్వరముగా మాట్లాడుచున్నది ఆయనే, పరిశుద్ధాత్మయే. ఇప్పుడు అదేన అర్థం చేసుకున్నారా? ఎఫెసీయుల పుస్తకంలోనికి మనం ఇప్పుడు వెళ్లబోతున్నాము. అదే విధముగా ఆయన సంఘమును వారు ఎక్కడికి సంబంధించున్నారో అట్టి నిర్ణయ స్థానంలో కూర్చున్నాడు. యెహోషువ వారిని ప్రకృతి సంబంధమైన భూమిలో నిర్ణయ స్థానం ఉంచాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేశంలో సంఘమును వారి వారసత్వ హక్కు ఏది ఆ స్థానమందు అక్కడ ఉంచుతున్నాడు. పరిశుద్ధాత్మ ప్రప్రదంగా అతడు ఇక్కడ ప్రారంభించినప్పుడు అతని ఉత్తరములో అతడు పౌలు అని సంబోధిస్తున్నాడు. దాని కొంతసేపు అయినా తర్వాత ఈ మరోమంతా అతనికే బయలుపరచబడినదని మనము తెలుసుకోబోతున్నాం. ఒక్క సెమినరీలో కాదు, ఏ వేదాంతి వలన కాదు, అయితే పౌలుకు దేవుడిని గురించిన పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత వలననే అది కలిగి ఉన్నది. దేవుని యొక్క మర్మము అతను చిత్రరీతిగా జగదుత్పత్తికి పూర్వమే మరుగు చేయబడి పరిశుద్ధాత్మ వలన అతనికి బయలుపరచబడి ఉన్నదని మనము ఎరుగుతున్నాము. పరిశుద్ధాత్మ ప్రజల మధ్య ఉండి ఒక్కొక్కని క్రమంలో ఉంచి సంఘాన్ని నిర్ణయ స్థానమందు చూస్తున్నారు. ఇక్కడ పౌలు ప్రారంభిస్తున్నప్పుడు ప్రప్రద విషయం ప్రజలకి ఇలా చెప్తున్నాడు. గుర్తుంచుకోనండి, ఇది సంఘానికి బయటి వారికి కాదు సుమా. ఏది అతనికి తికబకలు కలిగించే సమస్య అయిన మర్మం ఏనాడు దాన్ని అర్థం చేసుకోలేక పోయాడు. అతని శిరస్సు శిఖరానికి చేరాడు. దాని గురించి అతనికి ఏది అర్థం కాలేదు. అట్టి నిష్ఫలము తప్ప ఏ సంఘానికైతే అది రాత్రిలోని జుంటి తేనె, అది చెప్పన సఖ్యమైన సంతోషం, అది శుభప్రదమైన నిశ్చేత, అది ఆత్మకు ఒక లంగరు, అది మనకు నిరీక్షణ నివాస స్థానము, ఏది అది యుగయుగములో నగము బండ, అది శ్రేష్టమైన ప్రతి వస్తువు. సమస్త ఆకాశముల భూమి గతించిపోవును కానీ దేవుని యొక్క వాక్యం ఎన్నడూ గతించదు. అయితే కనానుకు బయటకున్న వ్యక్తికి దాని గురించి ఏమీ తెలియదు. అతను ఇంకా తిరుగుచునే ఉన్నాడు. అతను మంచి వ్యక్తి కాదని చెప్పుడు కాదు, కాని అది చెప్పట్లేదు. ఐగుప్తులో ఉన్న వ్యక్తి మంచి వ్యక్తి కాదు అని నేను చెప్పట్లేదు. అయితే అతడు ఈ స్వాస్థ్యంలోనికి వచ్చే వరకు అది చెందదు. సంఘానికి ఉండే వాగ్దానము ప్రకృతి సంబంధమైన దేశం యొక్క వాగ్దానము కాదు, అయితే ఒక ఆత్మ సంబంధమైన దేశము కొరకు ఉండే వాగ్దానము అది. ఎందుకంటే మనము రాజులైన యాజక సమూహము, ఒక పరిశుద్ధ జనాంగమై ఉన్నాం. ఆ తర్వాత ఈ రాజులని యాజక సమూహము, పరిశుద్ధ జనాంగము, ప్రత్యేకమైన ప్రజలు, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఎన్నికైన వారు, వేరుగా ఉంచబడిన వారు వీరు. అటు తర్వాత సమస్త లోకము ఆ బయట వైపు చనిపోయినది. మనము ఆత్మను బట్టి నడిపించబడ్డాం. దేవుని యొక్క కుమారులము కుమార్తెలమై దేవుని ఆత్మ చేత నడిపించబడ్డాము. మనుషుల వల్ల కాదు, అయితే ఆత్మ ద్వారా. ప్రేమలో సమస్తము కూడా ఎప్పుడు కట్టివేయబడినది? అనేక సార్లు ఇది బోధించబడ ప్రయత్నించబడినది. గొప్ప గొప్ప వేదాంత పండితులు నేను ప్రయత్నించే దానికంటే బహు లోతుగా దాన్ని సంధించుటకు వారు సంధించుంటాడు, సందేహం లేదు. అయితే మీ దగ్గరికి తీసుకుని రావాలని నేను ఆశించే విషయం ఏదంటే, పరిశుద్ధాత్మను కలిగి ఉండి క్రీస్తునందున్న ఒక మనుష్యుడు, ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు దీర్ఘశాంతముతోనూ సహనముతోనూ దయాత్వముతోనూ దాన్ని సహించగలుగుతాడు. అతను విధేయుడుగాను, నమ్మకస్తుడుగాను, మృదు భాషిగాను, ఆత్మ ద్వారా నిపబడినవాడై ఎన్నడు వ్యతిరేకము కలేడు కాని నిత్యము అనుకూలుడే అవుతాడు. అతడు ఒక ప్రత్యేకించబడిన వ్యక్తి. అలాంటి ఒక మనిషి మాత్రమే కాదు, మేము ఒకప్పుడు దాన్ని కలిగి ఉంటిమి, మేము పెద్దగా కేకలు వేస్తే మెదస్లమైన మేము దాన్ని కలిగి ఉంటిమి అని చెప్పరు. ఓ, మేము కేకలు పెట్టినప్పుడు మేము ఆ దేశంలో ఉంటిమి, అది మంచిదే, అది సంతోషం, నేను దాన్ని నమ్ముతున్నాను కూడా. ఆ తర్వాత భాషలు మాట్లాడుతూ పెంతికొస్తూ వచ్చినది. వారన్నారు, దాన్ని పొందుకున్నామని చెప్పారు. భాషలు మాట్లాడే ప్రతి ఒక్కరూ దాన్ని పొందుకున్నారు అని వారన్నారు. అది నేను నమ్ముతున్నాను కూడా. అయినప్పటికీ అది పొందిన వారు ఇంకా చాలా మంది ఉండటం మేము కనుగొన్నాం. చూశారా, మీరు గమనిస్తున్నారా? ఎప్పుడు మనము జగత్తుకు పునాది వేయబడక మునిపే దాచబడి ఉండి ఎప్పుడు ఈ కడవర దినాల్లో దేవుని కుమారులకు బయలుపరచబడుచున్న గంభీరమైన దాచబడిన మర్మము దగ్గరికి మనం వస్తున్నాం. సత్యమని మీరు నమ్ముతున్నారా? దాన్ని దేవుని కుమారులు ప్రత్యక్షపరచబడుట మనం అక్కడికి వెళ్ళక ముందు జో పత్రిక 8వ అధ్యాయం ఒక్క నిమిషం తెరచి మీ కొరకు కొంతసేపు నేను దాన్ని చదువుతాను. నేను ఇక్కడ ఏం మాట్లాడే ఉన్నానో దాని దగ్గరికి ఇది వస్తున్నది. జో పత్రిక 8వ అధ్యాయం 19వ వచనం మనం తీయబోతున్నాం. రోమా 8వ అధ్యాయం.
For the earnest expectation, the creation waiteth for the manifestation.
దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరుచుచుచు కనిపెట్టుచున్నది.
With earnest expectations, the whole creation.
ప్రత్యక్షత కొరకు మిగుల ఆశతో సృష్టి యావత్తు తేరుచుచుచున్నది. చూశారా, ప్రత్యక్షత కొరకు. ప్రత్యక్షత అంటే ఏంటి? తెలియపరచబడుట. ప్రపంచమంతా అక్కడ మహమ్మదీయులున్నారు, వారు కూడా దాని కొరకు ఎదురు చూస్తున్నారు. ప్రతి చోట అన్ని మూలల్లో దాని కొరకు వారు ఎదురు చూస్తున్నారు. వీరు ఎక్కడ ఉన్నారు? మరి బలమైన పెలుగాళ్లు మనకున్నవి, ఉరుముల మెరుపులు మనకున్నవి, మనకు నూనె రక్తం మనకున్నది, అనేక విధాలనేవి మనకున్నవి. అయితే అంగీకరించి అలా నడుస్తూ వచ్చి ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడని చెప్పిన ఆ ప్రవక్త మెల్లని చిన్నని స్వరాన్ని మనం వినుటకు అపజయం అందుతున్నాం. గమనిస్తున్నారా? ఎప్పుడు సర్వసృష్టి మొలుగుతూ దేవుని కుమార్ల ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నది. సంఘము అది ఎక్కడున్నదో ఆ స్థానములో పౌలు మొదట దాన్ని ఉంచబోతున్నాడు. పునరావృతమకై మరలా దానిని చదువుతాను. దేవుని చిత్తం వల్ల క్రీస్తు యేసు అపొస్తలుల పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసులను నమ్మకస్తుల వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. కాబట్టి త్వరగా దాన్ని మర్చిపోకూడదు. క్రీస్తులోకి మనం ఎలా ప్రవేశిస్తాము? క్రీస్తులోకి వచ్చిన కొరకై మనం సంఘములో చేరవలనా? క్రీస్తులోకి చేటు కొరకై మనం ఒక ఉద్యోగం చేయవలనా? క్రీస్తులోకి చేటు కొరకై మనం నీటిలో మునగవలనా? అయితే క్రీస్తులోకి మనం ఎలా చేరగలుగుతాము? ఒకటవ కొరింథీ 5వ అధ్యాయం ఒక్క ఆత్మను బట్టి, ఒక్క పెద్దక్షరం SPIRIT అనగా పరిశుద్ధాత్మ, మనమంతా వాగ్దానములోకి బాప్తిస్మం పొందితిమి. ఈ వాగ్దానములో సమస్తం మనకి సంబంధించినవే. సోదరి కాలిన్స్ అది చూస్తున్నావా? చూశారా, వాగ్దానములో సమస్తము కూడా. ఇశ్రాయేలు యొర్దాను దాటి ఈ వాగ్దాన భూమిలో ప్రవేశించినప్పుడు అన్ని విధాలా పోరాడారు. ఈ వాగ్దాన భూమిలో నీవు వ్యాధి నుండి తప్పించబడతావని భావము కాదు, నీవు ఇబ్బందుల నుండి తప్పించబడతావని భావము కాదు. ఆ విధంగా ఉచ్చారణ చేయట్లేదు సుమా. ఓ, ఇంకా లోతుకు వెళ్దాం. ఇది నీది అని చెప్పబడుతున్నది. కేవలం మనం నిలబడతాన్ని తీసుకో. అవునా? గుర్తుంచుకోండి, ఇశ్రాయేలు ఒక వ్యక్తిని పోగొట్టుకున్నటకు ఒకే ఒక కారణం ఉన్నది, పాపం వారి పాళ్యములో ప్రవేశించినది. కాబట్టి అపజయం ఉండడానికి మనకు ఒకే ఒక కారణం ఉన్నది, పాళ్యములో పాపం ప్రవేశించుట. ఎక్కడో ఏదో ఒక పాపం ఉన్నది. అకాను ఆ కమ్మిని దొంగిలించినప్పుడు, ఆ శిరారు వస్త్రాన్ని దొంగిలించినప్పుడు పాపం పాలెములకు ప్రవేశించినది. యుద్ధమందు అపజయం పాలయ్యారు. ఈ రాత్రి వేళ మచ్చలేని ఈ సంఘమును, ఈ చిన్న గుంపు ప్రజలను నాకు దేవుని యొక్క వాగ్దానములో పరిశుద్ధాత్మ కలిగి ఆత్మతో నడిచిన ఎటువంటి వ్యాధి బాధకాన్ని అక్కడ ఉండగలదేమో, నేను దాన్ని సవాలు చేస్తున్నాను. ప్రతి ఒక్క జోయి లేవిస్ అక్కడ ఆ దేశంలో సమస్త మత భ్రష్టులు అక్కడ ఉన్నారు, అన్ని విధాల అవిశ్వాసులు అక్కడే ఉన్నారు. ఈ దిన అన్ని విధాల వ్యాధి బాధలు తీసుకుని వచ్చిన కొరకై అసంపూర్ణంగా ఇక్కడ నుండి బయటకు వెళ్లిపోతారు. అవునండి, దేవుడు వాగ్దానమిచ్చాడు. కేవలం పాపము అవిశ్వాసము దానిని దూరపరుస్తున్నది. కొద్దిసేపు అయిన తర్వాత ఈ పాపమేంటో మనం తెలుసుకునబోతున్నాము. క్రీస్తు యేసులో ఉన్నవారు మన తండ్రిన దేవుని నుండియు ప్రభుని యేసుక్రీస్తు నుండియు మీకు కృపయు సమాధానమును కలుగును కాక. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును కాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును వాళ్ళకు అనుగ్రహించాను. క్రీస్తులో మనము క్రీస్తులో ఉన్నట్లయితే మనకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు మనకుంటవి. క్రీస్తుకు ఆవల అనగా బయట ఉన్నట్లయితే మనకు ఉద్రేకాలు తిమ్మిర్లు ఉంటవి. క్రీస్తులో మనకు అసలైన ఆశీర్వాదాలు ఉంటవి. తెచ్చుకునే నమ్మకాలు కాదు, వట్టి మాయలు కాదు, తెచ్చిపెట్టుకునేవి కాదు. నీ వాగ్దాన దేశంలో ఉన్నావని చెప్పుకుంటూ నీవు లేనట్లయితే నీ పాపాలను పట్టించేస్తావి. ఒట్టుబడి జరిగేదేంటో తెలుసా? నీకు నీవే నిస్సహాయుడివై నిరాశలు పడిపోతావు. దానిని లోకములో మనం అతుక్కుని పోతావు అని పిలుస్తాం. నీవేమి కలిగి ఉన్నావు అని చెప్పుకుంటున్నావో అది లేకుండా నీలో తెలియబడుతున్నది. నీవు క్రీస్తులో ఉన్నట్లయితే ఆయన నీకు పరలోక సమాధాన్ని, పరలోక సమాన ఆశీర్వాదాన్ని, పరలోక సమాన ఆత్మను, సమస్తాన్ని ఆయన నీకు వాగ్దానము చేశాడు. నీ వాగ్దాన దేశంలో ఉండి అన్నింటినీ నిండు స్వాస్థ్యముగా నీవు చేసుకున్నావు. ఆమేన్. ఆహా, ఎంతటి మనోహరమది! చదువుకుందాం. ఇట్లనిగా ఆయన మనల్ని ఏర్పరచుకున్న ప్రకారము సంఘం బహుహీనంగా తొట్టిల్లుతున్నది. ఇక్కడే ఇట్లనిగా ఆయన మనలను ఆయనలో ఏర్పరచుకున్న ప్రకారము ఎవరిలో? క్రీస్తులో. ఇప్పుడు మనము వెనుక అధికరణములోను మరియు ప్రేరణములోను ప్రకటన 17:8 జగదుత్పత్తికి పూర్వమే ఆయన మనల్ని క్రీస్తులో ఏర్పరచుకొనెను అని చూస్తున్నాం. తర్వాత వచ్చిన నేను చదువుతాను, మనము తన ఎదుట పరిశుద్ధులమైన దోషులు ఉండవలనని జగత్తు పునాది వేయబడకమనిపే మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని ముందుగా నిర్ణయించుకున్న మాట దగ్గర నేను నిలుపు చేయాలనుకుంటున్నాను. ముందుగా నిర్ణయించుకుని అనమాట నేను సహోదరు నెవెల్ను ఏర్పాటు చేసుకున్నానని కాదు, నేను సహోదరు బీలర్ను ఏర్పాటు చేసుకోనలేదని కాదు అని అలాంటప్పుడు అది అలా చెప్పుడు కాదు సుమా. ఏది అది కాదు, ఏది యోగ్యమో ఏది అయోగ్యమనేది దేవుడు తన యొక్క భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి తెలుసుకున్నట. కాబట్టి అది ఆయన చేయబోతున్నాడని దేవుడే తన యొక్క భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ఎరిగి ఉన్నాడు. దేవుని ప్రేమించు వారికి సమస్తము సమకూడి జరుగుతున్నవని తన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ఆయన ముందుగా ఎరిగి తద్వారా ఆయన ముందుగా నిర్ణయించి యుగములో ఒక్కరిలో అనగా యేసుక్రీస్తులో సమస్తము సమకూడి జరుగుటకై పిలిచి ఆయన ముందుగా నిర్ణయించుకున్నాడు. నేను మీ కొరకు ఒక చిన్న దృష్టాంతాన్ని తీసుకుని వస్తాను, అది మంచిది. గత రాత్రిలో దాన్ని గుర్చి కొద్దిగా మాట్లాడి అనుకుంటున్నాను. ఆది కన్నా 1:25 కనుక వెనక్కి వెళ్దాం. దేవుడు ఆయన యొక్క పేరును లార్డ్ గాడ్ ప్రభువైన దేవుడుగా పిలుచుకున్నాడు. అది ఎల్ ఎలా ఎలోహీమ్ అన్న మాటలో ఉంటున్నది. దాని అర్థం తనకు తానే ఉన్నవాడు అని అర్థం. ఆయన తప్ప మరొకటి లేనే లేదు. అక్కడ గాలి లేదు, అక్కడ వెలుతురు లేదు, అక్కడ నక్షత్రాలు లేవు, అక్కడ లోకము లేదు, అక్కడ ఏమీ లేదు. అక్కడ దేవుడే, దేవుడు మాత్రమే ఉండి ఉండెను. ఎల్ ఎలా ఎలోహీమ్, దాన్ని ఆయన చూశాడు. ఈ మహోన్నతమైన ఎల్ ఎలా ఎలోహీమ్ లోపల ఒక గుణ విశేషం, ఒక గుణగణం ఉండెను. గుణ విశేషం అంటే ఏంటో మీకు తెలుసా? దాన్ని నేను ఇలాగ చెప్పనివ్వండి, స్వభావము. అందువలనే ఈ చిన్న బిడ్డడు దాన్ని కలిగి ఉంటాడు. ఆ విధంగా దాన్ని కలిగి ఉండేటువంటి ఆ చిన్న బుడతలో నేను ఒకడును. ఆయనలో ఒక తండ్రి యొక్క స్వభావం ఉండెను. ఆయన తనకు తనయున్నవాడు. తండ్రిని అనిపించుకోవటానికి వేరే ఏమీ లేదు. ఇంకా లోపల మరింకొకటి ఉన్నది, అది ఆయన దేవుడు. దేవుడనగా ఆరాధన చేయబడే ఒక వస్తువు అని అర్థం. అయితే ఆయన తనకు తానయ్యున్నవాడు. ఎల్హోయిము కనుక ఆయన్ను ఆరాధన చేసే వారు ఎవరూ లేరు. ఆ లోపల ఆయన ఒక రక్షకుడై ఉండెను. ఏమీ దారి తప్పి పొగొట్టబడలేదు రక్షించడానికి. దాని లోపల ఆయన స్వస్థపరచువాడై ఉండెను. గమనిస్తున్నారా? అయితే స్వస్థత పొందుకోవడం కొరకే జబ్బుగా ఉండేవారు ఎవరూ లేరు. ఇప్పుడు ఈ విషయాన్ని, ఈ పఠాన్ని అర్థం చేసుకున్నారా? కాబట్టి ఆయన గుణ విశేషాలు, ఆయన స్వభావము అదే ఈనాడు ఉత్పన్నమై ఉన్నది. కొందరు ఇలా అంటారు, ఆరంభంలోని దేవుడు దాన్ని ఎందుకు ఆపు చేయకూడదు అని అంటారు. ఆయన కఠిన హృదయం గల పరిశుభ్రాయుడు అనే ఒక విమర్శకుల్లో ఒకరైన జోయల్ లేవిస్ లేక జాక్ కోయే చెప్తారు. గమనిస్తున్నారా? ఆయన కేవలము క్రూర హృదయం గల పరిశుభ్రాయుడని అన్నారు. దేవుల్లో అటువంటిది ఏమీ లేదు. అది అలా ఉన్నట్లయితే అన్ని పేరులతో ఆయన పిలవచ్చు. చూశారా? అది కేవలం అతనికి ఇక్కడ విస్తారమైన జ్ఞానమునది కాబట్టి. అయితే అతనికి ఇక్కడ మాత్రం ఏమీ లేదు, అది అలాగే ఉంటుంది. చూశారా? ఒక యువక్యం ఇలా చెప్తున్నది, ఆయన దానిని దాచి ఉన్నాడు అని. ఈ మర్మాలన్నీ దాచబడి ఉన్నామని బైబిల్ తెలియజేస్తున్నది. గుర్తుంచుకోనండి, లోకం పుట్టిన కొరకు, లోకం పుట్టిన మొదలుకొని దేవుని కుమారుల ప్రత్యక్ష కొరకు ఎదురు చూచుచున్నది, వారిని సంఘానికి చూచిన కొరకై. అర్థం చేసుకున్నారా? కొద్దిసేపు నా కథ నేను ఆపుతాను. ఇది అయ్యే వరకు నా తదుపరి తలంపుకు నేను వెళ్తాను. గుర్తుంచుకునండి, లేఖన ప్రకారంగా మోషే కాలంలోను వెనుక ప్రవక్తల కాలంలోను అన్ని కాలంలోనూ ఈ కడవరి విషయాలు బహిర్గతమడుగు వారందరూ ఎదురు చూశారు. అవునది నిజం, దేవుని కుమారులకు బయలుపరచబడి కొరకై. ఎందుకని? పిరమిడ్ మాదిరిగా దగ్గరగా, ఇంకా దగ్గరగా, ఇంకా దగ్గరగా కట్టబడి కొరకై. తరచుగా నేను ఈ వివరణ ఇస్తున్నది ఇదిగా, దేవుడు మూడు బైబిల్ చేశాడు. మొదటిది ఆకాశమునందు దానిని ఉంచాడు, జుడాయిక్ నక్షత్ర రాశి. మీరు ఎప్పుడైనా నక్షత్ర రాశిని చూశారా? నక్షత్ర రాశిలో మొదటి పటమేంటి? కన్య. నక్షత్ర రాశిలో ఆఖరి పటమేంటి? పులి అంటే సింహము. ఆయన మొదటిగా కన్య ద్వారా వచ్చాడు, రెండవసారి ఆయన యూదా గోత్రం సింహముగా వస్తాడు. గ్రహిస్తున్నారా? ఆ తర్వాత దాన్ని ఆయన పిరమిడ్ లో చేశాడు. హనూకు కాలంలో వారు పిరమిడ్ చేసినప్పుడు వారు వాటిని కొలత కొలిచారు. నేను అర్థం చేసుకోలేదు. వంగి ముఖాల మీద నుండి ఎంతో దూరం నడుచుకుంటా వెళ్లి యుద్ధాల దూరస్థలము కొలతలు కొలుస్తారు వారు. ఇప్పుడు వారు ఎక్కడికి కొలుస్తున్నారో తెలుసా? రాజభవంతి కట్టడంగా కొలత కొలుచుట. ఈ దినాన మనకున్న సంస్థాన్ని ఆధారం చేసుకున్నా దాన్ని మనము కట్టలేము, దాన్ని మనము కట్టడము చేయలేము. ఇది ఈ విధంగా ఒక గురివైపునకు కట్టబడుతున్నది. ఆ శిఖరపు రాయి అసలు కనబడలేదు. పిరమిడ్ మీద శిఖరాన్ని ఆ మూతన వారి ఎన్నడూ పెట్టలేదు. ఐగుప్తు దేశంలోని పెద్ద పిరమిడ్, దాని మీరు అర్థం చేసుకున్నారో లేదో నాకు తెలియదు. దాని మీద ఏనాడు ఆ శిఖరము మీద రాయి పెట్టబడి ఉండలేదు. ఎందుకని? శిఖరపు రాయి తిరస్కరించబడినది. ఆయన క్రీస్తు శిరస్సు రాయి. గమనిస్తున్నారా? అది తిరస్కరించబడినది. అయితే మనము ఎదుగుతున్న కొలది లూథరు కాలం నుండి, బాప్టిస్టు కాలం నుండి, మెథడిస్ట్ కాలం నుండి, పెంతెకోస్తు కాలం నుండి మనం ఇప్పుడు నేరుగా శిఖరపు రాయి నొద్దుకు ఎదుగుతున్నాం. అవును కదా? శిఖరపు రాయి వచ్చి కూర్చుంటుకై మనము నిరీక్షిస్తూ ఆకాంక్షిస్తున్నాం భవనము సంపూర్తి కొరకై. రాయి తనీకరించబడింది అని మీరు లేఖనంలో చదువుతలేదా? బహుశా సొలొమోను దేవుళ్ళను గురించి మాట్లాడుతున్నదని మనం గ్రహించాము. తనీకరించబడిన రాయే మూలకు తలరాయి ఆయను. ఒక పఠము యొక్క భావన మీకు కలుగుడు కొరకై నేను దీన్ని మీతో చెప్తున్నాను. ఇప్పుడు బైబిల్ నందు పిరమిడ్ యొక్క పైన ఆఖరి దినాన మనం నివసిస్తున్నాం. నక్షత్ర రాశిలో అడ్డగించబడిన మీనము యొక్క క్యాన్సర్ కాలము, పులియగు సింహము యొక్క కాలము, శిఖరపు రాయి దేవుని కుమారుల ప్రత్యక్ష మగు రోజు గమనించండి, మనం ఎక్కడ ఉన్నామో. మనము నిజముగా కడవరి కాలంలో ఉన్నాము. మృత్యులు మొదలైన వారు చెప్పిన రీతిగా చెప్పిన వాటి గుర్చి ఎంతమంది ఈ వారం వార్తాపత్రిక చదివారు? వారు సంశుద్ధులై ఉన్నారు. మనము కూడా అలాగే ఉన్నాం. ఆమేన్. అది మంచిదే. చూశారా? ఎటువంటి ఉపయుక్తమైన తరుణం, ఎటువంటి రోజు ఇది! మనము జీవిస్తున్న రోజు ఎటువంటిదో క్రైస్తవులు గ్రహించుదే. అది ఎంతటి మంచి తరుణం అవుతున్నది! దాన్ని చూచేటువంటి ఈ పుస్తకం యొక్క గ్రంథకర్తన గురించి మీ యొక్క తలపు ఏంటి? కడవరి దినాల్లో అది ఎక్కడ ప్రత్యక్షమవును అతను చూశాడు? కడవరి దినాలలో దేవుని కుమారుల ప్రత్యక్ష గురించి నిరీక్షించి మూలుగుచూడ అతను చూశాడు. జగదుత్పత్తికి మునిపే మరుగైన సంగతులు భయపరచుకొనుకై బయటికి తెచ్చుకొనుకై పరిశుద్ధాత్మ శక్తి చేత నుండి కడవరి దినాల్లో బయలుపడుము దాన్ని అతను చూశాడు. ప్రత్యక్షతను పొందుకొనుకై మనము తప్పో కాదో తెలుసుకుంటకు తిరిగి మనము జగత్తు పునాది దగ్గర వెళదాం. నేను దేవుని నాన్నని పిలుచడం వలన నేను దేవద్రోహము చేసిన వాడిని కాదని నమ్ముతున్నాను. అయితే ఆ విధంగా నేను చెప్పడం వలన మీరు అర్థం చేసుకుంటారని నేను చెప్తున్నాను. నాన్న, నాన్నకి కొందరు బిడ్డలకు కావాలి, కాబట్టి ఆయన ఏమి చేస్తాడు? ఆయన పలికాడు, దేవదూతులు కలుగ్గా కని చెప్పాడు. ఆయన చుట్టూరా వారు వచ్చేశారు. ఓహో, మళ్ళీ బాగుంది. వారు ఆయన ఆరాధన చేశారు. అడు తర్వాత ఆయన దేవుడు గుణ విశేషము జ్ఞప్తించుకో. ఆయన ఎలోహీం, ఆయనకు ఆయనే ఉన్నవాడు, ఆయన తప్ప మరొకరు లేరు. ఆయన దగ్గర మొట్టమొదటిగా వచ్చిన వారు దేవదూతులు. తరువాత దేవదూతలు చేసే పని ఎదురుగా ఆరాధించుడు తప్ప మరొకటి కాదు. వారు పోగొట్టబడరు, కనుక వారికి వ్యాధులు రావు, వారు నిత్యం ఉంటారు. కాబట్టి ఆయన తన యొక్క స్వస్థత శక్తిని ప్రచురపరచలేరు, ఆయన రక్షణను ఆయన బయలుపరచలేరు. తర్వాత ఆయన చెప్పాడు, స్పర్శింప జాలనది, తాకూడదు ఒకదాన్ని చేయదము అని అన్నాడు. కనుక ఆయన భూమిని చేశాడు. ఆయన భూమిని చేసినప్పుడు దాంతో సహా భూమి యొక్క సమస్త వస్తువులను ఆయన చేశాడు. అడు తర్వాత నరుని ఆయన చేశాడు. ప్రతిదీ భూమి నుండి పైకి వస్తున్నది ఒక జల్లి చేపతో అది మొదలైంది. ఒకలాంటి మాంసము నీటి మీద తెలాడుతున్నది. అక్కడి నుండి ఆరంభించి ఒక కప్ప వరకు వచ్చినది. ప్రాణుల్లో అతి తక్కువ కొవ్వుకు చెందిన ప్రాణి కప్ప అని వారు చెప్తారు. అత్యున్నత ప్రాణి నరుడు. కప్పటి మొదలై బల్లి వరకు అక్కడి నుండి అలాగ 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 ప్రతిసారి కూడా పరిశుద్ధాత్మ అని పొదగా జీవం తిరిగి వస్తున్నారు. పెద్ద ప్రాణి. మొదటిగా దేవుని స్వరూపందు ఒకటి వచ్చినది, అదే నరుడు. అంతకు ముందుగాని ఇక ముందుగాని ఇక ఎప్పుడు గాని నరుడి కంటే గొప్పదాన్ని సృజించబడలేదు. ఎందుకనగా నరుడు దేవుని యొక్క స్వరూపమందు ఉన్నాడు. ఆయన తన యొక్క మొదటి మనిషిని చేసినప్పుడు ఆయన యొక్క దేవదూతుల రూపమున ఆత్మ రూపమును చేశాడు. ఆయన నరుని చేశాడు. ఆయన వారిని స్త్రీనిగాను పురుషుడిగాను చేశాడు. ఒకే భాగములు. అతడు పురుషుడు మరియు స్త్రీ. స్త్రీ పురుష స్వభావము కలిగిన వాడు. ఆయన ఆదాముడు చేసినప్పుడు మాంసములనగా రక్త మాంసలు ఎందు అతన్ని ఉంచాడు. ఆదికాండం 1వ అధ్యాయం జ్ఞాపించుకోండి. ఆయన స్త్రీని పురుషుడు చేశాడు. అయితే ఆదికాండం 2వ అధ్యాయంలో భూమిని దున్నడానికి నరుడు లేడు, మాంస దేహముతో ఉన్న నరుడు లేడు. ఏదేనను తన స్వాధీన మదుచుకొని భూమిని దున్నడానికి నరుడు లేడు. అయినప్పటికీ ఆ స్వరూపమందు ఒక నరుడు ఉన్నాడు. దేవుడు ఒక ఆత్మ అవును కదా, గమనించారా? ఆయన నరుని స్త్రీనిగాను పురుషుడిగాను చేశాడు. ఆయన ప్రపంచ మనిషి చేసినప్పుడు అలా చేశాడు. గుర్తుంచుకోనండి, వాటన్నిటినీ కూడా ఆయన తన మనసులో ఉంచుకున్నాడు. ఆదివారం రాత్రి నేను దాన్ని చదివాను. ఒక మాట అనగా ఒక తలంపును బహిర్గతము చేయడం. దేవుడు తలంచాడు. ఆయన ఏ విధంగా దేవుడు కాగలడు? ఆయన ఏ విధముగా ఆరాధించబడగలడు? ఆయన ఏ విధముగా ఒక స్వస్థపరచువాడు కాగలడు? ఆయన ఏ విధముగా రక్షకుడు కాగలడు? ఆయన వాక్యమును మాట్లాడే వెంటనే అది కలకాలము సమాప్తమైపోయినది. ఇప్పుడు ఈ దేవుని యొక్క కుమారుడు వాక్యమును అలాగ పట్టుకున్నట్లయితే దేవుడు ఒక మాటను వాక్యమును పలికగా అది సమాప్తమైపోయినది. తప్పనిసరిగా భూగర్భ శాస్త్రం ఇలాగే చెప్తారు, లోక ఉపుతుంది లక్ష కొలది సంవత్సరాలు అని. నాకైతే తెలియదు అది కోట్ల కొలది సంవత్సరాలు కావచ్చును, అది ఎంతకాలమో నాకు తెలియదు. దేవుడు కాలములో పట్టుకున్న జలడు ఆయన దాన్ని పలికిన దానికంటే ఒక్క నిమిషము కూడా తగ్గిపోదు. ఆయన ఇంకా దేవుడు, ఆయనకు కాలములు హద్దులు లేవు. నిన్న ఉదయం వరకు లేక నిన్న రాత్రి వరకు ఆ విధంగా అని నాకు తెలియదు. నిత్యత్వము నిన్న లేదు, రేపు లేదు, అదంతా ఇప్పుడే. నేను ఉన్నాను అను మాటను మీరు ఎప్పుడైనా గమనించారా? నేను ఉంటిని అని కాదు, లేక నేను ఉందును అని కాదు, నేను ఉన్నాను అన్నది నిత్యమైనది, ఎల్లప్పుడూ ఉండేది. ఇదే కార్యాలన్నీ సమయంలో ఉండాలని ఆయన కోరిక. ఆరాధన చేయడం కొరకు ఒక దాన్ని ఆయన చేయవలసి ఉన్నది. కనుక ఆయన గుణ విశేషాలు దీన్ని ఉత్పత్తి చేసినవి. ఆ తర్వాత ఆయన నరుని చేశాడు. ఆ తర్వాత ఈ మనుషులు ఒంటరిగా ఉండటం ఆయన చూశాడు. కాబట్టి ఇప్పుడు ఆయన గంభీరమైన మనస్సును సూచించడం కొరకై క్రీస్తు ఆయన యొక్క సంఘమును గూర్చి దృశ్యపటమును ఆయన ఏమైతే కలిగి ఉన్నాడో అది చూపిస్తున్నాడు. మరొక మట్టి ముక్కను తీసుకుని ఒక స్త్రీనిగా చేయలేదు, కానీ ఆదాము యొక్క ప్రకటన కూడా ఆయన తీసుకున్నాడు. ఇంకా ఆదాములో ఉన్న స్త్రీ నైజ ఆత్మను తీసి ఈ ప్రకటనలో పెట్టాడు. ఏదో ఆడ మనుషులా నడుస్తున్న ఒక పురుషుడిని చూసినట్లయితే ఏదో ఒకటి ఎక్కడ తప్పున్నది. ఒక స్త్రీ మగవాళ్ళ నడుస్తున్నట్లయితే ఏదో తప్పున్నది. చూశారా, ఏదో తప్పున్నది. అవి రెండు వేరు వేరు ఆత్మలు కలిసి ఉన్నవి. అయితే ఏకమైతే అవి ఒకే భాగము, ఇవి రెండు ఒకటి. కాబట్టి ఆయన స్త్రీని పురుషుని చేశాడు. వారు ముసలివారు కారు, వారు చనిపోరు, వారి వెంట్రుకలు నరవవు, మనవలే వారు భుజించారు, మనవలే వారు నిద్రించారు, మనవలే వారు త్రాగారు. అయితే భావం అంటే వారికి తెలియనే తెలియదు. సర్ప సంతాన గురించి తెలుపుట కొరకై నేను ఇక్కడ మరొక పాఠం కొరకై మార్గాన్ని మళ్ళిస్తున్నాను. మరలా దాన్ని చెప్పని వారు అడిగిన దాన్ని కాబట్టి. అయితే ఒకరెవరో వచ్చి ఆ విచ్చేసం ఏంటో తెలియచేయవచ్చు. నేను దాన్ని తెలుసుకోరుతున్నాను. గమనించారా, ఇదంతా అయిపోయిన తర్వాత పాపము లోపల ప్రవేశించినది. జరిగిందేంటి, దూర దూర తీరాన 100 సంవత్సరాలకు పైగా ఒక పెద్ద విశాలత సంపూర్ణమైన అగాపో ప్రేమ ఉన్నది. ప్రతిసారి కూడా ఈ విధంగా నీవు అడుగు పెడతావు, అది ఒక అంగుళం ఇరుక్కుపోతుంది. అది భూమి చేయడానికి ఎంత కొంచెము సమయం పడుతుందో నీకు తెలుసా? అది ఒక నీడ యొక్క నీడ, ఆ నీడ యొక్క నీడ అవుతున్నది. అదే నీవు కలిగి ఉన్నది, నేను కలిగి ఉన్నది, ఒక నీడ యొక్క నీడ. ఆ నీడ యొక్క నీడ అగపో ప్రేమ అవుతున్నది. నీలో ఒకటి ఉంటున్నది. 20 సంవత్సరాలు దాటి ప్రతి స్త్రీలో ఒకటి ఉంటున్నది. 20 సంవత్సరాలు దాటి ప్రతి పురుషుల్లో ఒకటేదో ఉన్నది. అది నిత్యము ఉండబోయేది. నీకు 5 సంవత్సరాలు మాత్రమే ఉన్నవి. అది 15 నుండి 20 వరకు. 20 దాటిపోయిన తర్వాత నీవు చచ్చిపోతావు. అందుకు చచ్చిపోవడానికి ప్రారంభిస్తావు. అయితే 15 నుండి అప్పటి నుండి నీవు యవ్వన దశ ఆరంభమవుతున్న వయస్సు నీది. అటు తర్వాత నీ 20కి నీ వృద్ధదశ చెందుతావు. 20 తర్వాత నీవు చెప్తావు, నేను ఒక మంచి పురుషునై ఉంటున్నాను అని అంటావు. నీవు అలా చెప్తావు, కానీ నీవు కాదు. నువ్వు ఏమి చేసినప్పటికీ నువ్వు చచ్చిపోతున్నావు, నువ్వు కాలిపోతున్నావు. దేవుడు నిన్ను ఆ వయసు వరకే చేశాడు, ఆ తర్వాత నువ్వు చనిపోబోతున్నావు. మరిప్పుడు ఏమి జరిగినది? నువ్వు చనిపోటుకు ఆరంభించావు. అయితే నీలో ఉన్న ఒక్కటి నేను తిరిగి 18 సంవత్సరాల్లోనే ఉండాలి అని చెప్తుంది. నేను ఒకటి మిమ్మల్ని అడుగుతాను, మీరు 500 సంవత్సరాల క్రితం జన్మించినట్లయితే ఇప్పటి వరకు 18 సంవత్సరాల వయసులోనే ఉంటారా? మీరు ఒక పురాతన కాలపు వస్తువు అవుతారు, పాతకాలపు వస్తువు అయి ఉంటారు. మీ యొక్క అభిప్రాయాలు 500 సంవత్సరాల కాలపు నాటి అయినట్లయితే రాత్రి తండ్రులు ఇక్కడికి రాకముందే అటువంటి అభిప్రాయాలు గల ఒక యవ్వన స్త్రీ వలె నీ ఉంటే, నీవలా వెనకాలకు వెళ్లి ఆ 500 సంవత్సరాల క్రితం ఉన్న వృద్ధునిగా నీ ఉంటే, చూసారా ఏదో పొరపాటు ఉన్నది. మంచిది, ఇప్పుడు నేను భలే బాగున్నాను అనుకుంటున్నాను. సోహర్ బ్రెనహామ్, అని మీరు చెప్పవచ్చు. నేను 18 సంవత్సరాలు, నాకు 16 సంవత్సరాలు, నేను బాగా ఉన్నాను. బిడ్డా, నేను ఒకటి నీకు చెప్పని, నీ యొక్క తల్లి ఈ మందిరంలో ఉండకుండానే నీ తల్లి ఇప్పుడు ఎలా బ్రతికినదని నీవు ఎలా తెలుసు? నీ యొక్క అబ్బాయి స్నేహితుడు గాని నీ అమ్మాయి స్నేహితురాలు కాని కొద్ది నిమిషాల క్రితమే చనిపోలేదని నీకెలాగ తెలుసు? నీ ఇంటిలో ఈ ఉదయం ఒక శవము లేదని నీవెలా చెప్పగలవు? ఈ రాత్రి వేళలో బ్రతికి నీవు మందిరపు గుండా బయటికి వెళ్తావని నీవెలా చెప్పగలుగుతావు? అది ఒక విశాలమైన అనిశ్చయత, ఏది నిత్యమైనది కాదు. నీవు 15, 12, 19, 75 లేక 90, ప్రతిదీ అనిశ్చయమైనది. ఎక్కడ నీవు నిలబడి ఉన్నావో నీకే తెలియదు. అయినప్పటికీ నీవు తిరిగి 15, 18 సంవత్సరాల వయస్కునిగా తిరిగి వెళ్తావు. అలా నీవు కావడానికి చేసింది ఏంటి? నీవు తిరిగి వెనక్కి వెళ్లి 18 సంవత్సరాలకు వెళ్లి అక్కడే ఉంటే ఎన్నడు రోగము తదితరమైనవి కలగకుండా ఉంటే మిగతా వారు కూడా నీతో ఉంటారు. ఎందుకంటే నీవు దాంతో ఎంతో పెరిగిపోయావు. గమనిస్తున్నారా? వేరే వేరే వయసుల్లోకి ప్రజలు వెళ్తూనే ఉంటారు. నీవు మహావృద్ధుడైపోతావు. వారితో కలిసి నీవు ఎదిగే కొలది నీవు విఖార రూపివైపోతావు. అయితే అక్కడ ఉండడానికి నిన్ను పిలిచినది ఒకటి అక్కడ ఉన్నది. అది ఆ చిన్న అగాపు, ఆ చిన్న నీడ ఇక్కడి కంటే నిన్ను పైగా ఉన్నవానిగా నిన్ను చేస్తున్నది. నిన్న రాత్రిలో లేక నిన్న ఉదయమో 7 గంటల సమయంలో పరిశుద్ధాత్మ ఆయన కనికర కృపలను బట్టి ఈ శరీరంలో నన్ను తీసుకుని పోయారు. నేను నమ్ముతున్నాను. అవును లేక కాదు అని నేను చెప్పలేదు. అందరు యవనస్తులుగా ఉన్న దేశంలోనికి నన్ను నేను వెళ్లిపోయాను. నా బ్రతుకును నేను చూడటువంటి అందమైన వారిని నేను చూశాను. ఆయన నాతో చెప్పాడు, అందులో కొందరు 90 సంవత్సరాల వయస్సు కలిగిన వారు ఉన్నారు. నీ ద్వారా మార్పు చెందిన వారు వారు నా సహోదరుడా, నా సహోదరుని వారు పిలుస్తున్నారు, అరుస్తున్నారు. ఆశ్చర్యంగా ఉన్నది. అది పరలోక సంబంధమైన శరీరము. మనం చనిపోయినప్పుడు మనము మాయా కాము. మనమొక శరీరము కలిగి ఉంటాము. మనమంతా చనిపోతే ఈ నిమిషంలో ఆటంబాంబలను కాల్చివేస్తే ఇప్పటి నుండి 5 నిమిషాల్లోగా ఒకరినొకరు చేతులు పట్టుకుని వారి మెడల్లో ఒకరొకరు చేతులుంచి దేవుని మహింపరుస్తూ కేకలు వేసుకుంటూ వెళ్తాం. అవునండి సహోదరి, సహోదరుడు స్పెన్సర్ ఇక్కడ కూర్చుని ఉన్నారు. ఇక్కడ వారిలో వారు చాలా పెద్ద వయస్కులు. వారు 18, 20 సంవత్సరాల వయస్కులు అయిపోతారు. సహోదరు నేను ఒక యవనస్తుడైపోతాడు. నేను ఒక యవన అయిపోతాను. ఏది ఖచ్చితంగా ఈ సత్యమే. భూమి మీద ఏ గుడారము సిద్ధమైపోయినను మన కొరకు ఒకటి ఎదురు చూస్తూ ఉన్నది. ఒక ప్రకృతి సమైన జన్మ వలె ఒక చిన్న బిడ్డ తల్లి కడుపులోంచి వచ్చిన వెంటనే అతన్ని చిన్న శరీరము వణుకుతూ తన్నుకుంటూ లాక్కుంటుంది. ఎవరి స్త్రీన మీరు అలా చెప్పినందుకు క్షమించండి. అది అలా జరుగుతున్నప్పుడు ప్రాణముతో ఉన్న కండరాలు కలిగి అలా తటాలన లాక్కుంటుంది. అయితే భూమి మీదకి అది వచ్చినప్పుడు మొదటిగా గాలిని పిలుస్తుంది. అక్కడే ఆత్మ సమాన ప్రకృతి దేహము ఆ శరీరంలోనికి వస్తున్నది. అది అలాగే ఉంచితే తన చిన్న తలను తన తల్లి రోమునకు ఆనించి పాలు త్రాగుటకు ఆరంభిస్తుంది. అది ఆ విధంగా చేయకపోతే పాలు బయటకు రానే రావు. ఎప్పుడైనా దూడ పుట్టినప్పుడు దాన్ని గమనించారా? బలం పుంజుకున్న వెంటనే కాళ్ళ మీద లేచి నిలబడుతున్నది ఆ దూడ. మరికి ఎవరు చెప్పారు? తల్లి చుట్టూ తిరుగుతూ తల మోపి పైకి కిందికంటూ పలు త్రాగుతుంది. అవును, ఏ శరీర దేహం ఇక్కడ ఇక్కడికి వచ్చినట్లయితే ఆత్మ సంబంధ శరీరం దాని కొరకు సంసిద్ధంగా ఉంటున్నది. ఇది అయిన వెంటనే ఓ హల్లెలూయా, ఏ భూ సంబంధమైన శరీరము గతించిపోయినను దాని కొరకు ఒకటి ఎదురు చూస్తుంది. దీనిలో నుండి అడుగు బయట పెట్టిన వెంటనే ఇంకొక దానిలోనికి అడుగు పెడతాం. ఒక చల్లని పానీయం అవసరం లేని దానిలోనికి, నీళ్లు కావాలి అని అడిగిన దానిలోనికి, భోజనము చేయనటువంటి దానిలోనికి. అది భూమిలో ఉన్న దూల నుండి పుట్టినది కాదు. అయితే అది వస్తువైనది, కరస్పర్శ చేయగలిగినది, ప్రేమించగలిగినది, సంపూర్ణమైనది. ఆ దేహము దూరాన ఎదురు చూస్తున్నది. దానిలో అది భాగము, అందులో అది భాగము. ఈ నిత్య జీవాన్ని ఇక్కడే ఈ వేదిక దగ్గర ఆరంభించగలవు. ఇక్కడ నుండే నీ నిత్యత్వాన్ని నువ్వు ఆరంభిస్తావు. ఇక్కడ నుండే నిత్య జీవాన్ని నీవు ఆరంభము చేస్తావు. అడితరవత ఒక దేవుని కుమారుడుగా నీవు జన్మిస్తావు. అడితరవత నీవు మరణించితే నీవు ఆరంభిస్తావు. మరణం ఈ శరీరాన్ని ముత్తగానే, గుండె కొట్టుకలు ఆగిపోగానే, మత్స్యమైన చక్రాలు అలా నిలిచిపోగానే, ఆ చిన్న నీడ, నీడ యొక్క నీడ క్షణములో నీడ యొక్క నీడైపోతున్నది. అది తర్వాత నీడైపోతున్నది. అది తర్వాత అది ఒక చిన్న మినుక్కు మగనుగా వెలుగుతున్నది. ఆ తర్వాత ఒక చిన్న కయ్య అవుతున్నది. అది తర్వాత అది ఒక కాలువ అవుతున్నది. తర్వాత ఒక మహాసముద్రం అయిపోతున్నది. ఇక కొద్దిసేపు అయిన తర్వాత దురాలు నుండి ప్రియుల దగ్గర నీవు నిలబడిపోతావు. పరలోకమైన శరీరముతో ఆ వస్త్ర ధరించిన వాడవై ఒకరినొకరు ప్రేమించుకుంటారు, ఒకరినొకరు తెలుసుకుంటారు. ఏమి తిరిగి ఒక యవనస్తుడు ఒక యవన స్త్రీ అయిపోతావు. అది నిజంగా ఖచ్చితమైన విషయం. ప్రభునియేసు ఎక్కడి వరకు అది ఎక్కడ ఎదురు చూస్తూనే ఉంటున్నది. ఒకనొక దినాన ఆయన యొక్క మహిమ శరీరము, జ్ఞప్తించుకోనండి, అది పరలోక సంబంధమైన శరీరము, మహిమ శరీరము కాదు. ఒకనొక దినాన ఆ పరలోక సంబంధమైన శరీరము యేసు కూడా పరలోకాన్ని విడిచిపెడుతున్నది. నేను మీతో చెప్పుచున్నాను, 2 తెస్సలొనికయ 5:4 అందులో ఒకటి, సహోదరులారా, నిరీక్షణ ఇతరుల వల్లే మీరు దుఃఖపడుకు నిమిత్తము నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచిన మనం నమ్మినలా అదే ప్రకారం యేసును నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకునవచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పుకున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజ్జులమై నిలచుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. మంచి మాట, నిద్రించిన వారు వారి కంటే. దేవుని బూర ఊదబడుతున్నది. క్రీస్తునందు మృతులు మొదట లేస్తారు. ఈ పరలోక సంబంధమైన శరీరాలు దిగివచ్చి భూమి మీద నుండి మహిమగల దేహములు ధరించుకుంటారు. సజీవులమైన మనము రేపుపాటులో మార్చబడి, క్షమలో మార్చబడి, వారితో కూడా ఏకముగా ప్రభుత్వానికి మేఘల మీద కొనిపోబడతాము. అది దేవుని రాజ్యములు నెరవేరే వరకు ఇక ఎన్నడూ దాని భుజింపని మీతో చెప్పుచున్నాను. అది పెండ్లి విందులో 3.5 సంవత్సరము అంత్యక్రీస్తు తన పరిపాలనను ముగించి వేస్తాడు. ప్రపంచమంతా నాశనమైపోతున్నది. యూదులు బయటికి పిలువబడతారు. యోసేపు తనను తానుగా యూదులకు తెలియపరచుకుంటాడు. నెప్పించుకునండి, యోసేపు తన సహోదరుకు తాను కనపరుచుకున్నప్పుడు ఒక్క అన్యుడు కూడా అక్కడ లేడు. ఆ కథ మీకు తెలుసు. యోసేపు క్రీస్తుకు సంపూర్ణ పోలిక ఉంటున్నాడు ప్రతి విషయంలో కూడా. యోసేపు తన సహోదరు దగ్గరికి పంపబడినప్పుడు, వారు వచ్చినప్పుడు, అతను వచ్చి తన యొక్క చిన్న సహోదరుని బెన్యామిను చూశాడు. వారు అతన్ని చూశారు. వారు అనుకున్నారు, మన సహోదరుడైన యేసేపును చంపలేదా? ఎవరు ఇతడు? క్రీస్తు యూదులకు తన్ను కనపరుచుకున్నప్పుడు యూదులు తాము తప్పు చేశామని తెలుసుకుంటారు. యోసేపు ఎంతగానో ప్రలాపించి ఏడ్చాడు. కనుక అతడు తన భార్యను పిల్లలను పంపించి వేసి తన యొక్క దేహ సంరక్షణ మొదలుగు వారిని పంపించి వేసి వారిని రాజభవనంలోకి పంపించి వేస్తాడు. నిజంగా అది నిశ్చయం. అటు తర్వాత యూదుల సమక్షంలోనే, నేను మీ సహోదరుడైన యేసుయేపును, నేను మీ సోదరుడును. అప్పుడు వారు సాగిలపడి వణికిపోతూ, మేము ఇప్పుడు అది అర్థం చేసుకున్నాం, ఎందుకంటే మేము మా సహోదరుని చంపాము, మేము ఆ సహోదరుని చంపామనుకున్నాము, ఇప్పుడు ఇతనే ఈ గొప్ప రాజు అని చెప్పారు. అతను చెప్పాడు, ప్రాణ రక్షణ కొరకు దేవుడి యొక్క ఉద్దేశం కొరకు దీన్ని చేశాడు. దేహేతు చేత దేవుడు దాన్ని చేశాడు. అన్యులమైన మనమును రక్షించిన కొరకు అలాగే చేశాడు. అన్యులైతే రాజభవనములో ఉన్నారు. హల్లెలూయా! తన అన్నల చేత యోసేపు నిరాకరించబడిన వాడై ఆయన ఒక పెళ్లి కుమార్తెను తీసుకున్నాడు. పెళ్లి కుమార్తె అన్యురాలు, యూదులు కాదు. అవును కదా? ఇప్పుడు మీరు ఎక్కడికి వచ్చారు? ఈ మహిమగల శరీరమును మనం ధరించిన వారమై రాబోతున్న ఆ యుగములో అలాగే ఉంటాం. ఈ పరలోక సంబంధమైన శరీరము మహిమగల శరీరంగా మార్పు చెందినప్పుడు నా భావమేంటి? ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారా? అప్పుడు నేను ఎక్కడికి నడుస్తూ వెళ్లి సహోదరు నెవిల్ అని చెప్తాను. ఒక చిన్న దృష్టాంతాన్ని మీకు చెప్తాను. నేను అంటాను, సోదర్ హ్యూమ్స్, ఈ ఉదయం వేళ మన దగ్గరికి మనం వెళ్దాము. ఆయన దేవుడు, ఇప్పుడు మేము ఆయన తెలుసుకుంటాం. ఆయన ఒక రక్షకుడు, ఆయన ఒక స్వస్థపరచువాడు. పాపం అనే సంగతి ఎక్కడ ఉండదు, తెలియదు, అది లోపలికి ఇక వెళ్ళలేదు. వెళ్తుందా? పాపం అనేది సృష్టి కాదు. కాదండి, పాపం అనగా తలక్రిందులైన ఒక విషయం. ఒకే ఒక సృష్టికర్త ఉన్నాడు, ఆయన దేవుడు. పాపం అనగా నీతిని తలక్రిందులు చేయటం. అది ఒక వ్యభిచారం, నీతిని తలకదులు చేయటం. అబద్ధం అంటే ఏంటి? సత్యాన్ని మార్పు చేసి చెప్పటం. నిజం శాపం అనగా ఆ మాట ఏంటి? దేవుని ఆశీర్వాదాన్ని ఒక శాపంగా మార్చారు. దేవునికి ఆశీర్వాదానికి బదులుగా పాపం అనగా ఒక సృష్టి కాదు, పాపం అనగా ఒక తరుమారు చేసినది. కాబట్టి సతానుడు పాపాన్ని సృష్టి చేయలేడు. దేవుడు దేన్ని చేశాడో దాన్ని మార్పు చేస్తాడు వాడు. అది నిజంగా వాస్తవం. మరణం అనగా ప్రాణమును తలకిదులు చేయటం. ఇప్పుడు దీన్ని గమనించండి. ఆ తర్వాత నేను నడుచుకుంటూ నేను చెప్తాను, సోదర్ హ్యూమ్స్, నీవు, నేను, సోదర్ బీలే, ఇంకా మన సహోదరు కొందరం మన నాన్న దగ్గరికి వెళ్దాం. దేవుడు ఆయన. కొద్దిసేపు ప్రయాణం చేద్దాం. అబ్బాయిలు, పర్వతాలు ఎక్కడ ఇష్టపడతారా మీరు? అవునవును, మేము అలా చేసిన వారమే. 2,000,000 మైళ్ళ దూరం ఉన్నదే ఆ కృతలోకము, అక్కడికి వెళ్ళు, వారి చుట్టూ తిరుగు. ప్రతిదినము సూర్యకాంతిలో నేను నవ్వలసి ఉన్నది, తేజవంతమైపోయినది. నేను నీ మాటలు వినగలుగుతాను. మరి ఇంకా మాటలు చెప్పుకుని ఉండగానే నేను ఏషియా 66 వింటాను. అవునా? నేను ఇక్కడ నడుచుకుంటూ వెళ్తాను. మీకు తెలుసా, మేమంతా కూడా 500 సంవత్సరాలు, కొద్ది యాత్ర మాత్రమే, అది 10,00,000. ఏవీ భేదం లేదు, చూశారా? అది కొంత విధిగా కల్పించవచ్చు, అయితే అది సత్యం. శుభండి, చూస్తున్నారా? అది సత్యం. ఎందుకంటే కాలం అనే గడుపు లేదు, అది నిత్యత్వం. నేను ఎక్కడికి వెళ్ళినప్పుడు, అక్కడి నుండి నేను వెతుకుతున్నప్పుడు, అక్కడ నేను ఎవరిని కలుసుకుంటానో తెలుసా? భలే, ఇక్కడ సహోదరి జార్జ్ బ్రూస్ లేదా అని అంటాను. సహోదరి జార్జియా, నిన్ను చూచి చాలా దినాలైనదే, నీవెప్పుడు ఆ విధంగానే కనిపిస్తున్నావు. గమనిస్తున్నారా? ఆమెకు 10,000,000 సంవత్సరాలు ఉండేవండి. ఆమె యవనములోనూ ఉంటలగానే ఆమె ఉన్నది. ఆమె ఎవరినో వీపు మీద గీత గీరుతూ ఉండవచ్చు. నేను ఇక్కడ చూశాను, అది చిరుతపులి సింహం. నేను అడిగాను, చిరుతపులి బాగున్నావా? ఈ ఉదయం మ్యావ్ అని పిల్లి మాదిరిగా అరిచినది. పెద్ద పెద్ద పువ్వులు వారి చుట్టూ ఉన్న కొందరి సహోదరులతో నేను మాట్లాడుతూ ఉన్నాను. గమనిస్తున్నారా? వారిని చూస్తూ 500 సంవత్సరాల నుండి అక్కడ ఉన్నాము. అది కొంత రెడీగా వినిపించవచ్చు, అయితే అది సత్యమే, అది నిజం. అది ఆ విధంగానే ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. సహోదరి జార్జియా, కులాసయ్యనా, ఏ హని రాదు, ఏమి జరగదు. సాయంకాల వేళలో మేమంతా పర్వత శిఖరానికి వెళ్లి, ఓ నన్నా దేవా, నేనొకప్పుడు తప్పిపోయాను, నేనొకప్పుడు పాపములో ఉన్నాను, నానైన దేవా, నీవు నన్ను రక్షించావు. అలా చెప్పడానికి ప్రయత్నించిన వారంతా పిచ్చివారే, వెళ్లిపోయారే. ఓ దైవ ప్రేమను భూమికిని వ్రాసి దేవుని ప్రేమను వ్యక్తము చేయ ప్రయత్నించిన వ్యక్తిని పిచ్చి వాళ్ళ పాఠశాల గోడపైన లిఖించారు. పాపులు రక్షించడానికి ఆయన ఎలా నిలబడ్డాడు, ఆయన ఏమి చేశాడు? నిన్ను నన్ను రక్షించడానికి దిగి వచ్చిన ఆయన ప్రేమను గుర్చి, ఆరాధన గుర్చి మాట్లాడుట మాట్లాడు. దేవదూతలకు దాని గుర్చి ఏమి తెలియదు, ఆరాధన గుర్చి మాట్లాడు. ఆరాధన గుర్చి దేవదూత నిలబడి తన రెక్కలు విప్పి పైకి క్రిందికి ఆడిస్తూ హల్లెలూయా హల్లెలూయా అని చెప్పడం మాత్రమే దేవదూతలకు తెలుసు. అయితే తెలుసుకుంటానికి అది వచ్చినట్లయితే నేను తప్పిపోయాను, కనుగొన్నాను, నేను చనిపోయాను, నేను తిరిగి జీవించున్నాను. ఓ దేవా, నేను భవములో ఉన్నాను, నేను పెంట కుప్పుల మీద ఉన్నాను, నేను ఒక ముద్దై ఉన్నాను. ఇక్కడ ఒకటి ఉన్నది, ప్రాణము నీకు ఇవ్వగల ఒకటి ఉన్నది. కాల్గేట్ ముద్దల దగ్గరికి నీవు ఎప్పుడైనా వెళ్ళావా, లేక వెళ్లి చూసావా? నేను చూచిన వాటిలోకెల్లా దుర్గంధముతో కంపు కొట్టు దాంతో ఉన్నటువంటి స్థలము అది. ఆ పొగను నేను పిలచడానికి జబ్బు వచ్చేసినట్లయిపోయినది. ఆ పొగ దగ్గర నీ ఉన్నట్లయితే ఆముదును త్రాగితే నీకు ఎలా కడుపు త్రిప్పుతుందో అంతగా నీ ఉండిపోతావు. చూశారా, అంతగా అలా జబ్బుబడిపోతావు. ఎలుకలు నీ లోపల తిరుగుతూ నేను తిట్టడానికి ప్రయత్నిస్తున్నట్టుంటవి. అది జీవితానికి ఎంతో హాయి. అప్పుడు ఒకరు వచ్చి నేను పైకి లేపాలి, నీవిక ముసలివాడవైపోతావు, నీకు నీవుగా లేవలేవు. నిన్ను అలా పైకి లేపుతారు, నీవు 18 ఏళ్ల కుర్రవాడవైపోతావు. నిన్నైన ఆరోగ్యమని కొండ మీద నిన్ను కూర్చోబెడతారు. మంచి గాలిని వాళ్ళ పిలుస్తావు. చల్లని మంచులను నీవు త్రాగుతావు. నీవు మరలా ఆ ముద్దల దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడతావా? తిరిగక ఎన్నడూ ఏనాడు ఆ ముద్దల దగ్గరికి వెళ్ళటానికి నీవు ఇష్టపడవు. స్నేహితులారా, దాని అర్థం అదే. అదే ఆ యొక్క దర్శనం లేక దర్శనం యొక్క అనువాదం. అది నేను అర్థం చెప్తాను. దాని భావాన్ని చెప్తే ఇంకొకరు గాయపరచబడతారేమో అని నేను భయపడ్డాను. దేవుడు ఆయన కొరకు కుమారులను కుమార్తెలు తెచ్చుకోవడం కొరకు ఆయన చేసింది అదే. మరి ఎవరు వీరు? దీని యోగ్యత కొరకై వీరు చేసింది ఏంటి? దాన్ని ఏ విధంగా వారు చేశారు? దేవుడు ఆది ఎందు దేవదూతలను చేయబడక మునిపే ఆయన అతీతులని ఎంతమందికి తెలుసు?
If he is, he isn't God.
That's right.
So, God in his infinite mercy, he saw that Lucifer would do that. If he created this, he had put him on a free moral agency, that basis, and you're still there. That's right. The tree of right and wrong set before every one of us. You make your choice. And Lucifer was the first one to take the wrong road. And he began to draw after him. Hoggish, trying to take all for himself, try to override somebody else. And that's where it started. Now, listen to this. That's where sin began. God in his infinite mind saw that and saw the only way. But how in the name of the good
దేవుని యొక్క మంచి వాక్యం పేరిట దేవుని యొద్ద నుండి యేసును ఒక ప్రత్యేక వ్యక్తిగా మీరు ఎందుకు పెడుతున్నారు? యేసు మరొక వ్యక్తి ఉండి ఇక్కడ ఉన్న ఈ వ్యక్తి రక్షించడానికి ఆయన వెళ్లి చనిపోయినట్లయితే ఆయన ఒక యథార్థవంతుడు కాకపోతాడు. దాన్ని చేయడానికి దేవునికి ఒకే ఒక మార్గం ఉంటున్నది. అది ఎదనగా తన మీదనే ఆ స్థానాన్ని తాను స్వీకరించవలసి ఉంటున్నది. మరణ వేదన రుచి చూడు కొరకై, మరణ పులును విరిచి మరణమును మన నుండి తీసివేయడు కొరకై, తానే మన విమోచించుడుకై దేవుడే శరీరధారి అయ్యాడు. తుచిత ఆయన ఎంతగానో ఆరాధించబడతాడు. యేసు ఒక మనుష్యుడు. అవును, నిజమైన ఒక మనుష్యుడు. ఆయన ఒక నరుడు. కన్య మరియకు జన్మించిన నరుడు. ఆయనలో ఉన్న ఆత్మ కొలత కొలవలేటువంటి దేవుడు. ఆయన శరీరరీతిగా దైవత్వ సంపూర్ణంగా ఆయన నివసించినది. ఆయన యెహోవా యిరే, ఆయన యెహోవా రఫా, ఆయన యెహోవా మనస్సేస్, ఆయన యెహోవా మన ఖేడము, మన రక్షణ దుర్గము, మన యొక్క స్వస్థత దాత. ఆయనే అల్ఫా ఒమేగా, ఆది అంతము ఆయనే. ఆయనే ఆరంభము ఆఖర. ఆయనే ఉన్నవాడు, ఇప్పుడున్నవాడు, రాబోతున్నవాడు. ఆ మీద పేర్చుగురు ఆయనే. తెల్లవారు వేకువ చుక్క ఆయనే. ఎందుకని? ఆయన అన్నిట్లో అన్ని సశరీరుడిగా దైవత్వమయంలో సంపూర్ణంగా నివసించినది. ప్రజల్ని కట్టడానికి మరణానికి ఇప్పుడు కూడా ముళ్ళు ఉన్నది. ఆ అపవాది అంటాడు, నీవు నా మాట విన్నావు కాబట్టి నీవు నాకు దొరికావు అని అంటాడు. నేను కూర్చుతాను, నేను నిన్ను సమాధిలో పెడతాను. ఆ గొర్రె రక్తము నీకేమి సహాయం చేయలేదు. అది కేవలము జంతు రక్తం మాత్రమే. దేవుడు ఆయన యొక్క జ్ఞానము చేత దేవుని గొర్రె పిల్ల రాబోతున్నదని, జగదుత్పత్తికి మునిపే చనిపోయినదని ఎరిగి ఉన్నాడు. అవునండి, వారు లేక అతడు కాలము సంపూర్ణమగ వరకు వేచి ఉన్నాడు. అయితే ఒక రోజు ఈ మనుషుడకు ఈ గొర్రె పిల్ల వచ్చి ఉన్నాడు. సాతానుడు సిగ్గుపరచబడ్డాడు. వాడు ఆయన వైపు చూచి, నీవు దేవుని కుమారుడివైతే ఇది చేయి అని అన్నాడు. నీవు దేవుడి కుమారుడివైతే నీవు ఒక అద్భుతాన్ని చేయి. అది నీవు చేయుటకు నేను చూస్తాను. చూడనివ్వు, నీవు చేస్తే నేను చూస్తాను. నేనాయన ముఖానికి గుడ్డగెడతాను, నిన్ను గుద్దుతాను. నీవు ప్రవక్తవైతే నిన్ను కొట్టిందెవరో నాకు చెప్పు. నీవు అతనివారు నేను నమ్మను. నీవేనట్లయితే నేరుగా మాకు చెప్పు. చూశారా, అలాంటివన్నీ ఏవైతే మాకు చెప్పు. ఆయన తన నోరు తెరవలేదు. వారి కళ్ళ ఎదురుడే ఆయన బొచ్చు లాగివేశను. ఆయన తన శిష్యుని వైపు తిరిగి ఇలా అన్నాడు, నేను నా తండ్రిని అడిగినట్లయితే ఆయన 12 సమూహముల దూతలు పంపును అని అన్నాడు. దేవుడిది వినలేదు తెలుసా? నీవైనట్లయితే, నీవైనట్లయితే ఆయనది కాదా? రక్తస్థితులై ఉన్న ఆయన చూడు. మీలో కొందరు సైనికులు అక్కడికి వెళ్లి ఆయన ముఖములో ఉమ్మివేశారు. ఉమ్మివేశారు, ఆయన ఎగతాళి చేశారు, ఆయన ముఖములో నుండి గుప్పెడు గడ్డాన్ని పెరిగి వేశారు. కాదు కాదు కాదు, ఆయన కాదు, నా ముళ్ళు అతనిలో ఉంచుతాను, నేను ఎక్కడికి ఆయన తీసుకు ఆయన లేపుతాను. ఇప్పుడు నేను నిన్ను పొందుకున్నాను, ఏలి ఏలి నా దేవా నా దేవా అని ఆయన బిగ్గరగా కెక్క వేసినప్పుడు ఆయన నరుడు, నీవు నన్ను ఇలా చేయవిడిచిదివి? గచ్చమంతోట్లో అభిషేకం ఆయన విడిచిపోయినది తెలుసా? ఒక పాపిగా ఆయన చనిపోవలసి ఉండెను, ఒక పాపిగా ఆయన చనిపోయాడు మీకు తెలుసా? ఆయన పాపముల కొరకైకి కాదు, నీ పాపముల కొరకు నా పాపముల కొరకు చనిపోయాడు. ఎక్కడి నుండి ఆ పాపం పొల్లి వచ్చినదో, నన్ను ఎలాగో ఆయన స్వీకరించాడో, హల్లెలూయా, నన్ను ఎలా ఆయన స్వీకరించాడో. ఆయన అలాగక్కడ ఉన్నాడు, ఆయన తన నోరు తెరవలేదు, పొడిచిన వాడిలా అంటున్నాడు. అతను మామూలు మనిషి తెలుసా? అతను కన్యకు జన్మించలేదు, ఎందుకంటే నా శూలాన్ని ఆయనలో గుచ్చాను అని చెప్తున్నాడు. ఆయనలో ఆ బల్యము గుచ్చి అయితే అది వేరే సమయం అబ్బాయి. అతను తన బల్యమును బయటికి లాగాడు, ఆ తరువాత అతను పడవలేదు. అతనెక్కడ తన బల్యమును అంతటితో వదిలివేశాడు. లేచి నేను మృతురీతిని కాని తిరిగి జీవించుచున్నాను, యుగ యుగములు జీవించుచున్నాను, మరణము యొక్క పతాళము యొక్క తలపుచ్చు నా ఎద్దు ఉన్నవి, బాహునండి. ఆయన ఎవరైంది అతను చూడలేకపోయాడు, ఎందుకంటే నేను జీవించుచున్నాను, మీరును జీవించరు, అది ఇంకా కనిపించలేదు. ఒక దినాన మూడు నాలుగు దినాలైన తర్వాత ఆయన తండ్రి దగ్గరకు వెళ్లి వెళ్లిపోయిన తర్వాత తిరిగి వచ్చాడు. ఆ తర్వాత కొందరు చెప్తారు ఆయన ఒక భూతమైనని, కొందరు చెప్పారు అతను గులాంటి భూతమై ఉంటాడు, నీవు చూశావంటే నీవు ఒక దర్శనం చూస్తావు. కాదు, ఆయన నిజంగా ఏసే తుమ్మన్నాడు. నేను ఆయన చేతులు మొదలగినవి చూడని, అది అలాగుంటావేమో, నేను చెప్తాను అని తోమా చెప్పాడు. నేను ఆయననే అని ఆయన చెప్పాడు. అక్కడ చేపగాని రొట్టె గాని ఉన్నదా, నాకు ఒక శాండ్విచ్ రొట్టె తీసుకురండి అని ఆయన అడిగాడు. వారు ఆయనకు ఒక రొట్టె తీసుకుని వచ్చారు, ఆయన దాన్ని తిన్నాడు. ఆయన నేను తిన్న రీతిగా భూతము తింటుందా అది ఆయన అడిగాడు. నాకున్న రీతిగా భూతానికి రక్త మాంసాలు ఉంటావా అని ఆయన అడిగాడు. చూశారా, నేను ఆయననే నేను ఆయననే అని ఆయన చెప్పాడు. మనమిక ఇటువంటి శరీరాన్ని కలిగి ఉంటామో మనకు తెలియదు, కాని ఆయన నన్ను పోలిన శరీరాన్ని మనము కలిగి ఉంటాం. థియోఫిల్ దేహాన్ని ఆయన కలిగి ఉన్నాడా? అవునండి. బైబిల్ చెప్తుంది ఆయన చనిపోయినప్పుడు ఆయన వ్యక్తిగత సర్వనామం అది, ఆయన పాతాళంలోకి వెళ్లి పాతాళంలో ఉన్న ఆత్మలకు బోధించాడు. ఆయన అక్కడికి ఇలాగ వెళ్లాడు, అది ఆయన ఇలాగూ చేశాడు. ఆయన స్పర్శించడానికి ఇంద్రియాలున్నవి, ఆయన వినడానికి ఇంద్రియాలున్నవి, ఆయన మాట్లాడటానికి ఇంద్రియాలున్నవి. అలాంటి దేహముతోనే ఆయన బోధించాడు. ఆ మహిమ దేవతోనున్న వారిని గత రాత్రి నేను చూశాను, మంది ఉన్న ఆత్మలకు ఆయన బోధించాడు. నహో దినాల నుండి దీర్ఘ శాంతముతో ఉన్నను మారు మనుషులను పొందని వారికి బోధించాడు. ఏ ఆయన ఈస్టర్ దినాన తిరిగి లేచాడు, ఆ శరీరము కుళ్ళు పడుటకు వీల్లేదు, ఎందుకనగా ప్రవక్తి దావ్యుద్ధాన్ని చూశాడు కాబట్టి. ఆ పరిశుద్ధుని కుళ్ళు పడనీయను, ఆయన ఆత్మను పాతాళములో విడవను, నా శరీరము కూడా సురక్షితముగా నివసిస్తున్నది, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పడనీయవు. కుళ్ళి పట్టి పోటు కొరకు సంక్షిప్తంగా ఉన్న ఆ 72 గంటల్లోనే ఆ థియోఫని దేహము చెరలో ఉన్న ఆత్మల దగ్గరికి వెళ్లి ప్రకటించి ఉన్నది. నోహు దినాల్లో దేవుడు దీర్ఘశాంతమైన మార్పు చెందునని వారి యొక్కకు వెళ్లి ప్రకటించాడు. తిరిగి లేచి మర్చిత అమర్చితను ధరించుకున్నది. ఆయన అక్కడ భుజించి ఆయన మనిషిని మనకు తెలియచేశాడు. హల్లెలూయా. సోదరి ఇవాన్స్, మనం ఆ విధంగా ఆయన చూస్తాం. ఆయన ఆ విధంగా దావీదు సింహాసనం పైన కూర్చుంటాడు. హల్లెలూయా. మనమంతా విధంగా అక్కడ నడుస్తూ చేరుకుంటాం. నీతో కలిసి వేవేరు సంవత్సరాలు ఆ పర్వతం దగ్గర యాత్ర చేస్తాను. చూశారా, కొన్ని దినాలు కొన్ని నిమిషాలు మనం అక్కడికి చేరుతాం, అక్కడ కూడుకుంటాం. తినే సమయం వచ్చినప్పటికీ సహోదరి ఊట్స్ ఏం చేస్తుందో తెలుసా? నేను అడుగుతాను, సహోదరి ఊట్స్ ఇంతకాలం నీవు ఎక్కడ ఉన్నావు అని అడుగుతాను. నిన్ను చూడలేదే, అది నాకు 15 నిమిషాలు అవుతున్నది. ఓ సహోదరి బ్రెనహాం, అది 2000 సంవత్సరాలు కదా. నీకు ఎలాగ అనిపిస్తుంది? మేలు తప్ప మరొకటి నాకు కనిపించట్లేదు. అబ్బాయిలు ఇక్కడికి రండి, నా ప్రియులైన సహోదరులందరినీ మీకు చూపిస్తాను. ఇదిగో ఇక్కడ జీవపు ఊట ఉన్నది, మీరు త్రాగడానికి అతిశ్రేష్టమైన జలము అది. ఓహో మంచి చల్లని దహాన్ని మీరు మనం తీసుకుందాం. మనమంతా అక్కడికి చేరి పెద్ద ద్రాక్షగలను తీసుకుందాం. మనమంతా అక్కడ కూర్చొని అది తిందాం. అదంత అద్భుతం కదా, అది వాస్తవంగా అదే అవుతున్నది. అది అదే నేను ఎలా పొందుకున్నాం అది మనకి ఎలాగ తెలుసు?
before the foundation of the world.
జగత్తుకు పునాది వేయకమునుపే దేవుడు మన ముందుగా ఎరిగి ఉండెను. ఎవరు? అగ్ధన భూమిలో ఉన్నవారెవరు? వారు
adoption of children by Jesus Christ according to his good
pleasure. తన ప్రేమను తాను ఉచితముగా మనకు అనుకుంటున్న కృపామయముకు కీర్తికలుగట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాను. ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆయన దేవుడు గనక ఆయనను మనము స్తుతించినట్లు నేను తిరిగి దత్తపుత్రత్వం వద్దకు వెళ్లాలనుకుంటున్నాను. అయితే ఇక్కడ అపరాధములు లేక పాపములు అనే దగ్గర ఒక్క నిమిషం ఆగాలనుకుంటున్నాను. పాపములు, దాన్ని మీరు గమనించారా? ఒక పాపి పాపము చేసినందుకు దేవుడు తన శిక్షించరని మీకు తెలుసా? అతడు పాపి అయినందుకు దేవుడు తన శిక్షిస్తాడు. ఒక పాపి పగ చుట్ట కాలిస్తే దానికోసం ఆయన అతను శిక్షించడు. ఎలాగైతేనే అతడు ఒక పాపి. అవునా? అవునా. అతనికి పాపాలు ఏమీ లేవు. పాపికి పాపాలు లేవు. అతడు కేవలం పాపే. చూసారా? అతనికేమీ పాపాలు లేవు. అయితే క్రైస్తవుడైన నీకు పాపమున్నది. అతడు సంఘముతో మాట్లాడుతున్నాడు. గమనించారా? ఆమెను సరిచేస్తున్నాడు. చూశారా? పాపాల క్షమాపణ, SINS, పాపములు. మనం పాపములు చేస్తాం. పాపైతే అలా పాపగానే విడిపోతాడు. దేవుడు అతని క్షమించడు. అతను అలాగ వెళ్లి ఒకరి కాల్చి చంపేస్తాడు. దాన్ని గురించి నీవు చెప్తావు, నీవేం చెప్తావు అని అడగవచ్చు. అది నా పని కాదు. నేను దిద్దుబాటు కర్తను కాదు. నేను ఒక బోధకుడును. సత్యం దాన్ని కొంచెం జాగ్రత్త తీసుకుంటుంది. వారు దిద్దుబాటుదారులు. వారే అతని వ్యభిచారం చేశాడు అని నీవు అనవచ్చు. అది చట్టానికి సంబంధించినది. అది అతనికి చట్టానికి సంబంధించిన విషయం. నేను దిద్దుబాటు చేయవని కాదు. నేను ప్రజలను క్రమపరచను. వారు మార్పు చెదురుకై నేను చేస్తాను. నేను బోధకుడిని. గమనించారా? నా బాధ్యత దేవుని దగ్గరికి వారిని తీసుకునిచ్చుటే. అతను పాపము చేస్తే అది అతని పని. అతడు పాపి. దేవుడు ఉన్నతమైన కోణములో వానికి తీర్పు తీరుస్తాడు. అతడు ఆరంభము నుండి పాపి. అది ఆరంభించినప్పటి నుండి అతడు తీర్పు తీర్చబడతాడు. అతడు మొట్టమొదట మెట్టు దగ్గరికి రాలేదు. అతడు ఇక్కడే ఉన్నాడు. ఆరంభం నుండి అతడు పాపి. అతనికి పాపాలే లేవసలు. అతడు పాపి, ఒక పాపి. ఇది ఇంత రాత్రి, ఇది ఇంత రాత్రి కాదు అని నీవు వెళ్లి చెప్పలేవు. లేదు, అంతా అదంతా రాత్రే. అది దేవుడు చెప్పినదే. అతడు కేవలం పాపి అంతే. ఇది ఇతను చేశాడు. ఇది ఇంత రాత్రి. ఇక్కడ బాగా రాత్రిగా ఉంది. అదంతా రాత్రి నాకు తెలుసు అంతే. అవునా? ఇక్కడ ఇంత వెలుగున్నదని నేను చెప్పలేను. లేదు, అలా వెలుగుపడదు. ఇదంతా వెలుగే. చూశారా? వెలుగు అంతే. అది ఎంత నీవు చెప్పలేవు. అవునా? ఇందులో నల్లమచ్చ ఉన్నట్లయితే అలాంటప్పుడు అందులో చీకటి ఉంటున్నది. కాబట్టి పాపాలు, SINS, పాపాలు. ఆయన యొక్క ప్రశస్త రక్తము చేతనే మన పాపములకు మనకు క్షమాపణ కలుగుతున్నది. దేవుని మహదేశ్వరుని బట్టి ఇలాగ మనం దాన్ని మర్చిపోతాము. మనము యోగ్యులము కాబట్టి మన యొక్క పాప క్షమాపణ కొరకు మనం ఒకటి చేశాము కాబట్టి. అవునా? ఆయన యొక్క అంటే ఏంటి? కృప. ఆయన యొక్క కృపే. ప్రభునద్దుకు తీసుకుని రావటానికి నా యొక్క ఏమీ లేదు. నేనేమి కూడా చేయలేను. నేను చేయగలిగింది ఏమీ లేదు. చూశారా? ఆయన నన్ను ముందుగా ఆయన నిర్ణయించుకున్నాడు. ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన నన్ను పిలిచాడు. నేను ఆయన ఏర్పరచుకో చేసుకోలేదు. ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన నేను ఏర్పాటు చేసుకున్నాడు. మనందరినీ ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మనము ఆయన ఏర్పాటు చేసుకోలేదు. మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకుంటుని అని యేసు చెప్పాడు. మొదటిగా నా తండ్రి వాని ఆకర్షించదే గాని ఎవడనూ నా యొద్దకు రాడు. తండ్రి నా కనుక్కిన వారందరూ నా యొద్దకు వద్దురు అని ఆయన చెప్పాడు. లేఖనం నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప నేను ఎవరిని పొగుట్టుకోలేదు. అవును కదా? తండ్రి నా కనుక్కిన వారందరూ నా యొద్దకు వద్దురు అని ఆయన చెప్పాడు. నేను చాలా ఆలస్యం చేస్తున్నానా? అవునా? నేను దీన్ని దాటిపోలేకే ఉన్నాను. దీనిని ఇంకా నేను ఆరంభించలేదు. ఇక్కడ నుండి నేను త్వరగా ఒక దానిలోనికి పోవలసి ఉన్నది. త్వరగా సాగిపోదాం. ఈ దత్తపుత్రులోనికి నేను త్వరగా వెళ్లవలసి ఉన్నది. ఒక్క నిమిషం నన్ను క్షమిస్తారా? ఒక్క నిమిషం నన్ను క్షమిస్తారా? ఇందులోనికి వెళ్దాం. ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఈ రాత్రి ఉండుటికే జార్జియా నుండి వచ్చిన వారు ఉన్నారు. వారి హృదయం ధన్యమును కాక. సరే సహోదరులు, జార్జియా, టెక్సాస్, మీరు ఎక్కడే వచ్చినప్పటికీ ఇది వినండి. ఐదవ వచనం. కొద్ది నిమిషాలు దానిపైనే అనుకుందాం, ధ్యానిద్దాం. మనలను ముందుగా కోసము నిర్ణయించుకుని కోసము కొరకు కోసము లేక కొరకును పదము యొక్క అర్థం ఏంటి? కోసం అనగా ఒక దాని కొరకు మనం వస్తున్నామని దాని అర్థం. నేను ఆ నీటి బూటి కొరకు వెళ్తున్నాను, నేను కుర్చీ కోసము వెళ్తున్నాను. హంస్ అర్థమైందా? నేను బల్ల కొరకై వెళ్తున్నాను. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని. ఎంతటి దయా సంకల్పం అది! ఎవరి దయా సంకల్పం అది? ఎవరి మంచితనం అది? ఆయన స్వంతది, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము అది. దత్తపుత్రత్వం అనగా ఏంటి లేక పుత్ర స్వీకరణగా ఏంటి? నన్ను దాన్ని తీయనివ్వండి, ఇది తీయటానికి సమయం లేదు, నేను ఇది దాటిపోతున్నాను. అయితే ఏదైనా ప్రశ్న ఉంటే, వర్తమానంలో ఏదైనా ఉంటే కొద్ది సమయం తర్వాత అడగండి, వినండి. మీ యొక్క దత్తపుత్రత్వము మీ యొక్క పుట్టుక కాదు, మీ యొక్క దత్తపుత్రత్వము మిమ్మల్ని ఉంచే స్థానం అవుతున్నది. మీరు తిరిగి జన్మించిన తర్వాత 1 యోహాను 1:17 అనుకుంటాను, మనము దేవుని ఆత్మబడి జన్మించిన తర్వాత మనము దేవుని కుమారులమై ఉన్నాం. అయితే మనము ముందుగా నిర్ణయించబడిన వారము. ఇక్కడ మీరు తెలుసుకోవాలని ఆశిస్తున్నాను, ఆఖరి దినములలోని ఈ కుమారులు మీరు గ్రహించాలి. చూశారా, మనము దత్తపుత్రత్వము నందుటకు కొరకై ముందుగా నిర్ణయించబడిన వారము. మనము ఇక్కడ మనమున్నాం. ఇప్పుడు ఇది పెంతికోస్తు అని కొద్దిగా నొప్పిస్తుంది. వారు చెప్తారు, నేను తిరిగి జన్మించాను, ప్రభుకు స్తోత్రం, పరిశుద్ధాత్మను పొందాను అని అంటారు. మంచిది, నీవు దేవుని బిడ్డవు, అవునది మంచిదే. అయినప్పటికీ నేను దాని గురించి కాదు మాట్లాడుతున్నది. చూసారా, దత్తపుత్రత్వమునకై మీరు ముందుగా నిర్ణయించబడి ఉన్నారు. దత్తపుత్రత్వము కుమారుని తన యొక్క స్థానం అది ఉంచుట. నేను దాని మరీ దగ్గరగా ఉన్నానా? ఎందుకంటే బెక్కి నేను దానికి మరీ దగ్గరగా ఉన్నానని చెప్తుంది. వెనకాల ఉన్నవారు వినలేకున్నారు. ఉన్నానా? అవునా? ఒక బిడ్డ దత్తపుత్రుత యొక్క విధులు పాత నిబంధనలో ఇలాగున్నావో ఎంతమందికి తెలుసవి? బహుశా మీరు చూచి ఉంటారు. ఒక కుమారుడు జన్మిస్తాడు, ఒక ప్రసంగంలోనే దాన్ని ఇచ్చిన అనుకుంటున్నాను. జెనే ఏంటది, గుర్తుందా? ఒక టేపులో ఉంది. ఏంటి అది? అది నాకు జ్ఞప్తి వస్తుంది. ఓ అవును, నాకు దొరికింది. ఆయన మాట వినుడి, ఆయన మాట వినుడి. బిడ్డలను దత్తపుత్రులుగా చేయుట. పాత నిబంధన గ్రంథములో ఒక కుటుంబంలో ఒక బిడ్డ జన్మించినట్లయితే అతడు జన్మిస్తే బిడ్డయే అవుతాడు. ఎందుకంటే అతడు తన తల్లిదండ్రులకు జన్మించాడు కాబట్టి అతడు కుటుంబంలో కుమారుడు అవుతాడు. సకలానికి హక్కుదారుడు అయిపోతాడు అతడు. ఈ కుమారుడు బాల శిక్షకుని ద్వారా అనగా ఉపాధ్యాయుల ద్వారా పెంచబడతాడు. గలతీ 5:17-20 మంచిది, పెంచువారి ద్వారా ఉపాధ్యాయుల ద్వారా అతను పెంచబడతాడు. ఉదాహరణకు నాకు ఒక కుమారుడు జన్మిస్తే నీకు తండ్రిని, కింగ్ జేమ్స్ వర్సన్ లో అది చదివినప్పుడు ఎంతమందికి అది ఆలోచన చేశారు? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, ఒక ఇల్లు అనేక నివాసములు. చూశారా, వాస్తవంగా కింగ్ జేమ్స్ ద్వారా బైబిల్ తర్జుమా చేయబడిన దినాల్లో ఒక ఇల్లు ఒక రాజ్యముగా ఉండెను. నా తండ్రి రాజ్యములు అనేక నివాసములున్నవి, ఒక ఇంటిలో కాదు నివాసములలో. అయితే ఆయన రాజ్యం యొక్క తండ్రిగా పిలువబడెను. బైబిల్ ప్రకారంగానే అది వారికి ఉండెను. బైబిల్లో అలాగ ఉండవలేను. ఒక తండ్రికి 1000 ఎకరాల పొలమో లేక అలాంటిది ఏదైనా ఉన్నట్లయితే చాలా మంది అతని దగ్గర బ్రతుకుతున్నారు. అతని గొర్రెలు కాయటానికి అతని దగ్గర బ్రతుకుతున్న జితగాళ్ళున్నారు. పశువులు కాయటానికి కొంతమంది ఉన్నారు అతనికి. అక్కడ పైభాగాన 100 మైళ్ల దూరంలో కొందరు ఉన్నారు అతనికి. ఇక్కడ కొందరు మేకలు కాయటకై అతనికి ఉన్నారు. కొందరు కంచరి గాడిదల మొదలైన వాటిని జాగ్రత్తగా చూచుటకై ఉన్నారు. అతను ఒక పెద్ద రాజ్యాన్ని కలిగి ఉన్నట్లుగా ఉన్నాడు. అతను తన చిన్న గాడిద మీద వెళ్లి అక్కడ వాటిని చూచి వాటి యోగక్షేమాలు గమనిస్తూ గొర్రె బొచ్చు కత్తిరించు వాటిని చూస్తూ ఉండేవాడు. అతనికి సమయం అనేదే లేదు. నేను ఇక్కడ నుండి వెనుకకు వెళ్లితే మీరు వినలేరు, ఇక్కడే వెనకాల ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు వినగలుగుతున్నారా? గమనించండి, అతని రాజ్యాన్ని గురించి జాగ్రత్త చూచిన కొరకై అతను స్వారీ చేస్తూ వెళ్లిపోయాడు. కాబట్టి తన కులదానంతటి మీద తన కుమారుడే వారసుడిగా ఉండాలని అతడు ఆశించాడు. అతడు ఒక వారసుడు. మనము యేసుక్రీస్తు ద్వారా దేవుని రాజ్యంలో జన్మించినట్లయితే యేసుక్రీస్తుతో కలిసి పరలోకానికి హక్కుదారులం అయిపోతాం, చేత పని వాళ్ళం అవుతాం. ఎందుచేతనగా ఆయన మన స్థానం స్వీకరించాడు కాబట్టి మనం ఆయన కొరకు నీతిమంతులుగా తీర్చబడ్డ కొరకై మన కొరకు ఆయన పాపమాయను. అవును కదా, నేను ఆయన వాడిన కొరకై ఆయన నవాడాయను. చూశారా, ఆయన కొరకు జత హక్కుదారులు. మంచిది, గుర్తుంచుకోనండి ప్రతి ఒక్కరికి. గుర్తుంచుకోండి, నీవు దీని కొరకు వచ్చుటకై దేవుడు తన యొక్క భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి నిన్ను ముందుగా నిర్ణయించాడు. ప్రతి ఒక్కరు అర్థం చేసుకున్నారా చైతన్యం ఎంతమందో? ఈ వాగ్దాన భూమి యొద్దకు నీవు వచ్చుట కొరకై దేవుడు తన భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి నేను ముందుగా నిర్ణయించాడు. నేటి దినాన క్రైస్తవుడికి వాగ్దాన భూమి ఏది? మీకు తెలిసినట్లయితే మీ చేయి పైకెత్తండి. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దొరస్తున్న దగ్గర చెందను. అంచె దినంలో నేను మనుషులందరి మీద ఆత్మను కృమరించదను, మీ యొక్క కుమారులను కుమార్తెలను ప్రవచించదను అని దేవుడు చెప్పుచున్నాడు. యెషయా 28:10 ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట. నత్తివారి పెదవులతోనూ అన్య భాషలతోనూ ఈ జనములతో మాట్లాడుచున్నాడు. ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నిజమే. అలసిన వారికి నెమ్మది కలుగు చేయుడి, ఆయనను వారు విననలేరి, కావున వారు వెళ్లి వెనుకకు మొగ్గి చిక్కుబడి పట్టుబడినట్లు దానిని వినగొట్టనలేరి. ఇంతది ఏ విధంగా ఐగుప్తు నుండి బయటికి వచ్చి అరణ్య మార్గాన్ని సాగి వచ్చి హవతల దేశమును తీసుకుని వచ్చిన ద్రాక్షలను రుచి చూచారో అలాగూ సహోదరుడా, హెబ్రీ 6 ఉన్న రీతిగా నన్ను బయటికి లాగాలనుకున్న వారి రీతిగా నేను దాన్ని ఎలాగ చేయగలుగుతాను? అనంత సరిహద్దు విశ్వాసులు వారెక్కడికి చేరుకోలేరు, వారెక్కడికి చేరలేరు. ఏసు చెప్పాడు, ఇలాగ వారున్నారు, మా పితరులు అరణ్యములో మన్నాను తిన్నారు అని వారు అన్నారు. వారందరూ చనిపోయిరి అన్నాడు యేసు. అదే వారిని వేరు చేసినది. వారందరూ చచ్చిపోయారు. అవును కదా, అయితే నేను పరలోకుండి వచ్చిన ఆహారమును నేనే. ఈ ఆహారం భుజించిన వాడు వారెన్నడు చనిపోడని ఆయన చెప్పాడు. అవును కదా? అవునండి, అతడు దీనిని భుజించినట్లయితే అతడు నిత్య జీవము కలిగిన వాడు అవుతాడు. ఏదేను తోటి వచ్చిన జీవవృక్షమును నేనే. గమనించండి, వారెంతగానో సమసంబంధము కలిగి ఉంటున్నారు. దాని కొరకు వెనుకకు వెళ్లకుండగానే హెబ్రీ 6 వెళ్లిపోతే ఈ ప్రజలు ఒకప్పుడు పాలిభాగస్తులై ఎంతో సమీపంగా ఉండి పరలోక వరమును రుచి చూస్తారు. వారు చుట్టూ కూర్చుండి స్వస్థతలు జరిగి చూస్తారు. దేవుని బలముతో ఉన్న ప్రజల వారు చూస్తారు. బ్రతుకులు మార్చబట్టిన వారు చూస్తారు. అయితే ఒక చేయిన దాని మీద వారు పెట్టారు. లేదండి, లేదండి, రబోతున్న లోకం యొక్క శక్తిని రుచి చూచి తిరిగి వారు మారు మనసు పొందిన కొరకై ప్రయత్నించినట్లయితే తిరిగి దేవుని కుమారుని మరలా బాహటముగా సెలవేస్తున్నారు. తాము పరిశుద్ధపరచబడి కొరకై ఉన్నటువంటి నిబంధన రక్తమున వారు ఇలా లెక్కిస్తున్నారు. శుద్ధీకరణ ఉన్నటువంటి సంఘానికి నేను చెందియున్నాను, అది సగునంత కాలం, అది మంచిదే. అయితే అంత దూరము నీ వెళ్ళలేవు. చూశారా, అవునండి, అరణ్య వారిని శుద్ధీకరించినది. అవును, అది నిజం. వారికి ఇత్తడి సర్పమున్నది, ఇత్తడి బలిపీఠమున్నది, శుద్ధీకరణ కోసం ప్రతి ఒక్కటి ఉన్నది. అయితే విశ్రాంతి కోసం పాలిస్తానులకి వారు వెళ్లిపోయారు. హెబ్రీ 4 చూడండి, మరొక విశ్రాంతిని గురించి ఆయన చెప్పలేదా? దేవుడు 7వ దినమును చేశాడు, 7వ దినము వారికి విశ్రాంతిగా ఇచ్చాడు. మరొక చోట నేడు దావీదులో మరొక విశ్రాంతిని గురించి అతడు చెప్పాడు. అటు తర్వాత మరొక విశ్రాంతిని ఆయన వారికి ఇచ్చున్నాడు. ప్రయాసపడి భారం మోయించిన సమస్తమైన వారలారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి ఇచ్చేదను. ఈ విశ్రాంతిలో ప్రవేశించండి. దేవుడు తన కరుణ ముగించి 7వ దినమున ఎలా విశ్రమించానో అలాగూ మనము ఈ విశ్రాంతిలో ప్రవేశించదేమి. నిశ్చయమైన విషయం అది, అక్కడే నీ సబ్బాతు ఉన్నది. నీ యొక్క నిజ విశ్రాంతి ఈ యొక్క వాగ్దాన భూమిలో ఉన్నది. పరిశుద్ధాత్మీయ ప్రజల యొక్క వర్ధనము పట్టి పవడాలు వెసుకుని వెంటకులు కత్తిరించుకుని పెదవులకు రంగులు పూసుకుంటాయి అనువదించు విద్యావంతులైన బోధకులను వారు ఎందుకు కొరుకుంటారంటే హేకాటులు ఆడుతూ పెళ్లు త్రాగి చిలక్తులు చెప్పుకుంటూ సంఘ సభ్యులుగా పిలుచుకునే వారిని అనువదించే బోధకులు ఎందుకు వారు కొరుకుంటారు అలాంటి తరహా వారిని స్వీకరిస్తారు పరిశుద్ధాత్మ నాయకత్వం త్రోసిపుచ్చుతారు ఎందుకని దేవుని యొక్క వాక్యం సజీవమై రెండు జలగల ఖడ్గము కంటే వాడిగా ఉండి ఆత్మ కీలను విభజించుచు హృదయం యొక్క తలపులు పరిశోధించుచున్నది అవును మనస్సులోని భావాలు సహా ఛేదించుచున్నది మనము లోకమునైన లోకములో ఉన్నవాటిని ప్రేమించితే దేవుని ప్రేమ మనలో ఉండదు పిలువబడిన వారు అనేకులు ఏర్పరచవారు కొద్దిమందే జీవునకు నడిపించు మార్గం ఇరుకును సంకుచితమై ఉన్నది దాని కనుగొన వారు కొద్దిమందే అనేకులు ఆదినమనందు అబ్రహామిస్సాకు యాకోబులత వచ్చి దేవుని రాజ్యంలో కూర్చుంటారు అని యేసు చెప్పాడు అయితే రాజ్య సంబంధులు వెలబడి త్రోయబెడతారు ప్రభువా నీ నామాన్ని బట్టి మేము చేయలేదా అని చెప్తారు మే బోధలు చేయలేదా అని చెప్తారు మేము ఫలానా డాక్టరు ఫలానా రెవరెండు అని చెప్తారు అక్రమ చేయవలరా మీరు నా ఇద్దరిని తొలగిపోండి మీరెవరో నాకు తెలియదు ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించను గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించను అక్కడే నీ ఉన్నావు ఏ బద్ధనములో ప్రవేశిస్తూ ఏ విధమైన అందులో ప్రవేశించగలుగుతాము అందుకొరకై ముందుగా నిర్ణయించబడిన వారము మనము దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ఆయన సంఘముగా ఉన్నాం దేవుని కొరకై ఆయన మనల్ ముందుగా నిర్ణయించాడు ఆయన కృపను బట్టి ఆయన ఆరాధించిన కొరకు దేవుని మహిమ కొరకు ఆయన ఘనత కొరకై మనం ఉన్నాం ఆయన ఆయనకు ఆయనే ఉన్నవాడై అక్కడ కూర్చుని ఉన్నాడు ఆయన చుట్టూ ఏమీ లేదు ఆయన ఆరాధించడానికి ఒకటి కావలసి ఉండెను కాబట్టి జగత్తుకు పునాది వేయకమునిపే ఆయన ఒక సంఘాన్ని ముందుగా ఎదిగి నిర్ణయించున్నాడు జగత్తుకు పునాది వేయకమునిపే వధించబడిన గొర్రెపిల్ల జీవగంధమంది వారి పేర్లు ఉంచి ఉన్నాడు యుగాంతముందు ఆయన మహిమాస్తుతుల కొరకై వారు అగ్గిపించిన కొరకై ఏసుక్రీస్తున్న ఒక మనిషిలో అవన్నీ ఉండట కొరకై హో మహిమ కలుగునుగాక అది అదే నా సహోదరి సహోదరా అది అక్కడే ఉన్నది అందులో నుండి వెనడూ కదిలిపోలేవు దేవుడు తన యొక్క ఎన్నిక కృపను బట్టి నిన్ను పిలిచాడు దేవుడు తన యొక్క ఎన్నిక కృపను బట్టి నిన్ను శుద్ధీకరించాడు దేవుడు తన యొక్క ఎన్నిక కృపను బట్టి ఆయన బలమును బట్టి నీకు బాప్తిస్మిచ్చి విశ్రాంతి దేశంలో నిన్ను పెట్టి ఉన్నాడు ఎవరైతే విశ్రాంతిలో ప్రవేశించున్నారో వారు దారి తప్పి పోవుట మాని ఉన్నారు దేవుడు ఆయన యొక్క పనుల్లో ఎలా విశ్రమించాడో అలాగూ మీరు వీరు విశ్రమించారు ఎందు మహిమతోనూ చెప్పన శక్యమైన ఆనందముతో వారు ఉన్నారు జీవవృక్షం వారిలో మొగ్గ తొడిగినది వారు దీర్ఘశాంతము దయలత్వం మంచితనము ఆశానిగ్రహము విశ్వాసము మంచితనము అలాంటివి కలిగి ఉన్నారు జీవవృక్షం వారిలో మొగ్గ తొడిగినదిగా వికసించారు ఎందుకంటే వారి యొక్క విశ్వాసం యేసుక్రీస్తులో లంగరవేసింది కాబట్టి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు రుజువుగా విశ్వాసులు వెంబడిస్తూ పరిశుద్ధాత్మ సాక్ష్యంగా నిలచియున్నది నమ్మిన వారి వల్ల ఈ సూచికలు జరుగును వారు వెల్త్ రోగులను స్వస్థపరుస్తారు దయ్యాలను వెళ్లగొడతారు భాషలతో మాట్లాడతారు దర్శనాలు చూస్తారు వారు దేవునితో నడుస్తారు దేవునితో మాట్లాడతారు ఏ దయ్యం వారి కదలించలేదు వారు స్థిరులై నిత్య జీవాని కొరకు ఎదురు చూస్తారు వెనక్కిని మరచి ముందున్న వాటి కొరకు వేగన పడుతూ క్రీస్తు యేసుని ఉన్నత ప్రేమకై గురి ఎదుకే పరిగెడతారు అక్కడేనే ఉన్నావు అక్కడేనే ఉన్నావు అదే సంఘము వారు అక్కడికి ఎలాగూ చేరారు ఒక రోజు నేను చుట్టలు త్రాగుచుటని నేను పడిపోయింటని అడు తర్వాత వద్దు 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 అని నేను అనుకుంటని అని నీవు చెప్పవు ముందుగా నిర్ణయించబడుట మనం ఆయన వెంబడిస్తున్నప్పుడు ఆయన మనల్ని పిలిచాడు దేవా మేము నశించిపోతే మీ దారి తప్పాము అని మనం చెప్పినప్పుడు ఆయన మనల్ని పిలిచాడు మనల్ని మనమే రక్షించుకోవాలనే మనస్సు కూడా మనకు లేదు స్వాభావికంగా మనం పందులం ఆరంభంలోనే మనం పందులమై ఉంటేమి నీ ఒక పందుల దొడ్డికి వెళ్లి అక్కడ ఒక ముసలి ఆడపందిని చూచి చూడు ఓ పంది ఆ మురికి నీరు త్రాగడం నీకు మంచిది కాదని నీవు చెప్పాలనుకుంటున్నాను అది ఎలాంటి ఒంక్ ఒంక్ అని అవునా నిన్ను నీవుగా రక్షించుకోవాలంటే అలాగే ఉంటున్నది అవునది ఖచ్చితమైన వాస్తవం నీవలా చెప్తావు అమ్మా నీవలా బట్టలు ధరించుకోకూడదు నీవు మంచిగా బట్టలు వేసుకోవాలి నీవు ఇది చేయలే అని చెప్తావు ఇలాంటి పేకాట స్థలాలకు నీవు పోకూడదు నీవు సిగరెట్లు తిరగకూడదు నీవు ఇది చేయకూడదు నీవు చెప్తావు అయ్యగారు దాన్ని నీవు మోసపోకూడదు అని చెప్తే హాంక్ హాంక్ అని చెప్తూ నేను హాంక్ హాంక్ సంబంధించిన దాన్ని హాంక్ హాంక్ అని అంటుంది. అది దానికి తెలిసిందంతా అదే. మంచిది, నీవెంత బాగుండాలో అంత బాగుండేలా చెప్తాను. ఆంక్ ఆంక్ చెరా పరిశుద్ధాత్మిక నాయకత్వాన్ని వారు తిరస్కరిస్తారు. అందుకనిగా బైబిల్ చెప్తుంది, ఎవడైనా లోకమునైన లోకములో ఉన్నవాటినో ప్రేమించినట్లయితే దేవుని ప్రేమ వాళ్ళు ఉండదు. వాని ప్రత్యేకంగా చేసింది ఎవరు? నీవు పరిశుద్ధ జనాంగమై ఉన్నావు. నిన్ను చేసినది ఎవరు? ఓ దేశం నుండి బయటికి వచ్చి పిలువబడితేవి. వీరు మరి ఒక దేశంలో ఉన్న వారై ఉన్నారు. అక్కడ ఇలాగ చేరుకోగలిగితే అది వాగ్దాన భూమి. అది ఎలాంటి వాగ్దానం? అది దేవుడు ఎలాగో సెలవిచ్చుచున్నాడు, కడవర దినమల్లో స్త్రీలందరి మీద ఆత్మని కురుపరిచెదను. ఒక్క ఆత్మ వలన ఈ ఒక్క వాగ్దాన భూమిలో మనం ప్రవేశించుదని. ఆమేన్. సహోదరి సహోదరులారా, హల్లెలూయా. హృదయ శుద్ధితో ఎలాంటి ద్వేషము, ఎటువంటి కక్ష మరి ఏదియో లేక ఒక్క సహోదరుడు దారి తప్పినట్లయితే నాకనవసరం. అతను ఏమి చేసినా నాకనవసరం. అతను వెంటనే వెళ్ళు. కొద్ది కాలం క్రితం దారి తప్పిపోయిన ఒక వ్యక్తి వెంట నేను వెళ్ళాను. ఒక యవనస్తునాతో అన్నాడు, ఆ బుద్ధి లేని వాడిని వెళ్తే వెళ్ళనివు, అలాగే ఉండనివు అని అన్నాడు. నేను చెప్పాను, నా హృదయం నా సహోదరు వెళ్లిన స్థలములకు వెళ్లినప్పటికీ నేను వేదిక నద్దుకు వెళ్లే సమయము ఇదే. ఎందుకంటే నేను కృప నుండి పడిపోతుని కబర్చి అతని దేహములో అతను ఊపిరి పీల్చే వరకు నేతంతో వెళ్తాను. ఎక్కడో ఒక చోట గీత మార్గాన్ని అతని పట్టుకుంటాను. అవునండి, నేతని పట్టుకుంటాను. హల్లెలూయా, తిరిగి తీసుకొచ్చాను. అవునండి, తిరిగి అతను క్షేమంగా దొడ్డిలో చేరుకున్నాడు. అవునండి, లోకం ఎంత త్వరగా వెళ్లిపోతుందో అంత త్వరగా అతను వెళ్లేవాడు. కొద్ది చేపటి క్రితము ఆ దినులనే స్త్రీ అక్కడ కూర్చుని ఉండగా అధికారి నన్ను పిలిచి, ఆ షరీఫ్ నన్ను పిలిచి, ఆమె ఎందుకు స్ట్రెయిట్ జాకెట్ బిగువుగా ఉండి దాన్ని వేసుకున్నది, వేసుకోకూడదు అని నన్ను అడిగాడు. ఇలా అన్నాడు, ఆమె మతి తప్పిపోయినది. ఆమె మనస్సు మనస్సులో లేదు. నేను వెళ్లే వరకు ఆమెను హోటల్లో ఉంచారు. మంచిది అని అన్నాను. ఆ అధికారి నాకు చిన్నప్పుడు బాగా తెలుసు. ఏంటి బిలి అని అడిగాడు. ఆమెకు సహాయం చేయగలవా అని అడిగాడు. మంచిది అని అన్నాను. ఆమెకు చేయగలవా? లేదు, నేను చేయలేను. అయితే ఆయన చేయగలడు. ఆమెను తీసుకురండి అని అన్నాను. కాబట్టి అక్కడ నుండి ఆమెను బయటకు తీసుకుని వచ్చారు. కొద్దిసేపటి క్రితమే ఆమె సభాదనంతో వెళ్లిపోయినది. ఏంటది? ఆమె వెంట ప్రార్థన పంపాం. ఆమేన్. ఆమె భర్తతో వారు ఇలా అడిగారు, ఒక వైద్యుడు పిలుచుకుని రమ్మంటారా అని అడిగారు. ఒక వైద్యుడు ఆమెకేమీ చేయలేడు. అవును కదా, పిచ్చి పెట్టినది. వైద్యుడు ఏమి చేయగలడు? అక్కడికి వెళ్లడమే మాకొక నిరీక్షణ. బిల్లి, అది నాకు అర్థం కావట్లేదు అని అన్నాడు. నీకు అర్థమవుతుంది అనుకోవట్లేదు. చూశారా, నీవనుకోవద్దు అలాగూ. ఓహో, అది నాకు అర్థం కాదు. లేదు సహోదరుడా, ఒకప్పుడు అదిగో అక్కడ కాశీ ఉన్న దేవుడు మగ్గని చేకూర్చాడు. ఒకటి నా వెంట వచ్చినది. ఆమేన్. అది నేను వస్తున్నాన ఆశ్చర్యది కాదు. కాదు సుమా, ఒకటి నా వెంట వచ్చినది. ఎందుకంటే జగదుత్పత్తికి ఉనిపే దేవుడు ముందుగా నిర్ణయించుకున్నాడు. ఆయన గౌరవ మహిమల కొరకు ఆయన కొరకై ముందుగా నిర్ణయించుకున్నాడు. హల్లెలూయా. వినండి, ఆయన ఎవరినైతే ముందుగా ఎరిగినో దేని కొరకు వారిని పిలచను. అవును కదా, ఆయన పిలిచాడా? అవునా, ఎందుకు పిలిచాడు నిన్ను? నిన్ను ముందుగా ఎరిగాడు. ఆయన ఎవరిని ముందుగా ఎరిగినో వారిని పిలిచను, ఎవరిని పిలిచినో వారి నీతి ముద్రగా తీర్చను. అవును కదా, ఆయన ఎవరిని నీతి ముద్రగా తీర్చునో వారిని మహిమపరచను. ఆమేన్. అది బైబిల్ చెప్తుంది. ఆయన ఎవరిని ముందుగా ఎరిగినో ఆయన పిలిచును. ప్రతి ఒక్క తరములో కూడా ఆయన ఎవరిని పిలిచినో ఆయన ముందుగా మహిమపరచును. నేను కొరకు ఇక్కడ లేఖనాన్ని చదువుతాను. సరేనా, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించుటకై తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. మీరు గ్రహించారా? ఆయన మహిమకు కీర్తి కలుగుట కొరకై నెచ్చే కాలముల చక్ర భవనంలో అక్కడ ఆయన కురుపు చేసి అబ్బా నానా అబ్బా నానా అని ఆయన బిడ్డలు కేకలు వేస్తారు. వారు దేని గురించి మాట్లాడుతున్నారు? వారు మాట్లాడేది ఏంటి అని దేవదూతలు చెప్తున్నారు. తప్పిపోయిన కుమారులు, ఇది ఎంతో మనోహరంగా విశదీకరించబడి ఉన్నది. నేను తప్పిపోతుని ఇతడు నా కుమారుడు, అతడు తప్పిపోయి తిరిగి వచ్చాను, అతడు చనిపోయే మళ్ళా బ్రతికెను. కవినతుడు తీసుకురండి, క్రైస్తవుని వస్త్రాన్ని తెచ్చి ఒక ఉంగరము తెచ్చి అతని వేలికి పెట్టండి. మనము రక్షణ ప్రణాళికను వారు చూచి ఉదయ నక్షత్రాలు ఏకముగా కూడి పడినవి దేవుని కుమారుల ఆనందంతో కేకలు వేశారు అని చెప్పడంలో అతిశయోక్తి లేనేలేదు. జగత్తుకు పునాది మునిపే దేవుడు నీ పేరు గ్రంథంలో ఉంచాడు. కాల్విన్ అదే నమ్మాడు అని నీవు చెప్పవచ్చు. ఇప్పుడు నేను కాల్విన్ నమ్మను. కాల్విన్ ఒక హంతకుడు. కాల్విన్ ఒక మనిషిని మరణంలో పెట్టాడు, ఎందుకంటే అతడు యేసు నామములో బాప్తిసమిచ్చాడు. అతడు ఒక బుద్ధులేనివాడు, తనకు తానే మార్పు చెందవలసిన వాడు. అవునండి. అయితే అతడు కొన్ని విషయాలు చెప్పాడు, అవి మంచివే. అయితే అతని క్రియాశీలత ఒకదాని కొరకు మనిషిని అలా చంపినట్లయితే అదెంతో భయంకరమైన విషయం. అది పాపయుక్తమైన సంగతి. ఆ కృపను మనయల్ల విస్తరింపచేసెను. ఆగు ఆగు, నేనింకా దత్తపుత్రతను పొందుకోలేదు. నేను పొందేనా? నీకింకా ఆలస్యమేనా? ఇక్కడ గోడగరియాం ఏం చెప్తుందో చూసుదాం. ఎంత సమయమైంది? మంచిది. ఎంతో దూరం వచ్చినటువంటి ప్రజల కొరకు 10 నిమిషాలు మాత్రమే తీసుకుందాం. చూడండి, దత్తపుత్రత్వము లేక పుత్ర స్వీకరణ ఎందుకలా జరిగినదో ఇప్పుడు మీకు చూయిస్తాను. అతని తండ్రికి ఒక పెద్ద రాజ్యం ఉన్నది. అతడు అన్ని చోట్లకు ప్రయాణం చేస్తాడు. అతనికి ఒక కుమారుడు జన్మించాడు. అతను ఎంతగానో ఆనందించాడు. ఆయన దేవుడు కనుక ఆ తండ్రి ఏమి చేశాడో తెలుసా? అతను ఒక మంచి ఉపాధ్యాయుణ్ణి లేక బాల శిక్షకుని కనుగొన్నాడు. బాల శిక్షకుడు అంటే ఏంటో తెలుసా? మీకు తెలియదా? అంటే చదువులు అయ్యేవారు అది అని భావం. దేశమంతటి కనుగొని మంచి చదువులయ్యే వారిని సంపాదించాడు. అది తర్వాత మనం అతనికి వెళ్దాం. వినండి, మంచి ఉపాధ్యాయుని కనుగొన్నాడు. ఏదో పొలుసులు కలిగిన హాస్యగాడిగా అతడు కావాలని అతడు కోరుకోలేదు. కాని తన కుమారుడు ఒక ధిటైన ధీరశాలి కావాలని ఆశించాడు. మీ యొక్క బిడ్డలు అలాగుండాలని మీరు ఆశించరా? నిజంగా కోరుకుంటారు అలాగనా? మంచిదే, వారికి ఇస్తారు. అవునండి. ఒక ప్రకృతి సంబంధ మానవుడే అలాగుంటే దేవుడు తన బిడ్డల ఎల్ల ఏమని తలస్తాడో మీరు ఊహించరా? శ్రేష్టమైందే ఆయన ఇస్తాడు. ఒక మనిషి నమ్మకస్తుడిగా ఉండాలని కోరుకుంటాడు. చిన్నోడా, చూడు, నీవేమనుకుంటున్నావో అది చేయి బుజ్జినానా అని చెప్తాడా? ఓ సరే నాన్నగారు, ఓ అది మంచిది, మంచి బిడ్డలే, మంచిగా ఉంటాడు అని అనుకుంటాడా? అతని వీపు వచ్చిన దెబ్బ కొట్టి అతని తలటోపిలో గడ్డి పెడతాడా? లేనేలేదు, అలాగ చేయడు. అతడు అప్పుడే భగ్గున మండిపోతాడు. తప్పకుండా. సత్యవంతుడు ఒక మనిషి అతనికి కావాలి. ఆ బిడ్డ మంచిగా వస్తున్నట్లయితే అతనికి చెప్పు. అతను అలా లేట్లయితే తప్పేంటో అతనికి చెప్పు. ఒక భూస్థమైన తండ్రి అలాగ తలంచితే నీ యొక్క బిడ్డలేలా నమ్మకంగా ఉండే ఒక ఉపాధ్యాయుడు కావాలని కోరుకోవా? తప్పకుండా కోరుకుంటావు. దేవుని యొక్క తలుపులు కూర్చుని ఏమేమనుకుంటావు? ఆయనకు తెలుసు, మనకు తెలియదు. ఆయన చేస్తాడు. మనం కొంచెం వారు, మనం చెప్పలేం. అయితే ఆయన అతీతుడు, ఆయన ఎరిగినవాడు. కాబట్టి తండ్రి ఏమి చేశాడు తెలుసా? నా బిడ్డలను కనిపెట్టి చూడమని పోపుతో అతను చెప్పలేదే, లేక నేను బిషప్ తీసుకుని రాబోతున్నానని చెప్పలేదే? లేదు లేదు, అతను అలా చేయలేదు. ఎందువల్లంటే పోప్ తప్పని అతనికి తెలుసు, అలాగే బిషప్ కూడా తప్పని అతనికి తెలుసు. చూశారా, నా సంఘాలను కనిపెట్టి చూడటానికి లేక కాపలా కాయటకు నేను సాధారణ పర్యవేక్షకుని పంపబోతున్నాను అని ఆయన చెప్పలేదే? లేదు లేదు, అతను పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. అది ఆయన యొక్క బాల శిక్షకుడు. ఆయన యొక్క బిడ్డల పెంచుడుకై అది ఆయన యొక్క బాల శిక్షకుడు. అవునా? అడతరాత పరిశుద్ధాత్మకు తెలుస్తుందని నీకు ఎలా తెలుసు? మానవ పెదవుల ద్వారా ఆయన మాట్లాడతాడు. ఆ తర్వాత అతను సత్యం చెప్తున్నా నీకు ఎలాగ తెలుసు? పరిశుద్ధాత్మ మానవ పెదవుల ద్వారా మాట్లాడుట నీవు చూస్తున్నప్పుడు అది ప్రతిసారి సత్యమనే పలుకుతున్నది. భవితవేని గుర్చి పలికితే తప్పక జరిగి తీరుతున్నది. సమయంలో చెప్పిన రీతిగా అప్పుడు అది సత్యమని నీవు తెలుసుకుంటావు. అది సత్యముగా జరుగుతున్నది. ఎందుచేతనేగా దేవుడు ఇలాగ చెప్పాడు. అతడు చెప్పినప్పుడు అది నెరవేరినట్లయితే అతని మాట మీరు వినవద్దు, ఎందుకంటే నేను అతనితో లేను. అయితే అది జరిగినట్లయితే అప్పుడు అతని మాట వినండి, ఎందుకంటే నేను ఆయనతో ఉన్నాను. చూశారా, అక్కడే నేవున్నావు. ఆయన ఆ విధంగా చేస్తాడు. అది తర్వాత అతను చుట్టూ తన ప్రదేశాలు తిరుగుతున్నాడు. తండ్రి దగ్గరికి వెళితే ఆ బాల శిక్షకుడు ఏమని చెప్తాడని అనుకుంటావు? నీ యొక్క బిడ్డ నడవడి భయంకరంగా ఉన్నది. నేను నీకు చెప్తున్నాను, నీ యొక్క కుమారుడు ఒక తిరుగుబడేవాడు. అతను ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు. నేనెప్పుడు అలాంటి వాడిని చూడలేదు. అయ్యో, అతను ఏం చేస్తాడో తెలుసా? నీ యొక్క కుమార్తె, నీవు ఆమెను ఏమి చేస్తావో నాకు తెలియదు. ఏంటో తెలుసా? ఆమె అక్కడున్న ఫిలిస్తీన్ అమ్మాయిల వల్లే రంగులు పూసుకుంటున్నది. అవును, ఆమె వారి వల్లే నటించాలనుకుంటున్నది. ఏంటి, నా కుమార్తె? అవును, నీ కుమార్తె. పరిశుద్ధాత్మీనాటి సంఘాన్ని గురించి చెప్పాలనుకున్నది అది చెప్పవలసి ఉంటున్నది. మనకు ఉద్యోగం లేదంటే అతిశయోక్తి లేదు. చూశారా, అది నిజం. నీ కుమారి విషయం ఏంటి? అది అంతే. ఏంటి? మంచిది. గొర్రెల ఆహారాన్ని అక్కడ గొర్రెల మందులో ఆ గొర్రెల భుజించాలని నీవు ఎప్పుడూ చెప్తుంటావే తెలుసా? అతను ఏమి చేశాడు తెలుసా? అతను వాటిని చెత్త కూపంలోకి తరిమివేశాడు. కేవలం ఊరికే వాటి అక్కడ తీసుకుని వెళ్లి అక్కడ వాగులో వాటిని పరుడబెట్టి చెత్త కుప్ప దగ్గర వాటిని పండబెట్టి జమ్ము తినిపించాడు. అక్కడి నుంచి ఇక్కడ లేవలేకపోయినాయి అవి. వారే బిషప్పులు పాదిరీలు, దాని శక్తిని ఉపేక్షించేవారు వీరే. మంచిది, నేను సత్యాన్ని మీకు చెప్తున్నాను, నా జీవితంలో బలహీనమైన గొర్రెల గుంపు నేను ఎన్నడూ చూడలేదు. అతడు దాన్ని ఇష్టపడలేదు. లేదు, ఏంటో తెలుసా, అక్కడ ఉన్న పశువుల మంద ఆల్ఫాలతో అనగా బలమైన ఆహారంతో మేపని నీవు చెప్పావు. ఎందుకో తెలుసా, అవి బాగా బలవాలని. అవును, అతడే వాడికి ఇస్తున్నాడో వాటికేం పెడుతున్నాడో తెలుసా? తెలీదు, ఇనుప ముక్కలు పెడుతున్నాడు. అవును, సొసైటీలో చేరేవారిగా తయారు చేశాడు. నీ జీవితంలో నీ వెన్నడూ చూడటువంటి వాటిలో చేర్చాడు. నీ జీవితంలో నీ వెన్నడూ చూడలేదు. అతను ఏం చేస్తున్నా నీకు తెలుసా? ఒక పెద్ద పొగ తాగే చుట్టడానికి చుట్టను అక్కడ తీసుకుని వెళ్లి వెనుకలు తీసుకుని వెళ్తాడు. అతని భార్య అతనితో ఉంటున్నది. అక్కడ ఫిలిస్తీన్ చేసినట్లుగా పొట్టి బట్టలు ధరించి ఉంటుంది. అవును, అటువంటి వర్తమానాన్ని ఈనాడు సంఘానికి పరిశుద్ధాత్మ ఇవ్వాల్సి ఉన్నది. దాని గురించి ఇప్పుడు నీవేమని తలుస్తున్నావు? అది దత్తపుత్రత్వమా? ఆయన ఏం చేశాడు? దత్తపుత్రులుగా మనలను ఆయన స్వీకరించాడు. ఆయన పరిశుద్ధాత్మకు దయచేశాడు. ఒక నిమిషం ఆగు. దత్తపుత్రత్వము, దాని గురించి ఏమైనా మాట్లాడుకోబోతున్నాం. దత్తపుత్రత్వం లేక పుత్ర స్వీకరణ. అతను ఏం చేస్తాడు తెలుసా? మర్సరోజు బిషప్ వస్తాడు కనుక అక్కడికి అతను ఒక చిన్న స్వస్థత కుటుంబం ఉన్నది. మరి బిషప్ వచ్చాడే, ఒకరెవరో ఒక సహోదరి వచ్చేసి రోగుల కొరకు ప్రార్థించాడు. నీవు ఆపు అని అన్నాడు అతడు. ఓ సరేనండి ఫాదర్ బిషప్ గారు, నేనది చేస్తాను. సహకరించావా? ఎందుకు కాదండి, సహకరిస్తాను ఫాదర్ బిషప్ గారు, ఎందుకు కాదండి. ఇక్కడ నీ వచ్చి నీ యొక్క వాక్యంలోని సత్యాన్ని అతనికి చెప్తాను. ఇక్కడే అది నీ అని నేను చెప్తాను. ఏమేమి చేయలో ఉన్నది ఉన్నట్టుగా నీ చట్టాలను అతని ఎదుట చదువుతాను. నా మాట అయితే అతడు వినడు. అతడు చెప్తాడు, అది మరో తరానికి, మరో సమయానికి, మరో కుమారునికి, అది నాకు వర్తించదు అని అంటాడు. అక్కడే నీ ఉన్నావు స్నేహితుడా, అది సత్యం. సంఘపతుల యొక్క స్థానాలు ఎక్కడ పోగొట్టుకుందో నీకు తెలుసా? నువ్వు చూడట్లేదా? మనకెందుకు ఉద్యోగం లేదు? మనకు కాని విషయాలు ఎందుకు జరుగుతున్నవి? అదే అక్కడ ఉంటున్నది. యెహోషువ చెప్పాడు కాదు, ఆ బ్లూ ప్రింట్ ప్రకారంగా అనగా పట్టిక నమూనా ప్రకారంగా నీ యొక్క స్థలాన్ని నేను ఉంచుతున్నాను. నీ స్థలాన్ని ఇక్కడే పెడుతున్నాను. కాదు, దీనిలోనికి రా, ఇక్కడే ఉండు. బెన్యామీను, నీవిక్కడికి వెళ్ళు. ఇప్పుడు మీరంతా ఫిలిస్తీన్ సరిహద్దులకు దూరంగా ఉండండి. యెహోషువ వెనుకకు వచ్చాడు. ఇక్కడ వారంతా ఫిలిస్తీన్ల మధ్య ఉన్నారు. పెద్ద నాట్యం ఆడుతూ ఏవేవో చేస్తున్నారు. స్త్రీలంతా రంగులు పూసుకుని చుట్టూరా నాట్యం చేస్తూ పెద్ద పండుగ వేడుకలతో ఉండిపోయారు. యెహోషువ తన తల గిరుకుంటూ ఇప్పుడు ఏమి చేయాలి అని అన్నాడు. ఇప్పుడే అదే ఉన్నది ఉన్నట్టుగా ఇప్పుడు జరుగుతున్నది ఇక్కడ. అయితే అందరూ కాదు, దేవునికి ధన్యవాదాలు, అందరూ కాదు, అయితే చాలా మంది ఉన్నారు అలా. మంచిది, అడు తర్వాత ఏమి జరుగుతుంది? అది జరుగుతున్నది. ఆ మనుషుడు పరిశుద్ధాత్మ తండ్రి ఎదుటి దాన్ని చెప్పినప్పుడు ముఖాన్ని ఎరుపు చేసుకుంటాడని నీ ఊహించట్లేదా? అయ్యో, నే అతనితో చెప్పాను, అయితే దాన్ని అతను ఆలకించలేదు. అది అతనితో నేను చెప్పాను, ఆ గ్రంథంలో అతను దాన్ని చదవచ్చు. నాకు ఒక చిన్న బోధకుడు ఉన్నాడు, అతన్ని పంపించి యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగములు ఒక్కటి రీతిగా ఉన్నాడని అతనికి చూపించాడు. ఏంటో తెలుసా, మేకలమ్మే ఒక ముసలివాడు వచ్చేలా అతను అనుమతించాడు. అది మరో కాలానికని అతను అతనితో చెప్పాడు. చూశారా, అతను ఇక్కడ చేరుకున్న తర్వాత అతను ఎంతో కంపు కొడుతున్న మేకల వాసన అతను పీల్చుకున్నాడు. ఏంటో తెలుసా, అతను వచ్చిన తర్వాత పొగ చుట్టూ మొదలగిన వాటిని బాగా పీల్చుకున్నాడు. చూశారా, అయితే నేను నీకు చెప్తున్నాను, మేకలు మేపే అతడు అతనికి గుచ్చవలసిన ముళ్ళన్నీ గుచ్చాడు. నేను నీకు చెప్తున్నాను, కాగితం పైన అతని పేరు నీవు రాసినట్లయితే అతని చచ్చిపోయిన బిరుదులన్నీ ఒక అర్ధ కాగితం పైన స్వీకరించవచ్చు మనం. అవునండి, ఆ దేశంలో తప్పకుండా వారు అతన్ని ఇష్టపడతారు. అయితే నేను మీతో చెప్తున్నాను, గొర్రెల మేపటం అతనికి అసలు తెలియనే తెలియదు. దాన్ని గుచ్చిన ఒక విషయం అది, అతను నా మాటలు అసలు విననే వినడు అని పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. నీవు నిన్న నేడు యుగాలు ఒక్కటే రీతిగా ఉన్నావని అతను చెప్పుడు కొరకై ప్రయత్నం చేశాను, అయితే అతను చేయడు. నా బ్రతుకులో నేను చూచిన వారిలో అతను బహు పిరికివాడు. అవును, సంఘం అతన్ని ఒక పర్యవేక్షగానో బిషప్గానో ఇంకా ఏదేదో చేసింది. ప్రజలు అతని మాటంటే వింటున్నారు. అటు తర్వాత ఏమి జరిగిందో తెలుసా, పాతదైన ఒక చిన్న వస్తువును ఒక దాన్ని అక్కడ తీసుకుని వచ్చాడు. దాన్ని వారు టెలివిజన్ అని పిలిచారు. చిన్నదాన్ని ఒక దాన్ని అలా త్రిప్పాడు. సగ వరకు బట్టలు కట్టుకున్న కొందరు స్త్రీలు అక్కడికి అలా వచ్చేశారు. ఇది నీకు తెలుసా, చాలా మంది నీ కుమార్తెల్లో ఏదో ఓ వారు కాదు కదా, చూశారా, అవునవును వారే అని చెప్తున్నారు. కొందరు వారిలో ఉద్యోగం కొరకు కేకలు పెడుతున్నారు తండ్రి, కొందరు నిజంగా కవల్ని కోరుకుంటున్నారు, వారిలో కొందరు నిజంగా గీతలో నడుస్తున్నారు, వారిలో కొందరేమో వాక్యం వారిలో ఎలాగుండనని చెప్పబడుతుందో అలాగ నిలబడి ఉన్నారు, మిగిలిన వారేమో నేనేం చేయాలో వారిని గురించి నాకు తెలియట్లేదు, వారు అసలు మార్గంలోనే లేరు కదా. మిగతా వారు ఏం చేస్తున్నారో నీకు తెలుసు, తమాషలాడుకుంటున్నారు, వారు ముక్కలు చెక్కలుగా ఉన్నారని చెప్పాడు. అది ఆయన ఎంతగానో గాయపరిచినది. అయితే మనం ఇప్పుడు చిత్రపటాన్ని చూద్దాం, ఆ చిత్రపటం మారుస్తాం. తండ్రి తన యొక్క కుమారుడు మంచివాడే, వెంటనే ఓ తన యొక్క తండ్రి ఇదిగో ఇక్కడ బాలశిక్షకు ఉన్నాడు, అనగా ఉపాధ్యాయుడు, ఆయన పరిశుద్ధాత్మ, ఆయనే పరిశుద్ధాత్మ. ఆయన ఎలాగూ చెప్పాడు, నేను నడవటానికి వెళ్తున్నాను అని బాలశిక్షకు చెప్పాడు, నేను కూడా నీతో వస్తాను. ఓ మరుడా, అన్ని కొండలే ఎక్కడ ఉంటున్నవి, నేను నీతోనే వస్తాను, నాకు నీ మీద నమ్మకం ఉన్నది. నేను అలసిపోయినట్లయితే ఆయన నా చేయి పట్టుకుని ఆయనను పట్టుకుంటాడు. అయితే ఆ కొండల దగ్గర సింహాలు ఉన్నవి, ఏం భయం లేదు, నీవు నా చుట్టూరా ఉన్నంత వరకు ఎటువంటి చిన్న సందేహము లేదు, నేను నీతోనే నడుస్తాను. అవి జరుడు బండలు, కొంత ఇబ్బంది ఎక్కడ ఉంటున్నది, నీవు నా చేయి పట్టుకున్నంత వరకు నాకేం భయం లేదు, నేను నీతో కలిసి నడుస్తాను, నేను నీతో కలిసి నడుస్తాను. ఏంటో తెలుసా, నీ తండ్రి అలా చేస్తాడు, చూశారా. అవునండి, మంచిది. అతను ఎక్కడ కొండ శిఖరం పైకి తీసుకునేరా, అతను చెప్పాడు, తండ్రి ఏంటో తెలుసా, నీ యొక్క కుమారుడు పెద్ద కొండరాత్రులోని ఒక ముక్క అని చెప్తాడు. అతడు నిజంగా నీలాగే ఉన్నాడు, నీవు చెప్పిన ప్రతి మాటకు అతడు ఆమెన్ అని దానితో చెప్తాడు. నేటి రోజు బైబిల్ తెరిచి అతనితో ఇలాగ చెప్పాను, యేసుక్రీస్తు నిన్న నేడు యుగములు ఒక్కటి రీతిగా ఉన్నాడు అని. అతను ఏమి చెప్పాడు తెలుసా, అతను కేకలు పెట్టుకుంటూ ఆకాశ విపత్తులు చేతులు చంపి హల్లెలూయా ఆమెన్ అని చెప్పాడు. ఓ ఇక్కడ నీ యొక్క వాక్యములు ఈ విధంగా చెప్పబడినది, నీవేలా ఇలా చెప్పావు, నా ఎందు విశ్వాసం ఉంచువాడు నేను చేసిన కార్యములు చేయను అని. అవును, అది నా కుమారు కొరికే వ్రాసిన నాకు జ్ఞప్తి ఉన్నది, అది వ్రాసింది నాకు జ్ఞప్తుంది. దానితో చూచిన వెంటనే అతని కేకలు వేస్తూ ఎగురుతూ హల్లెలూయా ప్రభువా అని అరుపులు అరిచాడు, లోకాన్ని నాలుండి తీసివేయి, ఆ విధంగా నన్ను చేయి. అవునండి, ఆయన చేసినవన్నీ తండ్రి చెప్పాడు. ఆ కుమారుని గురించి నేను ఆనందిస్తున్నాను, అతడు మంచి కుమారుడు. మంచిది, కొన్ని సంవత్సరాలు అతనిపై కన్ను వేచి ఉంచు, అతను ఎలా ఎదుగుతాడు, ఏ విధంగా అభివృద్ధి చెందుతాడు. కొద్ది కాలానికి సంవత్సరాలు గడిచిపోయినవి, అతను ఎలా ఉన్నాడు, ఆహో అతని కృపలో ఎదిగిపోతూ ఉన్నాడు. అతను అడవుల్లో అతుక్కునే ఉన్నాడు. నేనేది చెప్తున్నాను, అతడు గొర్రెలను తీసుకుని నీవేలా చెప్పావో అలాగే నడిపిస్తున్నాడు. వాటి ఎన్నడూ కూడా వాటికి ఎన్నడూ కూడా సముద్రపు పాచిని అతను పెట్టలేదు, అతను ఎన్నడూ ముళ్ళ కంపన వాటికి పెట్టలేదు. అవి చుట్టూరా చేరి మేము సంఘాలు చేరుతామని చెప్తే నోరుమూసుకోండి, అది మీకు అవసరం లేదు అని చెప్తాడు. లేదండి, మీకు అవసరమైంది ఇది, మీరు మారు మనసు పొంది పాపక్షమడితే ప్రతి వాడు యేసుకృష్ణ బాప్తిసం పొందుని, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. అవునండి, అదే అతను చెప్పినది. ఓ నిజంగా అతను అలాగ చెప్పాడా, అవునండి అతను నిజంగా చెప్పాడు. మంచిది, రాసిరీతిగానే అదే విధంగా అతను చెప్పాడు. అవునండి, వాళ్ళు ఒకరు చెప్పారు, ఆయన నుండి శక్తి పొందే వరకు మీరు యెరూషలేములో పట్టణంలో నిలబడి ఉండండి, పరిశుద్ధాత్మ మీదకి వచ్చిన తర్వాత యెరూషలేములోను యూదయ సమరయ బుధిగతల వరకు నాకు సాక్షులై ఉంటారు. అది అతను చదివినప్పుడు హల్లెలూయా అదే అది మాకు కవ్వాలని కేకలు వేశాడు. అతను ఏం చేశాడు తెలుసా, దాన్ని వారు పొందుకున్న తర్వాత వారినందరినీ సరిచేసి వారితో నిలబడ్డాడు. వారు గడబిడ చేయిని ఆరంభించగానే ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం అని మేకలు నడిచే నడక గొర్రెలు కాదు అని చెప్తాడు. చూశారా, అది మేకల నడక. కొన్నిసార్లు అవి కొద్దిగా మూఢంగా అతని వైపు ప్రవర్తించినవి, అయితే కొద్దిగా వాటి వీపుల పైన చిన్నగా కొట్టి ఒక్క నిమిషం ఆగు పర్వాలేదు అని చెప్తాడు. గొర్రెలను ఏ విధంగా స్వాధీనపరచుకోవాలో అతనికి తెలుసు. అవునండి, నీతో చెప్తాను ఏం జరిగిందో తెలుసా, ఆర్చి బిషప్ ఇంకా ఎవరో మరికొందరు ఆ పట్టణానికి వచ్చి కుడాలు పెట్టడానికి వీలేదు అని అతనితో అన్నారు. ఏ అతను ఒక విధంగా నడిపించి ఎలాగైనా వెళ్లిపోవాలి అని నేను చెప్పాను. చూశారా, ఈ టేబుల్ నిలుపు చేస్తాను, నీవు తీసుకుని వెళ్లకుండా చేస్తాను, ఎలాగైనా అవి వెళ్లిపోతావి, ఈ పట్టణాలకు వెళ్లిపోతావి. దయ్యంప ఆ పట్టణాలకు వెళ్లి ఆ పట్టణంలోకి రాకుండా అతన్ని చేస్తాను, పందెముగాస్తాను అని చెప్పినది. అది తెలుసా, నీవు చేయలేవు అని నేను చెప్పాను. నేను వెళ్ళమని అతనికి చెప్తే అతను వెళ్తాడు, అతను వెళ్తాడని నేను పందెముగాస్తాను. లేదు 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 లేదు, నేతంతో చెప్తాను, నేను ఇక్కడికి వెళ్ళి నా ప్రసిద్ధ వర్గములారా మీరందరూ ఏకబుకండి అని చెప్తాను. అక్కడ నా మూఢభక్తి అంతా మీకు వద్దు, ఆ దైవిక స్వస్థత పరిశుద్ధాత్మ తదితరమైన మీకు వద్దు. అపోస్తుల కాలంలోనే అదంతా గతించిపోయినది, దానివల్ల మీకు ఏమీ ఉపయోగం లేదు అని నేను చెప్తాను. వారికి ఇనుపశువుల గడ్డి మొదలైన విచ్చుటకు ప్రయత్నం చేయుట ఆ విషయమేంటో తెలుసా? ఇలాగైతేనేం, అతను ఇక్కడ చేరుకున్నాడు. అక్కడికి చేరుకుని ఆ పశువు చెత్తంతా పరవేయుటకు ఆరంభించాడు. అక్కడ నుండి ఏమి జరిగిందో తెలుసా? గొర్రెల మేత మేయుటకు ఆరంభించినవి, అవి బాగా బలిసిపోయినవి. అవునండి, అక్కడ స్వస్థతలు కోడికలు జరిగిన తర్వాత ఏమి జరిగిందో తెలుసా? ఎంతో మంది యవనస్తుల ముందుకు వచ్చారు. ఎందుకని? ఎండుగడ్డి మాదిరిగా ఉన్న ఆ చెత్త కుప్పను వారు చూశారు. దానికి వారు చేసిన పనికి నీవు ఆశ్చర్యపోతావు తెలుసా? వారు ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్లి, ఎవరస్తులారా ఇది తీసుకోండి, ఇది తీసుకోండి, అక్కడ నిలబడ్డారు. అవునండి, ఇక్కడ ఉన్నట్లుగానే అది ఇక్కడే ఉన్నది, అది ఇక్కడే ఉన్నది. చూశారా? ఇప్పుడే మీరు మారు మనసు పొంది యేసు నామమున బాప్తిస్మ పొందండి, పరిశుద్ధాత్మ పొందగలుగుతారు. అది ఏచ్చేచ్చు ప్రతి వారికి. రండి, బైబిల్ ఏమి చెప్తుందో వచ్చి చూడండి. చూశారా వారికి ఇటువంటి ఆనంద సమయము అది? అతను నా కుమారుడు, నా బిడ్డ, అతను బాగుగా ఎదిగిన వాడిని అనుకుంటున్నావా? అవును, వాస్తు అని పరిశుద్ధాత్మ చెప్పాడు. అతనికి నేను పరీక్షలు పెట్టాను, ఆ దారి వైపునకు ఈ దారి వైపునకు నేను ఆ బిడ్డను పరీక్ష పెట్టాను. నేను అతని క్రిందగట్టి వేశాను, వ్యాధి కలుగు చేశాను. దయ్యం అతనికి ఏమి చేయగలిగిందో అది చేయ వరకు నేను అనుమతించాను. తిరిగి అతను వచ్చాడు, ఆ విధంగా అతను వచ్చాడు. చూశారా, అతను తిరిగి వచ్చాడు. నే అతని వ్యాధిగ్రస్తుగా చేశాను, నే ఇది చేశాను, నే అతని ఆసుపత్రిలో ఉంచాను, ఇక్కడ నుండి అతని బయటకు తీసి నేను ఇది చేశాను, నేను అది చేశాను, అతని భార్య అతని ఎదురుదిరిగేలాగా చేశాను, పొరుగు వారు అతనికి వ్యతిరేకతలుగా చేశాను, అన్ని తలకిదులు చేశాను, ఏ కొంచెమైన మార్పు రాలేదు. ఆయనను చంపినప్పటికీ నేను ఆయన్నే నమ్మిక ఉంచుదాను. నే అతని కుటుంబాన్ని చంపాను, నే ఇది చేశాను, నేను దీన్ని తీసుకుని వచ్చాడు, ఎంత చేశాను, ఇది అది ఇంకా చేశాను. ఆయనను చెప్పినప్పటికీ నేను ఆయన ఇంకో సేవిస్తాను, ఆయన నవాడు అని నిలబడి ధైర్యంగా చెప్పాడు. ఓ మంచిది, ఒక చిన్న స్థలానికి ఒక చోటుకు పిలిచి దత్త పుత్రత్వము మనం చేయవలసి ఉన్నది. పాత నిబంధన గ్రంథములో తన యొక్క కుమారుడు వయస్సుకు వచ్చాడని తండ్రి అర్థం చేసుకుని దత్త పుత్రత్వము చేటుకై యోగ్యత కలిగి ఉన్నాడని ఎరిగితే ఆ స్థలానికి వచ్చినట్లు ఒక బిడ్డగా జన్మెత్తాడు. అయితే అతడు కుమారుడు అయినప్పటి నుండి అయితే ఎప్పుడు ఒక పిల్లవాణిగానే ఉండడు. ఒక మామూలు కుమారుడు వారైతే ఉన్నది, మామూలుగా కుమారునిగా వారేమై ఉన్నది, పరివక్కత చెందిన దశ వరకు అలా ఉంటాడు. తర్వాత అతను అక్కడి నుండి పిలుస్తాడు, సంఘమా ఇక్కడే మనమున్నాము, నీవు సంసిద్ధంగా ఉన్నావా? మరిప్పుడు కొద్దిగా ఆలస్యమైంది. ప్రతి ఒక్కరు తమ వేళ్లు కొనుక్కుంటున్నారు, ఆత్మలో నచ్చుకుంటున్నారు, మీ గుండెలు లాగివేసుకుంటున్నారు. ఒక నిమిషం గమనించారా? మనం ఇప్పుడు సంఘాన్ని దాని స్థానం అందించబోతున్నాం. సంఘమా స్థలానికి వచ్చినప్పటికీ ఆయన చెప్తాడు, మనషే నీవిక్కడికి సంబంధించిన వాడవు, ఎఫ్రాయిము నీవు ఇక్కడ. తండ్రి వారిందరినీ ఒక స్థలానికి తీసుకుని వెళ్లి ఈ విధంగా దైన స్థలంలో అతనే ఉంచి అతను ఒక పండుగ ఏర్పాటు చేస్తాడు, అందరూ వచ్చేస్తారు. మీరందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను, ఇతను నా యొక్క బిడ్డ, నా కుమారుడు, పుత్ర స్వీకారము చేస్తున్నాను నేను. ఎవరైనా తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇక నుండి కూడా ఇతని యొక్క పేరు, ప్రత్యేకమైన వస్త్రంతో నేను అతన్ని వస్త్రధారణ చేస్తున్నాను. ఏ చెక్కు మీద అయినప్పటికీ నా పేరు ఎలాగో అతని పేరు అలాగే ఉంటున్నది. అతను నా యొక్క బిడ్డ, అతను జన్మించినప్పటి నుండి నా కుమారుడైనప్పటి నుండి నా కుటుంబంలోకి అతని దత్తపుత్రత్వం చేసుకుంటున్నాను. అశుద్ధాత్మ పొందినప్పటి నుండి అతను నా యొక్క కుమారుడై ఉన్నాడు. అయితే నేను ఇప్పుడు అధికారంలో సరైన స్థానమందు ఉంచబోతున్నాను. అతనిని కాలిస్తే అది కాల్చివేయబడుతున్నది, అతనేమి అధికిస్తే అది అధికేయబడుతున్నది. ఏ చెట్టుతో మీరు చెప్పినట్లయితే, ఈ పర్వతో మీరు చెప్పినట్లయితే, మీ హృదయంలో సందేహపకుండా కదలి పొమ్మని మీరు చెప్పినట్లయితే, మీరు ఏమి చెప్పి ఉన్నారో అది జరుగుతుందని మీరు నమ్మినట్లయితే, మీరు పలికినది నెరవేరుతున్నది, మీరు అడిగినది మీరు పొందుకుంటారు. నేచముగా మీతో చెప్పుచున్నాను. చూశారా? ఇగో అక్కడేనే ఉన్నావు, అక్కడేనే ఉన్నావు. చూశారా? ఇక్కడ నా కుమారుడు. దత్తపుత్రుడు గురించి ఎంత మందికి తెలుసు? అతను రుజువు చేయబడిన తర్వాత కుమారుని స్వీకరిస్తారు. బైబిల్ చదివిన ప్రతి ఒక్కరికి కూడా కుమారుని ఉంచు స్థానం ఎరిగి ఉంటారు. ఆయన తన యొక్క కుమారుడు యేసుని రూపాంతర కొండ మీద తీసుకుని వెళ్లిన పిల్లప దేవుడు అదే చేశాడు. ఆయన భూమి మీద ముగ్గురు సాక్షులను, పేతురు, యోహాను, యాకోబులను ఆయన తీసుకుని వెళ్లాడు. అక్కడ యేసు, మోషే, ఏలియా మరియు దేవుడు ఆ కొండ మీద ఉన్నారు. కరువు మీద వారు ఇక్కడ నిలబడి ఉన్నారు. మొదటి విషయం ఏదంటే, వారు చూస్తుండగా వారి ఎదుట ఆయన మహిమపరచబడ్డాడు. అవును కదా? ఆ లేఖనం ఎంతమందికి తెలుసు? ఆయన ఏమి చేశాడు? అమర్త్యతయగు వస్త్రముతో ఆయన వస్త్రధారణగా చేశాడు, మహిమగల వస్త్రముతో. అతను చెప్తున్నాడు, సూర్యుని వలె ఆయన వస్త్రములు ప్రకాశించను అని. అవును కదా, ఒక్క మేఘము ఆయన కమ్మెను. పేతురు యోహాను తదితరులు సగిలబడ్డారు. వారు చూచినప్పుడు మోషేయేలీయులు అక్కడ నిలబడి ఆయనతో మాట్లాడుతున్నారు. 800 సంవత్సరాల క్రితం మోషే చనిపోయి గుర్తింపలేని ఒక సమాధిలో పతిపెట్టబడ్డాడు. అప్పటికి 500 సంవత్సరాలు పురోము ఏలియా రథములో ఆకాశుడికి కొనిపోబడ్డాడు. అయినప్పటికీ కూడా ఇంకా అక్కడనే ఉన్నారు. అక్కడ వారు ఆయనతో మాట్లాడుతున్నారు. సరే, వారి చూచిన కొరకై ఆయన యేసుని అక్కడికి తీసుకుని వెళ్లవలసి ఉండేది. అదంతా ఏమిటో చూచిన కొరకై గ్రహిస్తున్నారా? ఆయనకి విషయాలను చూపించాడు. వారు ఆయనతో మాట్లాడారు, ఆయనతో సంభాషణ కలిగి ఉన్నారు. మరలా పేతురు తిరిగి చూచిన వెంటనే యేసు ఒక్క మహిమ కనిపించకపోయింది. వారు యేసును మాత్రమే చూశారు. మేఘములకు శబ్దం వచ్చి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి అని చెప్పబడెను. ఆయన యొక్క నామము, ఆ నామం ఎంత శ్రేష్టమైనదో, అంత శ్రేష్టమైనది. ఆయన మాట వినండి. అది అదే దత్తపుత్రత్వము, పుత్ర స్వీకరణ చేయబడిను లేక కుమారుని స్థానమందించబడిను. అదే ఎఫెసి పుస్తకం నుండి పెంతెకొస్తు సంఘమును తీసుకుంటు కొరకై అక్కడే దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. గమనించారా? గ్రహిస్తున్నారా? మనం ముగించవలసి ఉన్నది, ఎందుకంటే ఆలస్యమైపోయినది. చిన్న బిడ్డలు నిద్రపోతున్నారు. ఇక్కడ ఈ వచనంలోకి వెళ్ళాలని ఆశిస్తాను, అయితే అది చేయలేను. 10వ వచనం ఆఖరి భాగం, వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడతరి. ఆదివారం మనం దాన్ని తెలుసుకుందాం. చూడండి, ఎట్లు ఏ విధంగా మనం లోపలికి తెచ్చున్నది, ఏ విధంగా దీన్ని మనం కాపాడేది, స్థానమందించబడుట ఎలాగ నీవతి చేస్తావు? పరిశుద్ధాత్మను బట్టి ప్రప్రథంగా దేవుని రాజ్యంలో నీవు జన్మించావు. ఎంతమందికి అది తెలుసు? మంచిది. అది తర్వాత నీవు ముందుగా నిర్ణయించబడ్డావు. దేని కొరకు? దత్తపుత్రత్వము కొరకు. ఏంటది? స్థానమందించబడ్డ కొరకై నీవు ముందుగా నిర్ణయించబడ్డావు. సహోదరి స్కాట్, ఆమె ఇక్కడ కూర్చున్నదనుకుంటాను. ఈ రోజు ఇంటికి వెళ్ళినది మీరే కదా. ప్రపంచంలో దేశంలో పలు రకాలైన స్థలాల్లో ఒక బౌద్ధ బయలుదేరినది. నేను దాని గురించి ఎంతో విన్నాను. యేసు భూమి మీదనే ఉండి ఒక శరీరంలో ఉండి నడుస్తున్నాడు. ఆయన లోపలికి వచ్చి ఇది చేశాడు. అది ఒక అబద్ధం. ఆయన పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నారు. ఆయన తన సంఘమును క్రమమందు ఉంచి వాగ్దానములో పెట్టుచున్నాడు. వారు ప్రవేశించిన కొరకై, శత్రులంతా పారిపోటు కొరకై. మనిషి తన యొక్క భూమిని స్వాధీనం చేసుకోలేడు. సగములో నాకు స్వస్థత కూట ఉండలేదు. నేను బయటికి వెళ్లి యేసుక్రీస్తు నా బాప్తిసం ప్రకటిస్తే, ఓహో ఇతడు యేసు మాత్రమే వాడు అనే త్రిత్వ సహోదరులు చెప్తారు. దైవిక స్వస్థతలు మంచివే, అనేకులు ప్రభు యొక్క అద్భుత కార్యాల గురించి ఆనందించారు అనే చెప్పేవారి యొక్కకు వెళ్లి నేను దైవిక స్వస్థతలు చేయలేను. ఇంకా మంచిది, సహోదరు బ్రెనహం ప్రవక్త అని చెప్తారు కూడా. అయితే ఒకటి చెప్తాను, పరిశుద్ధాత్మ అతనిపై ఉన్నంత కాలము అతడు ఆత్మ వివేచన కలిగి ఉంటాడు. అతడు ప్రభు యొక్క దాసుడు. అయితే అతని యొక్క బోధ అంతా మురిగిపోయినది, అదేం లాభం లేదు అని అంటారు. ఎవరా చెత్తంతా వింటారు? అది దేవునిదైనా ఉండాలి లేక దేవునిది కాకుండా ఉండాలి. అవును కదా, అదంత దేవునిదైనా కావాలి లేక దేవునిది కాకుండా ఉండాలి. అది అలాగే ఉంటుంది. అయితే నీవు మనిషి యొక్క భూభాగం స్వాధీనపరచుకోకుండా మనిషిది ఎలా పొందుకుంటావు? ఎఫ్రాయిం అలా తన భూమిని పొందుకోలేడు, గాదు అలా తన భూమిని పొందుకోలేడు, బెన్యామిన్ అలా తన భూమిని పొందుకోలేడు. వారంతా కలగంపులైపోయి ఫిలిస్తీనులతో పారిపోతారు. ఏ విధంగా మనం స్థానాన్ని స్వాధీనపరచుకుంటాం? అయితే పరిశుద్ధాత్మలో మనం జన్మించిన వారం మనంతా కూడా. అవును కదా, దేని కొరకు మనం జన్మించాము? ముందుగా నిర్ణయించబడిన వారమై జన్మించాం. మనము జన్మించిన తర్వాత దత్తపుత్రత్వము పుత్రుల ఒకటి కొరకై ముందుగా నిర్ణయించబడిన వారం, క్రీస్తు శరీరంలో పెట్టబడి కొరకై అలాగూ అయ్యాము. నా భావమేంటో అర్థం చేసుకున్నారా? క్రీస్తు శరీరం అనగా ఏంటి? కొందరు అపోస్తలులు, కొందరు ప్రవక్తలు, కొందరు ఉపదేశకులు, కొందరు సువార్తికులు, కొందరు కాపరులు. మనము పిలువబడితే మిగతా వారు భాషలు మాట్లాడుట, భాషలకు అర్థం చెప్పు వరమును కలిగిండుట, బుద్ధి జ్ఞానము అద్భుతాలు అద్భుత కార్యాలు జరిగించుట ఈ విధమైన వరములు కలిగి ఉన్నారు. మరి ఇప్పుడు వారు ఏం చేశారు? దాని కొద్దిగా తగ్గుదల చేసుకున్నారు. ఏంటి అదేంటో నాకు తెలియని రీతిగా, అది కారిపోనివ్వండి. ఒకడు లేచి భాషతో మాట్లాడతాడు, ఇంకొకడు లేచి వెళ్లిపోయి మాట్లాడుతూ ఉంటాడు. సో బ్రహ్మ చెప్పిన రీతిగా అలాగే చేస్తారు. బోధకుడు మాట్లాడుతూనే ఉంటాడు, వేదిక దగ్గరకు పిలుస్తాడు, ఒక లేచి భాషలతో మాట్లాడుతూ హల్లెలూయా దేవునికి మహిమని చెప్తాడు. బోధకుడు అభిషేకించబడి అతనికి వర్తమానంలా చెప్పుకుంటూ వెళ్తుంటే ఏదో పాతకాలపు వెనుకబడిపోయిన వాడు ఇతడు అని ప్రజలు చెప్తారు. అంటే వారు బోధించబడలేదు కాబట్టి అలా అంటారు. బైబిల్ తెలియజేస్తున్నది ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనమందు ఉన్నవని. దేవుడు ఇలాంటి అల్లరికి కర్త కాదు. ఇక్కడ నిలబడినట్లయితే లేక ఒక దైవ సేవకుడు దేవుని అభిషేకం గల నిలబడినట్లయితే నీవెంతగా భాషలు మాట్లాడిన అనుకున్నప్పటికీ దేవుడు తన పని ఇక్కడ ముగించే వరకు నీవు నిశ్శబ్దంగా ఉండవలసినవనలే. ఆ తర్వాత నీవు భాషలు మాట్లాడినట్లయితే ఏదో లేఖనాలను తిరిగి తిరిగి చెప్పినట్లుగా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు చెప్పాడు వ్యర్థముగా ఉచ్చరింపకూడదని. అయితే అది ఒక వ్యక్తికి నేరుగా ఒక వర్తమానం అవుతున్నది. నన్ను అడుగు ఒకసారి, నీ వ్రేలు పెట్టి చూయించు. ఎప్పుడైనా పరిశుద్ధాత్మ ఆత్మ వివేచనలో ఉండి ఒకరితో లేఖనాలను తిరిగి తిరిగి చెప్పినదా? అది ఒకరిలో ఉన్న తప్పులు చెప్పి, వారు చేసిన తప్పులు చెప్పి, మరియు వారు చేయవలసింది చెప్పి, లేక జరగబోతున్నది మొదలైనవి చెప్పినది. కాబట్టి భాషలు మాట్లాడటం భాషలకు అర్థం చెప్పడం. ఒకరు సంఘములో భాషలు మాట్లాడేవారు ఉన్నట్లయితే మరొకరు అర్థం చెప్తారు. నేను దీనికి చెప్పనివ్వండి. సహోదరు నేవిల్ లేచి నిలబడి భాషల్లో మాట్లాడతాడు. ఈ సహోదరుడు దానికి అర్థం చెప్తాడు. ఈ మనుష్యుడు నిన్న బయటకు వెళ్లి నీవు చేసిన తప్పును అతను చేశాడు. డాక్టర్ అతనికి క్యాన్సర్ వచ్చిందని చెప్పాడు. అది ఈ మనుషులతో చెప్పు అని చెప్తాడు. నీవు వెళ్లి దాన్ని సరిచేసుకో, దేవునితో క్రమపరుచుకుని తిరిగి రా. నిజం, అది సత్యమే. ఆ తర్వాత దేవుడు నీతో ఉంటాడు. అయితే దీన్ని ఎందుకు ఈ విధంగా చేయబోతున్నాం? చూశారా, అది కేవలం దెబ్బ మీద దెబ్బ, తాత్కాలిక తరుణం. ఎలాగైతేనేం స్థానం మాత్రం లేదు. చూశారా, ఎఫ్ఎస్సీలు దాన్ని పోగొట్టుకున్నారు. ఎలాగ దాన్ని వారు పోగొట్టుకున్నారు? కుమారులుగా స్వీకరించుటకై మనము ముందుగా నిర్ణయించబడిన వారము. నా భావం ఎంతమంది అర్థం చేసుకున్నారో మీ చేతులు చూపించండి. దత్తపుత్రత్వము, మనం ఆత్మములుగా జన్మించిన వారము. నిజమే, పరిశుద్ధాత్మను పొందాము. అబ్బా నాన్న హల్లెలూయా దేవునికి మహిమ కలుగునుగా అని ప్రార్థిస్తున్నాం. మనం బిడ్డలం, అవును. అయితే మనం ఎక్కడికి రాలేము. ఫిలిస్తీన్లు మనం నడిపించలేము. ఒక నిలబడి ఉన్న బిలిగ్రహం వైపు చూడు. ఆ మహమ్మది అతడు రుజువు చేయ్ అని అడిగాడు. అక్కడ నిలబడి ఉన్న జాక్ కో వైపు చూడు. అతడున్న నాస్తికులతో అక్కడ నాస్తికులతో ఆ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ చేతులు కలిపినది. క్రైస్తులుగా పిలువబడుతున్న ఒకరు ఒక దయ్యం లాంటి వాడు జాక్ లో ఇస్తూ అతడు ఇష్టం వచ్చిన రీతిగా మాట్లాడుతూ దేవునే దేవుడే అసలు లేడు అని చెప్తాడు అతను. అలాంటి వాళ్లతో కరస్పర్శ చేశారు వీరు. తమ తాముగా క్రీస్తు సంఘం అని పిలుచుకునేవారు అలాంటి వారి మధ్య ఇలాంటి విషయాలు జరుగుతున్నవి. అతనితో చేతులు కలిపి సోదరు జాక్ కోకి వ్యతిరేకంగా ఉండటం, అటువంటి విషయాలు మనం ఎట్లా చేయగలము? అనేకులు పెంతికొస్తూ వారు అతనికి వ్యతిరేక్తులుగా ఉన్నారు. మన దేశంలో ప్రతి బోధకుడు కాలి యొక్క చెటికిన వ్రేలుగా అతనితో నిలబడవాలి. ప్రభువా, నీ శక్తిని పంపు అని చెప్పాలి. చూశారా, గమనించారా, అక్కడే మనమున్నాం. మన స్థానం మందు మనము ఉంచబడలేము. ఎఫ్రాయిం ఉంటానికి ఇష్టపడలేదు. ఒకరికి వచ్చి ఇక్కడే మనుషేది మేము చూశాం, ఓహో ప్రభు నీకు మంచి పొలాన్ని ఇచ్చాడే అని చెప్తాడు. మరలా ఇక్కడికి వచ్చి, కాదు ఒక నిమిషం ఆగు, నేనిక్కడ ఓటు ధాన్యం పండించదనుకుంటున్నాను. అయితే నేనిక్కడ మొక్కజొన్న కూడా పండిస్తున్నాను. హల్లెలూయా, చూశారా, మొక్కజొన్న విషయం నీకు అనవసరం. ఓటు ధాన్యానే పండించు. ఓటు ధాన్యం నువ్వు పండించవలసిన పంట అది. నీ పశువులు మేపలసిన వాడమైనట్లయితే గొర్రెలు మేపవద్దు. దేవుడు తన సంఘాన్ని స్థానమందించాలని ఆశిస్తున్నాడు. అయితే అందరూ ఒకే దాన్ని చేయాలనుకుంటున్నారు. హల్లెలూయా, నీవు దాని గురించి ఒక్క విషయం కూడా చెప్పలేవు. లేదు, చెత కాదు, వారి ఇంకా మేక స్వభావాన్ని కలిగి ఉన్నారు. బట్ 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 చూశారా, వారికి నీవు చెప్పలేవు. అవును కదా, అది వాస్తవం కాదా? నీవు సంఘాన్ని స్థానమందించలేవు. చూశారా, పెద్దలు దత్తపుత్రత్వాన్ని పొందుట కొరకై సంఘం ముందుగా నిర్ణయించబడి ఉన్నది. దేవుడు ఒక మనిషిని తీసుకుని కుటుంబంలో దత్తత చేసి అతనికి ఒకటి ఇవ్వగలడు. ప్రథమంగా దాన్ని పరీక్షించి అది మంచిదో కాదో చూడు. ఆత్మను పరీక్షించు అని బైబిల్ చెప్తుంది. ఇతడు ఒకటి కావాలని కోరుకుంటున్నాడు. అది మంచిది కాదో అవునో పరీక్షించు. అది మంచిదైతే దానితోనే కొనసాగు. ఆ తర్వాత ప్రభువా, మా కొరకై మరొక దాన్ని పంపించమని అడుగు. ముందుకు సాగు. గమనించరా, ప్రతి వ్యక్తి తన స్థానంకు వచ్చే వరకు ముందుకు కొనసాగు. తరువాత దేవుని యొక్క సంఘము తన స్థానాన్ని చేరుకోవడం నీవు చూస్తావు. ఆ తర్వాత ఫిలిస్తీన్లు వెనుకొచ్చి వేస్తారు. పొట్టి పొట్టి పాడలో ఆగిపోతవి. వెంట్రుకలు దిగదారి పెరుగుతవి. ముఖాలు కడిగి వేయబడతవి. పొగ చుట్టలో జారిపోతవి. అవును, సంఘము దానిక గంభీరమైన శక్తిని పొందినప్పుడు వారికి అననీయ సప్పేరుడు కొద్ది మందిగా ఉన్నారు. అవునండి, పరిశుద్ధమైన సంఘము ఏక భావు గలవారై తన యొక్క శక్తితో నింపబడి దేవుని కుమారులుగా స్థానమందించబడినప్పుడు దేవుని కుటుంబంకు దత్తత చేయబడి బలమైన సంఘము తన మహిమతో నింపబడి ఉండుట నీవు చూస్తావు. దాని కొరికే ఆయన రాబోతున్నది. చూడండి, మనం అంత దూరంలో ఉంటున్నాము. లేఖనానికి కూడా నీవు ఐక్యతగా ఉండలేవు. ఏ మనిషి అయినప్పటికీ బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు నామన నీటి బాప్తిస్మను అతడు చూడలేకున్నట్లయితే అతడు గుడ్డివాడై ఉండాలి, లేదా మానసిక లోపము ఉన్నవాడైనా ఉండాలి. అక్కడే పెద్ద యుద్ధమున్నది. నూతన సంఘములో అనగా నూతన నిబంధన సంఘములో ఏ వ్యక్తి గాని యేసుక్రీస్తు నామం తప్ప మరొక్క నామములో బాప్తిసమిచ్చినట్లుగా ఉన్నటువంటి ఏ లేఖనైనా ఏ వ్యక్తి అయినా నాకు చూపించవచ్చు. ఇంకొక రీతిగా బాప్తిసం తీసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ పొందుకొనుట కొరకై అతడు తిరిగి యేసుక్రీస్తు నామన బాప్తిసం పొందవలసి ఉన్నది. నీవచ్చి నాకు చూయించు, అలాంటిది లేనే లేదు, అలాంటి ఆజ్ఞ లేనే లేదు. అక్కడ యేసు చెప్పినప్పుడు మీరు వెళ్లి సర్వజనులకు బోధించుడి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిసమిచ్చుచు. రే కుమారుడు పరిశుద్ధాత్మ, అందులో ఏ ఒక్కటి నామము కాదు. 10 దినాలైన తర్వాత పేతురు తిరిగి ఇలా చెప్పాడు, మీరు మారు మనసు పొంది పాపక్షమిత ప్రతివాడు యేసుక్రీస్తున్న బాప్తిసం పొందుడి. బైబిల్ గ్రంథంలో ప్రతి ఒక్కరూ అలాగే చేశారు. ఇక్కడ మరికొందరు మరో విధంగా బాప్తిసం తీసుకున్నారు, కేవలం మారు మనసు విషయమై యోహాను ద్వారా. పౌలు చెప్పాడు, మీరు తిరిగి రావాలి, మీరు తిరిగి బాప్తిసం పొందవలసి ఉన్నది అని చెప్పాడు. ఓ, మేము గొప్ప భక్తుల ద్వారా బాప్తిసం తీసుకున్నాం, యేసుక్రీస్తుకు బాప్తిసమిచ్చాడు ఆయన. ఇదే సువార్తే. నాకు బయలుపరిచిన దేవుని యొక్క ఆత్మ ఇది. నేను ప్రభు యొక్క అపోస్తులను, ఆకాశం దిగి వచ్చిన దేవదూత ఏదైనా ప్రకటించినప్పటికీ ఏ దాన్ని చదువుతాను. బైబిల్ చెప్తుంది, పౌలు చెప్తున్నాడు, ఆకాశం దిగి వచ్చిన దేవదూత ఏదైనా చెప్పినను అతడు బిషప్పు, ఆర్చి బిషప్పు, పోపు, పర్యవేక్షకుడు అతడు ఎవరినప్పటికీ నేను మీకు ప్రకటించిన ఇది కాకుండా మరొకటి ప్రకటించినట్లయితే అతడు శాపగ్రస్తుడవును కాక. అలాంటి తప్ప మరొక పద్ధతి మాకు లేదు. లేదండి, ఇంకొకటి లేనే లేదు. ప్రజలు దాని ఎందుకు నమ్మరు? చూచట్లేదు, ప్రజలు దాని ఎందుకు నమ్మరు? చూసారా, వెంటనే ఒకరు దాన్ని ఢీకున్నారు. జనే ఏర్పాటు వారు వాస్తవం. తండ్రి నా కనుగొచ్చిన వారందరూ ఏంటి? తండ్రి నా కనుగొచ్చిన వారందరూ నా ఎదుక వచ్చెదరు. తప్పనిసరిగా తండ్రి నా కనుగొచ్చిన వారందరూ నా ఎదుక వస్తారు. ఇక్కడ వెతకవలసిన అగత్యత నాకేంటి? మనం ఇక్కడే ఉన్నాం. మంచిది, నేనే వచ్చానని చదివి ఆ సంగతుల గురించి పౌలు ఏమి చెప్పాడో చెప్తాను. నేను ఈ రాత్రిలో ప్రసంగించిన ఈ వర్తమానాన్ని ఇక్కడ ముందుగా నిర్ణయించబడిన దాని గురించి, యేసు నామములో బాప్తిస్తాన్ని గురించి, పరిశుద్ధాత్మ బాప్తిస్తాన్ని గురించి, సంఘం యొక్క క్రమాన్ని గురించి ఇక్కడ పౌలు చెప్పి ఉన్నాడు. ఇక్కడ ఇతను ఇలా చెప్తున్నాడు, ఈ గల్తీలతో ఇలా మాట్లాడుతున్నాడు, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగి పొడి చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. ఇంకో విధంగా చెప్పాలంటే నేను మిమ్మల్ని గురించి సిగ్గుపడుతున్నాను. దాని నుండి మిమ్మల్ని తబ్బిబులు చేయుటకు మీ దగ్గరకు వచ్చుటకు మీరు అనుమతిచ్చారు మరొక సువార్తకు. మరొక సువార్త కాదు కాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. నిజమైన క్రీస్తు సువార్తను చెరపగోరు వారు కొందరు ఉన్నారు. గమనించండి, గుర్తుంచుకోండి, ఎవరైతే యేసుక్రీస్తు నామన బాప్తిసం పొందలేదో అట్టి వారు తిరిగి వచ్చి యేసుక్రీస్తు నామన బాప్తిసం తీసుకోమని పౌలు బలవంతం చేస్తున్నాడు. అది సత్యమైన తమ్మందికి తెలుసు. జగత్తుకు పునాది వేయబడకమునిపే ఈ రహస్యాలన్నీ దోచబడి అతనికి బయలుపరచబడమని దత్తపుత్రత్వం నందు కొరకై మనము కుమారులుగా ముందుగా నిర్ణయించబడి ఉన్నామని ఈ రహస్యాలు పౌలు తెలుపుతున్నాడని ఎంతమందికి తెలుసు? అది పౌలకే తెలబడినది. అతడు చెప్తుంది ఏదో ఇక్కడ చూడు, మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరొక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించినలా అతడు శాపగ్రస్తునవును కాక. మిస్టర్, నేను నీతో అంగీకరించను అని చెప్పవద్దు. అతడు శాపగ్రస్తునవును కాక. తర్వాత వచ్చిన చదవనివ్వండి, మేమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాం, మీరు అంగీకరించిన సువార్త కాక మరొక సువార్త ఎవడైనను మీకు ప్రకటించిన వాడు శాపగ్రస్తునవును కాక. అవును ఇది అగౌరవం కాదని నిరీక్షించి ఇది చెప్తున్నాను. సహోదరి సహోదరుడా, గత దిన దేవుడు నన్ను ఈ చిన్నదాన్ని చూచుట కొరకై తీసుకుని వెళ్లాడు. నేను ఎంతగా ఉత్సాహపడిపోయాను, నేను అలా ఒప్పొంగిపోతా నేను ఊహించలేదు. బోధించడం వలన నేను దీవించబడ్డాను. నాకు నేనుగా మాత్రమే కాక మీరు అలసి మీకు నిద్రపట్టే వరకు మిమ్మల్ని కూడా ఇక్కడ ఉంచను. అయితే నేను అక్కడ ఎంతగా ఉండాలని నేను ఆశించాను మీరు తెలుసుకున్నట్లయితే, మరొకసారి దీన్ని నేను చెప్తున్నాను. ఆయన చెప్పినట్లయితే నేను చెప్తాను, అది జరుగుతున్నది. అంతం ఎలాగుంటుందో నీవు చూడాలని అనుకుంటున్నావా అని ఆయన అడిగాడు. నేను తిరిగి చూచేటప్పటికీ పడుకలో పడుకునటం నన్ను నేనుగా చూచుకున్నాను. నేను మీకు సత్యాన్ని చెప్తున్నానని మీకు ఎంతకాలం నుండో నన్ను ఎరుగుదురు. సౌలును అభిషేకించకముందుకు సమూయేలు చెప్పినట్లుగా నేను ఏదైనా సత్యము కాకుండా మరొకటి చెప్పానా మీతో అని మిమ్మల్ని అడుగుతున్నాను. అవును కదా, అది ఇప్పుడు కూడా సత్యమే అవుతున్నది. నేనెప్పుడైనా డబ్బు గాని మరేదైనా మిమ్మల్ని భిక్షమడిగానా? లేదు, నేనెన్నడూ అలాగ చేయలేదు. గమనిస్తున్నారా, నా శక్తి కొలది క్రీస్తు వద్దకు నడిపించడం తప్ప నేను ఏదైనా చేశానా? నిశ్చయం అది. నేను ఒక మానసిక రుగ్మత గలవాడని వారు చెప్పుకుంటున్నారు. అధిక జ్ఞానము గల వివేకవంతులని వారు పిలుస్తున్నారు. అలాంటి విషయాలు వస్తుండవని అవి వచ్చునని బైబిల్ చెప్తుంది. ఎన్నే ఎంబ్రిలు మోషను ఎదిరించిన రీతిగా మోష చేసినవి వారు చేశారు. అది బట్ట బయలుగే వరకు అలా చేశారు. అవును కదా, అయితే గుర్తుంచుకునండి, ఎన్నే ఎంబ్రిలు స్వస్థపరచలేకపోయారు. వారు స్వస్థపరచలేకపోయారు, వ్యాధులను వారు రప్పించగలిగారు, కానీ వాటిని తీసివేయలేకపోయారు. చూశారా? సరే, మంచిది. దేవుడే స్వస్థపరచువాడు. దేవుని యొక్క వాక్యమే సత్యమే నిలుస్తుంది. నేను మీలా నమ్మకంగా ఉండాలని ప్రయత్నం చేశాను. మీకు సత్యం చెప్పుటకై నేను ప్రయత్నించాను. నేను ఈ వేదిక దగ్గర లేక బలిపీఠం నిలబడి అటు ఇటుగా 31 సంవత్సరాలు అవుతున్నది. ఒక దినాన ఈ బలిపీఠాన్ని విడిచి మహిమలోకి వెళ్తాను. అక్కడ ఒక భార్య, తండ్రి, సహోదరులు, ప్రశస్త స్నేహితులు అక్కడే పట్టిపెట్టబడి ఉన్నారు. నేను వారి యొక్క పువ్వులను పెట్టే ఆ చిన్న భరిణెలు పువ్వులను గమనించాను. ఒకనొక దిన నాకు అలాగే ఉంటుందని నాకు తెలుసు. అది వాస్తవం. విధేయతో నా నిండి హృదయముతో నేను మీకు చెప్తున్నాను, నేను ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నిజమైన సువార్తనే బోధించానని నేను నమ్ముతున్నాను. మీలో ప్రతి ఒక్కరూ ప్రభుని యేసుక్రీస్తు నామములోనే బాప్తిసం పొందాలని, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకోవాలని నేను నమ్ముతున్నాను. అది మీరు ఎప్పుడు చేస్తారో మీకు సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, మంచితనం, సాత్వికం, ఆశనిగ్రహం, విశ్వాసం మీకు అది తీసుకుని వస్తుంది. గత దినం ఆ ఉదయం ఏమి జరిగిందో నాకు తెలియదు. నేను ఇక్కడ శరీరంతో ఉన్నానో లేక ఇక్కడ నుండి కొనిపోబడ్డానో నాకు తెలియదు. నేను ఒక దర్శనాన్ని చూశాను, నాకు తెలియదు, నేను చెప్పలేను. ఒకటి మాత్రం నాకు తెలుసు, నేను ఎప్పుడు మరణాన్ని గురించి భయపడుతూ ఉంటాను. ఒక చిన్న మొల్లున్న స్థలం అది. అయితే యేసు వచ్చి నన్ను తీసుకుని వెళ్లడేమోనని భయపడను. దాని గురించి నేను భయపడలేదు. నేను ఆయన కలిసినట్లయితే చిన్న ఒక పొగమంచు గాళ్లు ఎగిరిపోతుంది. అయితే నేనిప్పుడు చూస్తున్నాను, నేను ఆ ప్రజలు చూచినప్పుడు వారు నిజంగా ప్రజలే.
She called me her darling brother. There was no sex, no feelings of that type. It couldn't be. It was perfect. It was sweetness. It was perfection. I'm wondering, I don't know, I'm wondering, is that what she seen before she left the earth, when she was young in the hospital, when I called her, and she said, Billy, you have preached it, you've talked about it, but she said, you don't know what it is. She said, I have no more desire to say it. I wonder if that's what it is, that godly, saintly old man of F.F. Bosworth, who stood in this pulpit, who's preached with me around different parts of the world, old F.F. Bosworth, all of you nearly knew him. Yeah. Godly, saintly old man. 2 hours before, well, about a week or two before he left, I went to him, and there he laid back there, way nearly 90 years old. His little old arms reached out. His little bald head and that white whiskers on his face. I grabbed that old man in my arms and I screamed, my father, the chariots of Israel and the horsemen thereof.
ఎవరైనా ఎప్పుడైనా పెంతికోస్తుకు ప్రతినిధి అయి ఉన్నట్లయితే అతడు నిజమైన అపోస్తలుడగు ఎఫ్ఎఫ్ బోస్వత్ నిజ సువార్తను కలిగి మొమోటము లేక నిష్కలంకమైన వ్యక్తి అతడు బోస్వత్. చూశారా, నేను అతను నా చేతులపై ఉంచుకుని ఏడుస్తూ, నా తండ్రి, నా తండ్రి, ఇస్రాయల్కు రథములు రవుతులు నీవే నేను ఏడ్చాను, మరుడా సువార్త పొలములు నిలబడు అని అన్నాడు. ఇంకా ఇలా చెప్పాడు, ఇక్కడ పిచ్చి పిచ్చి భక్తంతా వారి కంటగా ముందే కొందరు యవనస్తులకు అలాంటి వారిని విదేశపరిచడం కొరకు కసరత్తు చేయి. నీవు కలిగినటువంటి నిజ సువార్తనే వారికి పంపించు. గమనిస్తున్నారా? అతడు చెప్పాడు, నీ యొక్క పరిచర్య ఏమై ఉంటున్నదో అది ఇంకా ఆరంభము కాలేదు. నీవు కొరత్త బ్రెనహాము అని చెప్పాడు. నీవు యవనస్తుల బిడ్డవు. నే అన్నాను, సదర బోస్వత్, నాకు 48 సంవత్సరాలు. అతడు చెప్పాడు, నీవు ఇంకా ఆరంభము చేయలేదు. విషయాన్ని విషపూరితం చేస్తే యవనస్తులను పెంతికోస్తూ బోధకులను వారి విస్తారమైన బుద్ధిహీనతను అనుమతించకు. నువ్వు వెళ్లక ముందే దానికి వ్యతిరేక్తముగా దేశమాంతరం ఉండే లాభార్జన గల లాలనా పనులను అందులోకి వస్తారు. అలాంటి వారిని అనుమతించకు. సోహర్ బ్రెనహాం, ముందుకు సాగిపో. నీకున్న సువార్తతో ముందుకు వెళ్ళు. నీవు దేవునికి, పరమైన దేవునికి ఒక అపోస్తుడు లేక ప్రవక్తవు అని నేను నమ్ముతున్నాను. నేనతని వైపు చూశాను, నా హస్తాల్లోకి హత్తుకున్నాను. సోదర బోస్వత్, నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను అని అన్నాను. నీవు బోధించినంతటి కాలంలో నీకు ఆనందకరమైన సమయమేంటి అని అడిగాను. ఇదే ఇప్పుడే సహోదర్ బ్రెనహాం అని అన్నాడు. నీవు చనిపోతావని నీకు తెలుసా అని అడిగాను. నేను చనిపోలేను అని అన్నాడు. ఇది నీకు ఆనందకరమైన సమయం అని నీవెందుకనుకుంటున్నావు అని అడిగాను. అక్కడ ఒక చిన్న తలుపు ఉన్నది, నేనిక్కడ ఆ తలుపు వైపు నా ముఖాన్ని ఉంచి పడుకుని ఉన్నాను అని అన్నాడు. నేనెవరిని ప్రేమించానో, ఈ జీవితకాలమంతా ఎవరి కొరకు నేను బోధలు చేశానో, ఎవరి కొరకే నిలబడ్డానో, ఆయన ఏ క్షణంలో అయినా ఆ తలుపు దగ్గరికి వస్తాడు. నేను ఆయనతో కలిసి వెళ్తాను. నేను అతని వైపు చూశాను. నేను అబ్రహామిస్సాకు యాకోబుల వైపు చూసేట్లుగా చూశాను. నేను అతన్ని చేపట్టుకుని, సహోదర బోస్వర్త్, మనమిద్దరము ఒకే దేవుని నమ్మాము, ఒకే విషయాన్ని నమ్మాము. దేవుని యొక్క కృపను బట్టి నా శరీరంలోని ఆఖరి శ్వాస వరకు నేను బోధిస్తాను అని చెప్పాను. నేనే విధంగా ఉండవలనో ఆ విధంగా దేవునితో నమ్మకంగా జీవిస్తాను. ఏ స్థలములో గాని ఏ కోణములో గాని నేను సువార్తతో రాజీపడను. నేనెంత సత్యంగా నిలబడాలో అంత సత్యంగా నిలబడతాను. సహోదర బోస్వర్త్, నీవెక్కడైతే ముసలివాడిగా ఉండవో ఆ శ్రేష్టమైన దేశములో నేను నిన్ను కలుసుకుంటాను. నీవు యవనస్తుడిగా ఉంటావు అని అన్నాను. అతడు చెప్పాడు, సహోదర్ బ్రెనహాం, నీవు అక్కడ ఉంటావు, భయపడవద్దు. అతను చనిపోవటానికి 2 గంటల ముందుగా 2 నెలల క్రితము అప్పుడే చనిపోతానని నేను తలంచాను. నా భార్య వచ్చి అతన్ని చూచినది. ఆమెను కూర్చు అతను ఎప్పుడు కూడా ఘనంగా తలుస్తుంటాడు. మరియు మిస్సెస్ బాస్వత్ ను కూడా చూడటానికి ఆమె వచ్చినది. 2 గంటలు అతను నిద్రలో ఉన్నాడు. అతను లేచి చూచి పడక మీద 2 గంతులు వేశాడు. అతను అన్నాడు, తల్లి బాగున్నారా? సంవత్సరాలేదని మిమ్మల్ని చూడక. నాన్నా, సోదర జిమ్, నిన్ను చూడు. నీవు ఇల్నాయిస్ తల్లి జాయింట్ లో ప్రభు కొరకై నీవు నా ద్వారా రక్షించబడ్డావు. అతడు చనిపోయి 50 సంవత్సరాలైనప్పటికీ గమనించారా? ఇదిగో ఇక్కడ సహోదరి సహోదరు మొదలగు వారు. అవును, నేను వినిపెక్ కూటాల్లో ప్రభు నొద్దుకు మిమ్మల్ని నడిపించాను. అవును. ఏంటి, ఇక్కడ ఫలానా ఫలానా సహోదరులు ఉన్నారు, నేను చూడలేదు. అవునా, నీవు ప్రభు నొద్దుకు వచ్చావు ఫలానా ఫలానా స్థలములు. తాను ప్రభు నొద్దుకు నడిపించిన వారితో 2 గంటలు కరస్పర్శ చేశాడు. తిరిగి తన స్థలానికి వెళ్లి పడుకుని చేతులు చాచాడు. అంతే, యేసు గత రాత్రి దర్శనము చూయించిన దేశంలోకి సహోదరుడు ఎఫ్ ఎఫ్ బోస్వర్త్ వెళ్లాడా? అలాగైతే ఈ రాత్రి అతని యవనస్తుడిగా ఉన్నాడు. దేవుడు అతని యొక్క ఆత్మకు విశ్రాంతి ఇచ్చాడు. నేను ఆ దేశంలోనికి చేరు వరకు నమ్మకస్తునుగా నేను జీవించుదును కాక, క్రీస్తుకు నిజమైన దాసునుగా నేను ముందును కాక, నా బ్రతుకును గుర్చి నేను సిగ్గుపడ్డాను. నేను సిగ్గుపడ్డాను. అయితే ప్రజలైన మీ ఎదురు నేను పాపం చేసినట్లయితే మీరు వచ్చి నాకు చెప్పబద్ధులై ఉంటున్నారు. చూశారా, దేవుడు ఆయన యొక్క కృప అనుమతిని బట్టి ప్రతి దానిలో నేను యథార్థంగా జీవించడానికి ప్రయత్నించాను. గమనించారా, గమనించారా? అయితే చూడండి, నా జీవితం ఏదైనా పొరపాటు ఉన్నట్లయితే అది మీరు ఎరిగితే, స్నేహితులారా, మీరు తెలియజేయవలసి ఉన్నది. చూడండి, నేను ఇక్కడ నిలబడి సత్యమగు సువార్తనే ప్రకటన చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. అక్కడ ఆ అవతల తీరాలన మిమ్మలను యవనస్తులుగా చూస్తానని నిరీక్షిస్తున్నాను. కనుక ఇది మీకు వాగ్దానం చేస్తున్నాను. అక్కడకు ఇక్కడున్న మీకును కేవలం ఒక్క ఉచ్ఛ్వాసే చాలు. అవును, అది అక్కడ అఘోషమున్న దేవుడు, సమస్త కృపకు కారణభూతుడగు దేవుడు. అయితే ఆయన మన నాన్న విధేయతో చెప్తున్నాను, దేవదూషణతో కాదు. ఆ మహాదినమున తిరిగి భూసమైన దేహాలు ఇక్కడున్నప్పుడు మనం వర్ధన భూమిలో ద్రాక్షలు ఆ ఫలాలు భుజిస్తాం, త్రాగుతాం. వారి గృహాలు కడతారు, మరొకరు నివాసముండరు. వారు ద్రాక్ష తోటలు నాటుతారు, మరి ఒకరు భుజించరు. ఒకరు ద్రాక్ష తోట నాటితే తన కుమారుడు తీసుకుంటాడు, అతను అతని కుమారుడు తీసుకుంటాడు. చూశారా? అయితే అది అలాగే కాదు. అతను నాటుతాడు, అక్కడ ఉంటాడు. చూశారా? అవును, అక్కడ నిరంతరం ఉంటాము. ఓ దేశములు వాళ్ళందరినీ చుచ్చుదురు కాక. నేనిప్పుడున్నా ఇక్కడ ఉన్నటువంటి క్రీస్తుపు సేవకులతో కూడా మాట్లాడుతున్నాను, నాకు తెలుసు. నా ప్రేమైన వారలారా, గాయపరచాలని నేను చెప్పట్లేదు. నేను త్రిత్వ వాడనే, త్రిత్వాన్ని నేను నమ్ముతున్నాను. అనగా దేవుని యొక్క మూడు గుణ విశేషాలను, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. అయితే ముగ్గురు దేవుళ్ళు కాదు. గమనించారా? మూడు గుణ విశేషాలు అని తప్పక నమ్ముతాను. నా హృదయపూర్తిగా నమ్ముతాను, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. అయితే వారు ముగ్గురు దేవుళ్ళు కాదు. అవి కేవలము మూడు గుణ విశేషాలు, దేవుని యొక్క మూడు విధి నిర్వాహకములు. దేవుడు ఒకప్పుడు తండ్రిలోను కుమారులోను నివసించాడు, ఇప్పుడు పరిశుద్ధాత్మలు నివసిస్తున్నాడు. ఇక దేవుడే మూడు విధాలైన విధి నిర్వాహకములో ఉంటున్నాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అది దేవుని యొక్క నామము కాదు. దేవునికి ఒక పేరు ఉన్నది, ఆయన పేరు యేసు. బైబిల్ తెలియజేస్తున్నది, పరలోకమందున్న కుటుంబము యేసు నామము పెట్టబడి ఉన్నది, మరియు భూలోకమందున్న కుటుంబము యేసు నామము పెట్టబడినది. అవును కదా? కాబట్టి దేవునికి ఒక పేరు ఉన్నది, మానవ పేరు. యెహోవా యిరే, యెహోవా రఫా అను నామాలు ఆయన కలిగి ఉండవలసినది. అవి ఆయన దైవత్వపు నామములు. అయితే ఆయన ఒక్క నామము కలిగుంటున్నాడు, అది ఆయనే. నిజంగా సహోదరులారా, మీరు నాతో అంగీకరించకపోయినట్లయితే గుర్తుంచుకునండి, నేను అక్కడ మిమ్మల్ని కలుసుకుంటాను. ఇలాగైనా చూశారా, నేను ఇక్కడ మీతో ఉంటాను. దేవుడు మిమ్మల్ని దీవించుడు కాక, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. సంఘము గుర్తుంచుకోవాల్సినది, ఆదివారం ఇక్కడ నుండి మనం తీసుకోబోతున్నాం. 2 గంటల కంటే ఎక్కువ సెమినార్లు ఉంచుకున్నట్లు ప్రయత్నం చేస్తాను, తద్వారా మధ్యాహ్న కూటం మీకు ఉండగలుగుతుంది. సాధ్యమైతే ఈ రాత్రి 10:30 అలాగే చేసినట్లయితే నన్ను క్షమిస్తారా మీరు? స్నేహితులారా, ఎంతో సమయం మనకు లేదు. ప్రియులారా, ప్రియులారా అని నేను మిమ్మల్ని పిలుస్తున్నాను, ఎందుకంటే మీరు వారే కనుక. మీరు నా ప్రీతమమైన వారు. ఎందుకో తెలుసా? ఇక్కడ లేఖనం ఉన్నది, పౌలులా చెప్తున్నాడు, దేవాశక్తితో మీ ఎల్ల ఆసక్తి కలిగి ఉన్నాను సంఘమేడల. నేను మిమ్మల్ని ప్రధానము చేసినది కాబట్టి. అక్కడే మీరున్నారు, అది అర్థమైందా? అది అదే, పవిత్రులైన కన్యకగా, కన్యకగా క్రీస్తుకు సమర్పింపవాలని. అది ఆదీనాన సత్యమై ఉన్నట్లయితే అతను చెప్తున్నాడు, ప్రజలు నాతో చెప్తారు, యేసు వస్తాడు, పవిత్రురాలనే కన్యకగా నీవు ఆయనకు సమర్పణ చేస్తావు, నీవు వారికి ప్రకటించిన వాక్యము ద్వారా వారికి తీర్పు తీరుస్తావు. చూడండి, పౌలు తన యొక్క సంఘానికి ప్రకటించినదే నేను ప్రకటన చేస్తే అతని వర్గం వారు ఏమి పొందుతారో మనము అదే పొందుకుంటాం, ఎందుకంటే మనకు అదే ఉన్నది కాబట్టి. ఆమేన్. దేవుని నేను దీవించుడుగా అక్కడ చెప్తూ తల్ల వంచుకుందాం మనం.